ఓం నమో వెంకటేశ్వర, వెంకటేశం వెంకటేశం వెంకటేశం, ఓం నమో వెంకటేశ్వర. శ్రీనివాస శ్రీనివాస, ఏడుకొండలు కూడా ఏడుకొండలు రావు. నేను ఈ దేవాలయంలోకి రావాలని నెల రోజుల కింద ప్రయత్నం చేశాను సార్. నేను ఇక్కడ చదివించినప్పుడు వారు అర్చకుని అడిగాను, 11 ముగిస్తామని సాయంత్రం 5 ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇద్దరు పాపులర్ గాడ్స్ ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి పాపులారిటీ ఉంది, సాయిబాబాకి పాపులారిటీ ఉంది. సాయిబాబాకి ఇష్టదేవతను శ్రీరాముడు. శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధించేవారు. ఆయన సాధన దేశంలో కూడా ఎక్కువ ఆంజనేయ స్వామిని, షిరిడి సంస్థానం పక్కన ఆంజనేయ స్వామి గుడి ఏనాడు అక్కడ కూర్చుంటాం ఉండేవారు. ఒకసారి నేను షిరిడిలో ఉండగా బాబా గారు కూడా ఆయన ఆంజనేయ స్వామి గారిని దర్శనమిచ్చారు. ఆంజనేయ స్వామి అంశ గారిని దర్శనమిచ్చారు. ఇప్పుడు మన దేశంలో వచ్చి దేవాలయాలు ఎక్కువ వెంకటేశ్వర స్వామికి ఆదాయం ఉంటుంది. తర్వాత వైష్ణవదేవి ఆలయం ఉంది, ఎక్కడ ఉంది ఆ సైడ్ ఉత్తరప్రదేశ్లో. దానికి వెంకటేశ్వర స్వామి తర్వాత వైష్ణవదేవి ఆలయం, లేకపోతే వైష్ణవదేవి అంటే లక్ష్మీదేవి, అక్కడ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. రెండు ఈ రెండు తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చేది షిరిడి సాయి షిరిడి సంస్థానానికి ఎక్కువ ఆదాయం. మూడో అంటే టాప్ 3 దేవాలయాలకు వచ్చిన ఆదాయంలో మొదటిది వెంకటేశ్వర స్వామి, రెండోది వైష్ణవదేవి, 3 సాయిబాబా. ఆ టెంపుల్స్కి ఎక్కువ ఆదాయం ఇస్తారు. వెంకటేశ్వర పెరుమాళ్ళు దర్శనం చేసుకున్నాం. అది దీన్ని చూడని వాళ్ళందరూ ఇక్కడ చూసి పెట్టండి. ఇక వెంకటేశ్వర పెరుమాళ్ళే సభకు వచ్చిన వాళ్ళే చూస్తే సరే, చూడకముందు వచ్చి స్వాముల వారికి పెరుమాళ్ళకు నమస్కారం పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ మీరు దర్శనం చేసుకోకపోతే దర్శనం చేసుకుని వెళ్ళండి. దర్శన భాగ్యం, దర్శనం కూడా సంపత్తితోడు సమానం. ఇప్పుడు యోగా క్లాసులు అయ్యి పెడుతున్నారు చాలా చోట్ల. ఇదో ప్రాణాయామం నేర్పుతున్నారు. తర్వాత గోడ మీద ఏదో గుర్తు పెట్టి ఆ గుర్తు చూడమంటున్నారు. ఇక యోగాభ్యాసాలని 6 వారాలు యోగ్యాధం చేస్తున్నారు. అది దీపం ఒకటి చూడమంటారు. ఇది చేస్తున్నారు యోగా క్లాస్. 6 నెలల ట్రైనింగ్ అని 4 నెలల ట్రైనింగ్ అని ఏదో చేస్తున్నారు. దానివల్ల వస్తే ఏకాగ్రత రావచ్చు, కొంతవరకు ఏకాగ్రత రావచ్చు. ఆసనాల వల్ల దేహానికి ఆరోగ్యానికి మంచిది, కానీ ఆసనాల వల్ల భక్తి ఎవరికి రాదు. దేహానికి ఆరోగ్యానికి మంచిది. ఏదో ఆ లైట్లో అంత చూడటం, ఈ లైట్లో అంత చూడటం కంటే వెంకటేశ్వరస్వామి కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, శంకరుడు కానీ, అవతార పురుషులు, వాళ్ళ రూపం చూసుకుని ధ్యానం చేస్తంటే యోగా క్లాసులో వచ్చి ఏకాగ్రత వస్తుంది. యోగా క్లాసులో ఏకాగ్రత వస్తుంది కానీ భక్తి రాదు. వాళ్ళు కోసేసినా భక్తి రాదు, ఏకాగ్రత వస్తుంది. ఇలా వెంకటేశ్వర పెరుమాళ్ళని ఎవరైనా వేదముఖో పెరుమాళ్ళు, రామ పెరుమాళ్ళు, వాస్తవ పెరుమాళ్ళు, మీకు ఏ పెరుమాళ్ళు వచ్చే ఆ రూపాన్ని ధ్యానం చేసుకుని ధ్యానాలు చేసుకుంటే రూపాన్ని మీకు ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతతో పాటు భక్తి వస్తుంది, అది గొప్పతనం. యోగా క్లాసులకు వెళ్ళిన వాళ్ళకి గుర్తించడం మానేసి యోగాకి వెళ్ళామంటే అది నేర్చుకుని తెచ్చుకుని యోగాలో ఏకాగ్రత వస్తుంది కానీ భక్తి మట్టుకు రాదాడు. పైగా శరీరాభిమానం పెరిగింది. అదే పరిచయం ఇక్కడ వస్తుంది. పెరుమాళ్ళని ధ్యానం చేసుకుంటే ఏకాగ్రత వస్తుంది, దాంతోపాటు భక్తి వస్తుంది. భక్తి లేకుండా భగవంతుని పరమాత్మ మనం తెలుసుకోలేదు. మన జీవితం అంతా, మన తెలియజేటలంతా ఈశ్వరుని పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం ఉండాలి, భగవంతుని అనుగ్రహం ఉండాలి. పెరుమాళ్ళంటే పెద్దవారు అని, పెరుమాళ్ళంటే పెద్దవారు అని అర్థం. అంటే మనందరం జీవకోటి, మనందరికీ తండ్రి ఆయన, మనందరికీ తండ్రి ఆయన, ఆయన పితామహుడు. మన జీవకోటికి అందరికీ నియమించేవాడు ఆయన, మనందరికీ తండ్రి, మనందరికంటే పెద్దవాడు, మనకంటే ఆదివాడు. ఆయనలోంచే మనం అందరం వచ్చాం, ఆయనలోనే ఉంటున్నాం, మళ్ళీ ఆయనలోనే లైనం పోతాం. అది బుడగలు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రంలోంచి వస్తాయి. అవి ఎక్కడ ఉంటాయి? నీటిలో సముద్రంలోనే తిరుగుతాయి. మళ్ళీ ఎక్కడ కరిగిపోతాయి? సముద్రంలోనే కరిగిపోతాయి. అలాగే జీవకోటి అంతా కూడా ఆయనలోంచి వస్తున్నాయి, ఆయనలో ఉంటున్నాం, మళ్ళీ ఆయనలో లైన్ అయిపోతాం. మనకు తెలుసున్నా తెలియకపోయినా వాస్తవం అది. అంటే పెరుమాళ్ళని ఇలా యోగా క్లాసులకు వెళ్ళి ముచ్చట పడుతున్నారు కదా, పెరిమాళ్ళు ధ్యానం చేసి నీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం, లేదా గురు రూపం ఇష్టమైతే గురు రూపం, గిరి రూపం ఇష్టమైతే గిరి రూపం, లేదా అవతార పురుషుడు ఏడు కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టం, అది ఇష్టమైతే అది ఇష్టం. వాళ్ళు ధ్యానం చేసుకుంటే లాభం ఏంటంటే ఎలాకాడ వస్తుంది, దాని మీద మీరు పవిత్రులు అవుతారు, భక్తి కలిగి. అంటే పరమేశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం తెగిపోయిన గాలిపటాల్లో లేవు, మన అందరి జీవితాలు నడిపేవాడు ఒకడున్నాడు, మనకి యజమాని ఒకడున్నాడు అని ఒక గుర్తింపు వస్తుంది. మనమే పెద్దవాళ్ళం, ఆయనే పెద్దవాళ్ళని అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనమే పెద్దవాళ్ళు అనుకుంటున్నాం, ఎవరి మటుకు వాళ్ళు మనమే పెద్దవాళ్ళు అనుకుంటున్నాం. ఆయనే పెద్దవాడు, ఆయన పెద్దవాడు అని సంగతి మర్చిపోయి మనమే పెద్దవాడు అని స్వతంత్రం అయిపోయి, ఎవరి మటుకు వాళ్ళు స్వతంత్రం. అంటే భగవంతుడు చెప్పిన మాట మనం వినటం లేదు. ఎందుకు వినటం లేదంటే కారణం పుణ్యబలం లేదు మనకి, ఇది కలిదోషం. పుణ్యబలం మనకు లేదు, పుణ్యబలం లేకపోవటంలా ఆయన మాటలు మనకు మనస్కరించడం లేదు. ఎంతో పుణ్యబలం ఉంటేనే కానీ, ఎంతో స్వార్థం లేని కర్మ పూర్వజన్మలో చేసి ఉంటేనే కానీ భగవంతుని వాక్యం మీద మనకు విశ్వాసం కలగదు, విన్నా కలగదు. మన బుద్ధిలో దోషాలు ఉన్నప్పుడు మనం బాగుపడం. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, సాయిబాబా గారు అక్కడ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అని భీమవరం ఒక హాస్పిటల్, సాయిబాబా గారు వారి ధర్మపత్ని మల్లీశ్వరి ఇద్దరు డాక్టర్లు, ఉభయలు డాక్టర్లు. వారి వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అని ఉంది నర్సాపురం, అది పాలకొల్లు భీమవరంలో వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ అని ఉంది భీమవరంలో. అది హాస్పిటల్ వారిద్దరు నడుపుతున్నారు, ఆ దంపతులు ఇద్దరు నడుపుతున్నారు. నడుపుతూ అక్కడ అక్కడ వారి కార్యక్రమం, హాస్పిటల్ కార్యక్రమం చూస్తూ వారు ఏదో కొంత వాళ్ళ స్వార్థం లేకుండా మన ఏదో భూమి మీదకి వచ్చినందుకు చెట్లు పుడుతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, పశువులు పుడుతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి. అలా మనం చచ్చిపోతే మనం మనుషులు లేకపోతే మనమే పుట్టి మనమే చచ్చిపోవటం లేదు, దోళ పశువులు అనేవి పుడుతున్నాయి చచ్చిపోతాం. ఇప్పుడు వృక్షాలు చూడండి, చెట్లు పుడుతున్నాయి, కొంతకాలం చచ్చిపోతాం. మరి ఒక సత్కర్మ చేయకుండా, ఒక మంచి పని చేయకుండా, సమాజానికి ఏం ఉపయోగపడకుండా మనం కనుక చనిపోతే ఆ జంతువులతో సమానం, ఆ తర్వాత ఆ జంతువులతో సమానం, చెట్లతో సమానం. చెట్లు అంతే, మనం అంతే, జంతువులు కూడా అంతే. అదే జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి, మనకు 2 కాళ్ళు ఉంటాయి. కాళ్ళు తేడా కానీ మనస్తత్వం ఉంటుంది. ఒకసారి అమెరికాలో అబ్రహం లింకన్ మాటల సందర్భం జ్ఞాని చెప్పించి ఆయన మళ్ళీ మనిషి పెద్ద జంతువులు, మనుషులు కూడా జంతువులే, ఆయన అందరికన్నా గొప్ప జంతువు, పెద్ద జంతువు. ఈ జంతువు కాలు వచ్చిన కూడా ఒకసారి మనిషి కూడా జంతువు, మనిషి కూడా పెద్ద జంతువు. కానీ ఈ జంతువు మిగతా జంతువులకి ఈ జంతువు తేడా అంటే, ఈ జంతువుకి ఆలోచన కూడా పెట్టాడు దేవుడు, ఆలోచన పెట్టాడు అని కదా. వీడు ఆ ఆలోచన మంచి ఉన్న ఆలోచనని, ఉన్న తెలివితేటల్ని ఎడతెరకల కింద కాకుండా సద్వినియోగం చేసుకుంటే వీడు ఈ జంతువుకి అప్పుడు మానవత్వం వస్తుంది, మనిషి అవుతాడు. అప్పుడు మానవత్వం వస్తుంది, అప్పుడు మనుషులు కాదు. మన బుద్ధి మార్చుకుంటే ఇప్పుడు మనకు జంతు బుద్ధే ఉంది, దైవ బుద్ధి లేదు. మన బుద్ధిని మార్చుకుంటే దైవ బుద్ధి వస్తుంది. అంటే లంకన్ అంటాడు మేనేజర్ బిగ్ యానిమల్, మనుషులు కూడా జంతువులే కానీ పెద్ద జంతువులు. ఈ జంతువులకు తెలివితేటలోనే ఆలోచన ఆలోచించుకుంటూ ఉంటాయి ఈ జంతువు. అయితే ఈ ఆలోచన సద్వినియోగం చేసుకుని మనం ఆలోచన సద్వినం చేసుకుని మనం అది అప్పుడు దేవతలు అవుతాం, మనకు మానవత్వం వస్తుంది, అప్పుడు దేవతలతో సమానం అవుతాం. అంటే జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఏదో తింటున్నాం తిరుగుతున్నాం అంటే కాలక్షేపం ఎందుకు? మనకు కాలక్షేపం, జంతువులకి కాలక్షేపం. మనం ఏదో అన్నం తింటున్నాం, గడ్డి పచ్చగడ్డి ఏదో తింటున్నాం, అవి బతుకుతున్నాం, మనం బతుకుతున్నాం. దానివల్ల ఏమిటి? మామూలుగా జంతువులు బతుకుతున్నాయి, జంతువులు కూడా ఏది తింటున్నాయి చచ్చిపోతున్నాం. అయితే మనలో ఏదైనా మంచితనం లేకపోతే, సమాజం మనం ఏదో జీవితంలో నేర్చుకోకపోతే, సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడకపోతే, మనకి జంతువులకి మనకి చెట్లకి సమాన భేదం లేదండి. అది బాబా గారు సాయిబాబు గారు ఇప్పుడు చారిటబుల్ హోమ్ ఒకటి ఒక సర్వీస్ సేవా కేంద్రం ఒకటి ఓపెన్ చేస్తాడు. నేనేమనుకున్నానంటే ఇక్కడ రాకముందు ఏదో సంవత్సరానికి ఇంతని 10 రూపాయలు ఎవరికో పదుకోవడం, ఎవరికి ఏదో బట్టలు కుట్టించడం, లేకపోతే వృద్ధులకు ఏదో ఇవ్వటం, ఏదో ఎలా సరిపెడతారేమో అనుకున్నాను. 20 మంది పేషెంట్లకి ఫ్రీగా సేవ చేస్తాను. 20 బెడ్లు వేస్తారు. ఇప్పుడు హాస్పిటల్ మా చేత ఓపెన్ చేయించాలి. మా చేత ఇక్కడ ఓపెన్ చేయించడానికి అది సొత్త గుణం ఉన్నట్టు గుర్తు. నేను చెప్పాను భీమవరం ఎమ్మెల్యే గారిని తీసుకురండి, లేకపోతే రాజకీయ నాయకుడిని ఎవరైనా తీసుకురండి, ఇంకో సందర్భంలో వారిని చూద్దాం రండి, ఈ సందర్భంలో మీరు రండి అన్నారు. అంటే వాళ్ళకి సొత్త గుణం ఉన్నట్టు గుర్తు. మమ్మల్ని ఆహ్వానించారంటే వాళ్ళకి సాక్షిని ఉందని చెప్తాను. అందుచేత వీళ్ళు ఆ పుణ్యకారణాలు, మేము ఎన్నో పుణ్యకార్యక్రమాలు పాల్గొంటున్నాం. అన్ని పుణ్యకార్యక్రమాలు మేము చేయలేము, మనం చేయలేము. ఏదో భగవంతుడు ఆ కార్యక్రమాల్లో వృతా భక్తి చేత, వృతా భక్తిగా మన చేత కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేసి వారు చేసుకున్న పుణ్యంలో కొంత 5 పైసలు మా 10 పైసలు మనకు పంచిపెడుతున్నాడు. అందుచేత ఇంచేది మనకు పంచిపెడుతున్నాడంటే దేవుడు వాడు చేసిన పనులు మనం చేయలేము, కానీ వాళ్ళు చేసి పనులు చూసి మనం సంతోషిస్తున్నాం. అంచేత మన ఎవరు ఒకటి, ఈ రెండు లేకపోతే బాధపడతాడు మనిషి. ఒకటి అసూయ, రెండు అహంకారం. ఈ మధ్య మా ఇంటికి ఎవరో వచ్చారు, అంటే మీ బావగారితో ఈ మధ్య నాకు పరిచయం అయింది, మనిషి పద్ధతిగా ఉన్నారని క్రమశిస్తున్నాను. మిగతా గొడవలు ఎందుకులేండి, ఆయనకు అసూయ లేదు, అహంకారం లేదు, ఆ రెండూ లేవు కదా అన్నారు. మిగతా గొడవలు ఎందుకులేండి, అసూయ లేదు, అహంకారం లేదు, ఇంకా రెండు లేకపోతే సరిపోతుంది కదా అన్నారు. ఇంకా మీకేం చెప్పమంటారు? సరసానికి అందరికీ రెండు ఉంటాయి. మీరు అంచనా కరెక్టే, మా బావగారికి రెండు లేవు. అలాగే ఆయన ఏదో లింకన్ అని గాంధీ అని నేను అంటలేదు. మామూలుగా సామాన్యంగా ఒక సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుంటే మా బావగారు మంచి ఆయన. ఇంకోటి అన్నారు, దేవుడు సామాన్య మానవులను ఎక్కువ సృష్టించాడు, బహుశా ఈ సామాన్య మానవులు అంటే ఎక్కువ ఇష్టపడచ్చు. ఎవరో లింకన్ అంటాడు, గాంధీ అంటాడు అంతమన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. మా బావగారు అంటే ఎక్కువ మంది ఉన్నారు. అంతే కదా, మనందరం వాళ్ళ బావగారు అంటున్నారు, మనందరం సామాన్య మానవులు, మనలో విశేషం ఏం లేదు, ఉందనుకుంటున్నాం, అందుకే పాడైపోతున్నాం. అంటే భగవంతుడికి కామన్ మ్యాన్ అంటే ఇష్టం ఉండి కామన్ మ్యాన్ చూసి సంతోషిస్తాడు. అంతే మా బావగారు నేను లింకన్ అని గాంధీ అని అంటే కామన్ మ్యాన్, కానీ మీరు చెప్పిన రెండు లేవు. అటువంటి వాడిని చూసి దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు, అటువంటి వాడిని ఎక్కువ మనని సృష్టించాడు. ఎవరు కామన్ మ్యాన్ ఎక్కువగా ఏ ఊళ్ళో చూసినా కామన్ గా ఎక్కువ సామాన్య మనుషులే ఉంటారు. వాళ్ళందరినీ చూసి మురిచిపోతున్నాడు దేవుడు. అంచేత అటువంటి ఇష్టపడుతున్నాడు వాళ్ళని చూసి, అంచేత వాడు దేవుడు క్రియేట్ చేశాడు. అంటే మనలో ఏదో విశేషం ఉందంటే పాడైపోతాం. మనం కామన్ గానే ఉండాలి. ఆవిడ చెప్పింది అయితే మనలో ఏదో ఇతరుల మనుషుల్లో లేనిది మనలో ఏదో ఉందనుకుంటే శుభ్రంగా పాడైపోతుంది. అయితే సార్, ఇప్పుడు సాయిబాబు గారి తండ్రి గారు కూడా కనిపించారు. తర్వాత నాకు 2 అబ్బాయిలు అండి. ఈ సాయిబాబా పెద్దవాడు, నాకు 5 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. సాయిబాబా డాక్టర్, వాళ్ళ తమ్ముడు ఇంజనీరు, మా కొడుకులు ఇద్దరు బాగున్నారు, కోడళ్ళు ఇద్దరు బాగున్నారు, ఐదుగురు కూర్చుంటూ బాగున్నారు, ఐదుగురు అభివృద్ధి బాగున్నారు, అందరూ పచ్చగా ఉన్నారు, నాకు ఇంకేం కావాలన్నారు. అంటే ఆయన పూర్వపుణ్యం ఉండటం వల్ల అందరూ పచ్చగా ఉన్నారు, అందరి మధ్యలో సుఖంగా ఉన్నారు, ఒక సంతృప్తిగా ఉన్నారు, అందరూ బాగున్నారని సంతృప్తిగా ఉన్నారు. ఆయన సంతోషాన్ని నాకు వ్యక్తం చేశారు. ఆయన సంతోషంలో మనం కూడా భాగం పంచుకుందాం. ఆయన సంతోషంలో మనం కూడా బాగా. ఆ తండ్రి గారు చాలా సంతోషించారు. అందరూ బుద్ధిమంతులు అండి. బుద్ధిమంతులే కాదు, వాడు మామూలుగా సంసారాలు కూడా అందరి సంసారాలు బాగున్నాయి, హ్యాపీగా ఉన్నాయని ఇప్పుడు సాయిబాబు గారు తండ్రి గారు చెప్పారు. అది అది కూడా ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తులోకి రావాలని అందరం. లేక సాయిబాబా గారికి ఇంకా వారి దంపతి రెడ్డికి భగవంతుడి ఎక్కువ ఎక్కువ ఆయుష్ ఇచ్చి ఇంక ఇటువంటి మంచి పనులు జరగాలని. తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అయ్యి ఏర్పాటు చేసి ఆయనే సర్జరీ చేస్తారు, ఆయనే అక్కడ బెడ్స్ ఇచ్చారు, బెడ్స్ మీద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ సర్జరీస్ కూడా ఫ్రీ. ఆయన ఎంఎస్ ఆయన జన సర్జన్, అన్ని సర్జరీలు కూడా బాగా బాగా పూలు అనుకునే వాళ్ళకి అందరికీ. ఇది కాకుండా ఇన్వెస్టన్ టు దిస్ అంటే హాస్పిటల్ కాకుండా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా నిర్మిస్తున్నానని చెప్పారు. ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా మంచిదని చెప్పాను డాక్టర్ గారికి. అంటే మీరు 15 మంది పెట్టగలరా, 20 మంది పెట్టగలరా చూసుకోండి. ఎవడన్నా డబ్బు ఇచ్చే పుచ్చుకోండి. కొంతమంది డబ్బు ఇచ్చేసి ఉంటా ఉంటారు, అది తప్పేం లేదు. దానికి డబ్బు ఇస్తే పుచ్చుకోండి, డబ్బు లేని వాళ్ళకి ఫ్రీగా పెట్టిన అన్నం డబ్బు ఇచ్చిన వాళ్ళకి పుచ్చేసుకోండి. అంటే డబ్బు ఉండి ఇస్తానంటే మనం పుచ్చుకోపోతే మందే తప్పు, ట్యాప్ చార్జ్ ఇచ్చి పేట తప్పు. డబ్బు ఎవరైనా ఉండి మీరు ఇస్తామంటే మీ సంస్థ కంటే పుచ్చుకోపోతే మన గర్వమానం గుర్తుంది. అంచేది మీరు వాళ్ళు ఇస్తే వద్దనకండి, లేని వాళ్ళకి చేయండి, ఉన్నవాడు ఏదైనా మీకు ఇస్తే సహాయం చేస్తే వద్దు, అది చదువు భేదవాళ్ళకి అది ఉపయోగించండి అని చెప్పాను. నా సలహా చెప్పాను సాయిబాబా గారికి. ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా చాలా మంచి. ఇప్పుడు ముసలిద్దరిని ఎవరికి వస్తారు? అదే ఇప్పుడు బాబాగారు చెప్పాను. ఇప్పుడు మనం కూడా ముసలాడు అయితే అనుకోండి, మన చూడరు, తగ్గించేస్తారు చూడరు. ఇప్పుడు పని చేసే ఇడ్లకి ఉలవలు పెడతారు, ఉట్టిగడ్డి పెడతారు, పచ్చిగడ్డి అన్ని పెడతారు. పని చేయాలనుకున్న ఇడ్లు ఇంకా అట్లా ఇంకా ఏదో ఒట్టిగడ్డి పడేసి అలా ఉంటారు. ఇప్పుడు మనం కూడా ముసలాడు అయిన తర్వాత ఏదో పెడతారు, చివరికి ఏదో పక్కన పడేస్తా ఉంటారు. వాళ్ళు భోజనాలు అయ్యాక ఏదో వాడు ఒంటికి అయింది మనకు పెడతారే పెట్టరు చెప్పడం ఏదో పడేస్తారు. మనం ముసలిడు అయిపోయిన తర్వాత ముసలిని ఎలా చూస్తారో మనల్ని అలాగే చూస్తారు. మీరు మేము బాగా సంపాదించాం మమ్మల్ని బాగా చూస్తారు అనుకోండి, మిమ్మల్ని చూడడం అదేంటండి. మేము భూలను సంపాదిస్తాం, సంపాదించిన తర్వాత మా పిల్లలు మా మనవాళ్ళు మా కోడళ్ళు బాగా చూస్తారు అనుకుంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది మీరు ముసలిడు అయిన తర్వాత ఆడకూడదు చూడండి. ఇది కలియుగం. ఇదేంటి ఈ కలియుగం? వెరీ డార్క్ డార్క్ ఏజ్. కలిగిన అంత చీకటితో సమానం. ముసలివాడిని మీరు 1000 ఎకరం పొలం సంపాదిస్తే మీరు మంచం పట్టాక మేమంతా ఎవరో చూడరు చూడరు కూడా అంచేది. ఎవడ ద్వారా ఎవరో చూస్తారు అనుకుంటే వెళుతాను. అది మరి ఆ మూర్ఖత్వానికి. మీరు సంపాదిస్తే శుభ్రంగా గిత్తల కింద ఉపయోగించుకుంటారు. మిమ్మల్ని సంపాదించుకున్నంత కాలం గిత్తలను ఏం చేస్తారు? బండి లాగినంత శుభ్రం తోరుకుంటారు, అవి ముసలైన తర్వాత పక్కన పడేస్తారు. అట్లా పట్టించుకోరు ఇంకా. ఏదో బతకడం కోసం గడ్డి వేస్తారు, ఏదో బతకడం కోసం మేత వేస్తారు. కానీ ఉరవలు తవ్వుడు చిట్టి అట్లకి మన పని మనకి ఏదో పెండాకుడు పడేస్తారు. కానీ ఇంకా ఉరవలు మనకి ఏమై ఉంటాం, ఉరవలు తవ్వుడు మనకి ఏమయ్యారు. అయ్యా ఓల్డ్ ఏజ్ కమిటీ బట్టి చాలా మంచి. అంటే నీకు డబ్బు, మీ డబ్బు మీకు అన్నం పెడుతున్నానుకోకండి, అది వెరితను. ఇంట్లో చూసి వెళ్దాం, మీకు 100 ఎకరాల పొలం ఉంటే 100 ఎకరాలు మీకు వంట చేసి పెట్టను. నీకు బ్యాంకులో డబ్బు ఉంటే బ్యాంకులో డబ్బు వచ్చి మీకు సేవ చేయదు. అలాగే ఇంట్లో వాళ్ళు చేయాలి, ఇంట్లో వాళ్ళు చేయదు. వాళ్ళు మీరు సంపాదించే మీరు సంపాదించినంత కాలం తింటారు, మీ సంపాదన ఆగిపోతే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. కానీ అది కలియుగం అంతకు చెప్తాను. అంటే ఇది అంటే ఎవరి జాగ్రత్త, ముసలి వాళ్ళు అందరూ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు మంచిది. నెమ్మదిగా అవకాశం ఉంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరుకోవటం మంచిది. ఆ కల్చర్ మనకు లేదు. అమెరికాలో ఇంగ్లాండ్లో ముసలాళ్ళు అవ్వగానే ఓల్డ్ ఏజ్ హోమ్ లకు వెళ్ళిపోతారు. ఎంచదంటే అంటే విరోధం వల్ల కాదు. ఎందుకు వాళ్ళు మనం అడ్డేస్తున్నాం, వాళ్ళకి ఏదో ఆఫీసుకి వెళ్తున్నారు, పని చేసుకుంటున్నారు, మనకి ఏదో వండాలని అన్నం పెట్టాలని కూడా ఎంచుకోవచ్చు. అదే ఓల్డ్ ఏజ్ హోమ్ చేరుకుంటున్నారు వీళ్ళు కూడా. ఆదివారం ఆదివారం వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఆయన చూసి వచ్చేస్తారు. ఒకవేళ చూసి రాదని వాళ్ళకి అభ్యంతరం. ఓల్డ్ ఏజ్ హోమ్ డాక్టర్లు వస్తారు, వంట వాళ్ళు ఉంటారు. నేను ఇంగ్లాండ్ లో ఒక ఓల్డ్ ఏజ్ గా ఉన్న అడిపోయిన ఇంటికాడ గెస్ట్ కింద ఉన్నాను. మా అమ్మగారు మా ఇంటికాడ కంటే ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడితే, మాకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందండి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెడితే మా ఇంటికాడ అంటే సుఖంగా ఉంటారు. అప్పుడు నేను ఇల్లు పెడితే మంచం పెట్టారు. తర్వాత నాలుగు అవి చనిపోతే పాపం నాకు ఫోన్ చేసి చెప్పారు ఇంగ్లాండ్. అయితే వాడు గుజరాతి వాడు, వాళ్ళు గుజరాతి వాళ్ళు అంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ముడు. ఈయన ఏమంటున్నాడంటే మా ఓల్డ్ ఏజ్ హోమ్ సొంతమే కదా, అక్కడ పెట్టేద్దామంటే వాళ్ళ అన్నదమ్ముడు ఒప్పుకుంటారు. అది అంటే ఇండియా అంతా కుర్చీ మీద గౌరవానికి అలవాటు పడ్డారు. వాళ్ళు చూడరు, చూసినట్టు ప్రజలు అందరూ చెప్పుకోవాలి ఇది ఇండియా పద్ధతి. వాళ్ళు చూడరు. ఆ ముసలి వాళ్ళు ఎక్కడ మమ్మల్ని సరిగ్గా చూడటం లేదంటే ఆరు నెలలు పేచేది, అది ఆరు నెలలు పేచి ఆ ఇంట్లో వాళ్ళు చూడరు. ఎవడన్నా చూడలేదని ఇప్పుడు ఎక్కడ మమ్మల్ని చూడతారు పట్టించుకోవడం అది పేచేది. అంటే కృత్రిమ గౌరవం అని ఏంటది, కృత్రిమ గౌరవం అంటారు. అది మంచి పద్ధతి కాదు. వాడు హ్యాపీగా ఉండాలి. మన ఇంట్లో ముసలిడు ఉంటాడు హ్యాపీగా ఉండాలనుకోవాలనుక మన ఇంటికాడ ఉండాలని అనుకో, ఎక్కడ ఉన్నాడు హ్యాపీగా ఉండాలి, అది మన కోరిక. ఇతరులు చూడలేము, మనల్ని చూడడం అలాగ పాపం వాళ్ళని సఫరే చచ్చిపోతారు చాలా సార్. అది చెప్పాడు ఏంటండి మా బుడవరసం ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టద్దు అంటున్నారండి. అసలు మానేశాను ఇంతమంది పేచీలు ఏం పెట్టుకుంటాను. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా నాకు చూపించాలి. ఇంటికాయ అంటే ఇంటికాయకంటే బాగుంది. న్యూస్ పేపర్లు వస్తాయి పొద్దున్న టిఫిన్ వేస్తారు, ప్రతిరోజు డాక్టర్ వచ్చి పరీక్ష పెట్టి వెళ్ళిపోతాడు పేషెంట్లు. తర్వాత కాలక్షేపానికి టీవీలు అయ్యి ఉన్నాయి, న్యూస్ పేపర్ రోజు న్యూస్ పేపర్లు వస్తాయి. అలాగే ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి ఏదైనా కాలక్షేపం కూర్చుని కాలక్షేపం చేసుకోవడానికి చిన్న కామన్ హాల్ ఒకటి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయితే అది సుఖంగా ఉంటారు. ఇంటికాడకంటే అక్కడ సుఖంగా ఉన్నారు, ఇంటికాడకంటే అక్కడ సుఖంగా ఉన్నారు. ఇన్ని అవకాశాలు అంచేది. మనకు కూడా ఇంగ్లాండ్ కల్చర్ అమెరికా కల్చర్ కొన్ని పద్ధతుల్లో ఇక్కడ ఏమంటారంటే తల్లిదండ్రులు చూడాలి కదా అంటారు. అది ఉడికే ఒట్టి మాటలు కానీ ఎవడో చూడరు. చూడాలన్నది ఉడిక మాట, అది అది అమలు జరపడం. అమలు జరపనప్పుడు ఎందుకు, మన ఇండియన్ కల్చర్లో ఉన్నమాట నిజం. ఓల్డ్ ఏజ్ ఊళ్ళో పెట్టకూడదు, సంతానం చూడాలి. చూడటానికి అందరి బిజీ లైఫ్, అందరికీ మాట్లాడటానికి టైం ఉండదు. ఎవరిని అడిగినా ఏం అది వెరీ బిజీ అంటారు. ఎవరిని అడిగినా ఏంటి, ఎవరిని అడిగినా ఆయన వెరీ బిజీ, ఆయన వెరీ బిజీ అంటున్నారు. అటువంటి లైఫ్ లో అంత స్పీడ్గా ఉన్న లైఫ్ లో ఈ ముసలి చూస్తారు మనం నమ్మకాన్ని తీయలేదు. ఇక్కడ ముసలి కూడా ఉన్నారు కాబట్టి ఎవరు జాగ్రత్తగా ఉంటాం మంచిది అందుకు చెప్తాను. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నాయంటే సాయిబాబా గారు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతారన్నారు. సాయిబాబా గారు ఓల్డ్ ఏజ్ హోమ్ పెడతారన్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఓల్డ్ ఏజ్ కేమ్ ఏ బదిలేదు, మన పాతాళ మెరకులో ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నారు, అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మరి ఈ భక్తులు అందరూ ఎక్కడ కూర్చుంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ చెడగొట్టేస్తారేమో. మళ్ళీ నేను పాతాళ మెరకు వెళ్ళి కూర్చుంటే అక్కడ వచ్చేస్తా ఉంటారు కదా భక్తులు, మళ్ళీ వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా, ఎవరికి అక్కడ పేషెంట్కి డిస్టర్బెన్స్ అని అదే ఆలోచిస్తున్నాను. అదే ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటారు నాకు ఇది ప్రెషర్. తర్వాత ఏకాంతవాసం అక్కడ ఏంటది, ఏకాంతవాసంగా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫ్రీడమ్ ఉంటుంది. మనకి ఏదైనా చదువుకోవాలంటే రీడింగ్ మెటీరియల్ ఇస్తూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాం. ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే చెడ్డ ఇంటికాడగా పదిలంగా ఉంటుంది. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. నాకు అవకాశం ఉంటే నేను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోతాను. ఈ అవకాశం ఉంటే ఇది కూడా అనవసరమే కానీ ఈ మధ్య రాజమండ్రిలో అక్కడ ఈ కైలాస భూమి, రాజమండ్రిలో కైలాస భూమి నేను అక్కడ ఈ శరీరాన్ని అక్కడ దహనం చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎక్కడో చోట తగలేదు కదా, ఇప్పుడు ఈ శరీరం అనేది తుక్కు, ఈ తుక్కుని ఎక్కడ చోట తగలవేయాలి అంటే దేవారాయణ భూమి పెట్టాడు. ఇది మోక్షద్వారం, దేవారాయణ మోక్షద్వారం. ఆ రాజమండ్రిలోది కైలాస భూమి, అక్కడ కూడా శరీరాన్ని ఎక్కడో చోట తగలేయాలి కాబట్టి అక్కడ తగలేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మనం మీ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి చెప్పాను, నన్ను అడిగాను. అంటే శరీరంలో ప్రాణం బయటకు పోతే ఎవరో ఒకరు చిక్కును తీసుకెళ్ళి అక్కడ తగలేస్తారు, అయిపోతుంది అక్కడ చోటు, అక్కడ అయిపోతుంది. అంటే వాళ్ళు మనకు ఫోన్ చేస్తే మన శరీరం చనిపోయిన వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వ్యాన్ పంపుతారు. వ్యాన్ పంపేసి తీసుకుపోతారు, వాళ్ళే తీసుకుపోతారు. తర్వాత ఏమో సంతాప సభ ఎవరినైనా ఇటువంటి హాల్ ఉంటుంది సంతాప సభకి, పుల్ల ఆడిస్తారు, అన్ని ఆడిచ్చేస్తారు. తర్వాత లాకర్ పెడతారు, అస్థికెళ్ళి అక్కడికి దాచుకొచ్చి అన్ని ఏర్పాట్లు, కైలాస భూములు అన్ని బీమారంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సరే ఆ విషయం ఇంకా వదిలేద్దాం. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ముసలి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోములు మన దేశానికి చాలా ముఖ్యం. ఓల్డ్ ఏజ్ హోములు చాలా ముఖ్యం అంటే ఓల్డ్ పీపుల్ ఇంటికాడ సుఖంగా ఉండలేకపోతున్నారు, బయటకు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు హ్యాపీగా రోగం రోగం వచ్చిందని చెప్తే రోజు ఇదే పని అని మిమ్మల్ని హాస్పిటల్కి కావాలని చెప్తారు. రోజునే మాకు ఇదే పని ఇంకా పని పాట కదా, ఆ కాళ్ళు నొప్పులు చేతులు నొప్పదంటే నేను అక్కడ తీసుకెళ్తాం అంటున్నారు. ఎప్పుడన్నా రోగం వస్తే తీసుకెళ్తాం కానీ రోజు కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు తలపై పోతుంటే నేను అక్కడ మోసుకెళ్తాను. ఇంట్లో వాళ్ళు అనేస్తున్నారు, వాళ్ళు ఏదో ఆడుకుంటే బాగా ఎలా ఉంటాయి. దీన్ని సూటి పోటీ మాట ఇంట్లో చేత అనిపించుకోవడం కంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో పదిలం ఇంకా విషయం వదిలేదు. మన సబ్జెక్టులో పెద్దాం అంటే సాయిబాబు గారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ పవిత్రమైన కార్యక్రమం వారు ఇక్కడ ఈ స్థాపించి విశాఖపట్నంలో ఏర్పాటు చేసినందుకు మీ తరఫున నా తరఫున వారు చేస్తున్న మంచి కార్యక్రమాలకి కృతజ్ఞతను తెలియపరుస్తూ నిరంతరము సర్వేశ్వరుడు పరమేశ్వరుడు వెంకటేశ్వర పెరుమాళ్ళు యొక్క కరుణ వారి యొక్క ఆశీస్సులు సాయిబాబా గారికి వారి కుటుంబ సభ్యులందరికీ వర్షిస్తాయని పెరుమాళ్ళ యొక్క ఆశీస్సులు పెరుమాళ్ళ యొక్క వారి బ్లెస్సింగ్స్ అన్ని కూడా వారి కుటుంబం మీద వర్షిస్తాయని పెరుమాళ్ళని ప్రార్థిస్తూ ఇక్కడ చోటు ఈ చాప్టర్ ముగిస్తున్నాం. అంటే వారికి ఆయుష్ కూడా వెంకటే పేరు సాయిబాబా గారు లాంటి వాళ్ళకి ఆయుష్ కూడా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడగలరు, ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడతారు. అది వాళ్ళకి ఆరోగ్యం బాగుందనుకోండి, వాళ్ళ ప్రాస్పరిటీ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ మందికి ఉంటాం. మంచి వాళ్ళ దగ్గర డబ్బు లగ్జరీ, మంచి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే చెత్త కదా సద్వినియోగమవుతుంది. మంచి వాళ్ళ దగ్గర డబ్బు, మంచి వాళ్ళు కాని వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు అన్ని చెడ్డ పనులు చేస్తారు. చెడ్డ పనులు చేసి సమాధానం అరాజకత్వం తీసుకొస్తారు. చెడ్డ పనులు చేసి అరాజకత్వం తీసుకొస్తారు. అయితే మంచి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మంచిదే, మంచి వాళ్ళ దగ్గర ఉన్న బలం మంచిదే, మంచి వాళ్ళకి అధికారం వస్తే మంచిదే అంటే వాళ్ళు దాన్ని మంచిగా సమాజానికి ఉపయోగిస్తారు. అంచేది అది అయితే మంచితనం జ్ఞానాన్ని దాడి చేస్తుంది. మంచితనం మనకు మంచితనం వల్ల లాభం ఏంటంటే మంచితనాన్ని కాపాడుకుంటే అది ఆత్మజ్ఞానానికి దాడి చేస్తుంది. అయ్యే ఇక్కడ అందరిలోనూ భగవంతుడి వైకుంఠంలో ఉన్నాడు. భగవంతుడు ఎక్కడున్నాడు? మన పురాణం అలా చెప్తారు కదా భగవంతుడి వైకుంఠం. మరి వైకుంఠంలో ఉన్న దేవుడే మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. రెండు చోట్ల ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు మన హృదయంలో అందరిలోనే అందరిగానే అంతర్యామిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మన హృదయంలో అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు. అయితే మరి మనకు ఎందుకు గోచరం అవటం లేదు? మనకు గోచరం అవటం లేదు కాబట్టి వీడనుకోకు. ఇప్పుడు నీకు ఎవరికైనా గౌరవం ఉందనుకోండి, లోకం వారికి చాలా గౌరవం ఉందనుకో, లోకం అనుకోండి కాదు, కీర్తి ఉందనుకోండి వీరికి అందరికీ కీర్తి ఉందనుకుంటారు. నీకు ఏదైనా అధికారం ఉందనుకోండి వీరికి ఏదో మంత్రి పదం ఉంది, ఇలా లోకం అనుకుంటారు. లోకం దగ్గర చెడ్డ ఏంటంటే ఈ బయట కూడా ఎక్కువ ఉపద్రవంగా చెప్పుకుంటారు. మనకు కీర్తి ఉందనుకోండి దేవుడి మనల్ని అనుగ్రహించడు, మనకు గౌరవం ఉంటే ఉండనివ్వండి. దానివల్ల గౌరవం ఉందని ఎవరు దేవుడు మనల్ని అనుగ్రహించడు, కీర్తి ఉందని మనల్ని అనుగ్రహించడు, లేదా మనకు సంపద ఉందని మనం అనుగ్రహించడు, మనకు అధికారం ఉందని మనకి అది అనుగ్రహించడు. ఇప్పుడు దేవుడు అనుగ్రహం ఉందా లేదా, మన మనస్సుకి పవిత్రత ఉందా లేదా, భగవంతుడికి కావాల్సిన మన కీర్తి కాదు మన యోగ్యత, భగవంతుడికి కావాల్సింది మన సంపద కాదు మన ప్రవర్తన. మీకు అర్థం అవుతుందే, భగవంతుడి దృష్టిలో మన డబ్బు చూడడం, మన మన ధర అధికారం చూడడం. వారు ఎలా అనుగ్రహిస్తారంటే మీకు వాళ్ళకి వాళ్ళ కీర్తి ఆయన ఎందుకు, కీర్తి అనేది లోకానికి సంబంధించిన విషయం. మన శరీరం ఎంత నిజమో కీర్తి అంతే నిజం. అసలు ఆ మనిషి దగ్గర జీవుడికి యోగ్యత ఉంది లేదా, ప్రవర్తన ఎలా ఉంది. నలుగురు మిమ్మల్ని మంచి వాళ్ళు అంటే మీరు సంతోషిస్తారు, దానివల్ల మీకేమి రాదు. అసలు దానివల్ల మీకేమి రాదు. మీకు 10 మందిలో గౌరవం ఉంటే వాళ్ళు ఏదో జయి అంటారు, దానివల్ల మీకేమి రాదు. అంటే మీ ప్రవర్తన బాగుంటే, మీ బుద్ధి శుద్ధిగా ఉంటే, మీ యోగ్యత ఉంటే కీర్తి కాదు కావాల్సింది. కీర్తి కాకుండా మనకున్న అర్హత ఉంటే, అంటే మన మనస్సుకు యోగ్యత ఉంటే, మన మనస్సుకు పవిత్రత ఉంటే, మన మనస్సుకు ఏకాగ్రత ఉంటే ఆయన అనుగ్రహాన్ని వర్షింపు చేస్తాడు. కానీ మనకున్న గౌరవం కానీ, మనకున్న పైసాలు కానీ, మనకున్న చదువులు కానీ, మనకున్న పాండిత్యాన్ని చూసి మటుకు ఈశ్వరుడు మనల్ని అనుగ్రహించడం విధిస్తాడు. మీరు పండితులు అనుకోండి, పాండిత్యం అనేది లోకానికి సంబంధించింది. మీకు అందరికీ డబ్బు ఉందనుకోండి, అది లోకానికి సంబంధించింది. దీన్ని బట్టి ఆయన అనుగ్రహించడు, యోగ్యతను బట్టి ప్రవర్తన బట్టి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం మన ప్రవర్తన బాగుంది అనుకోండి, మన ప్రవర్తన చూస్తే చాలా మంది నేర్చుకుంటారు. ప్రవర్తన అనేది ఇచ్చేది, గౌరవం అనేది పుచ్చుకునేది. ప్రవర్తన అనేది ఇచ్చేది, అంటే మీ ప్రవర్తన బాగుంటే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. గౌరవం అది అక్కడ ఇతరులు మనకి ఇచ్చేది. గౌరవం అంటే ఏంటి? ఇతరులు మనకి ఇచ్చేది. ప్రవర్తన ప్రవర్తన బాగుంటే మనం ఇతరులకు ఇస్తాం, అంటే మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకుంటారు. అంటే అది కీర్తి కంటే ప్రవర్తన మంచిది, కీర్తి కంటే యోగ్యత మంచిది, యోగ్యత మంచిది. అయితే మనం ఏం చేయాలంటే బుద్ధిని సమానం చేయాలి. ఇప్పుడు మన పూర్వజన్మ కర్మలు, మన పూర్వజ ఇక్కడ చూడండి ఎన్ని శరీరాలు ఉన్నారు. ఒక శరీరానికి ఒక్కో శరీరానికి సంబంధం లేదు. ఇంకోటి శరీరం ఒకటి, మనస్సుతోటి ఈయన ఉండేటది నిలకడ ఉండదు. ఈవేళన్న శరీరం రేపు ఉండదు, ఈవేళన్న మనస్సు రేపు ఉండదు. అంతేందుకు ఒక సంవత్సరం కదా ఒక మనిషిని చూడకపోతే గుర్తుపట్టలేం. అది ఇలా చిక్కిపోతాడు, లేకపోతే లావుగా ఉంటాడు, రకరకాలుగా ఉంటాడు. శరీరం నిజం కాదు, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అలాగే మనస్సు నిజం కాదు, ఈవేళన్న మనస్సు రేపు ఉండదు, రేపున్న మనస్సు ఎల్లుండదు. ఏదైతే వాస్తవం కాదో, ఏదైతే నిజం కాదో, అది రకరకాలుగా ఉంటుంది. కానీ నిజం ఒకలాగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది? నిజం కానీ రకరకాలుగా ఉంటుంది. శరీరం నిజం కాదు, మనసు నిజం కాదు. అదే శరీరం ఇవాళ ఆరోగ్యంగా ఉన్నా రేపు ఆరోగ్యం చెడిపోవచ్చు, ఇవాళ మంచి బుద్ధితో ఉన్నా రేపు చెడ్డ బుద్ధి వచ్చేయచ్చు, ఇవాళ మంచి బుద్ధితో ఉన్నాం రేపు చెడ్డ బుద్ధి వచ్చేయచ్చు. అదే ఎన్ని ఎలా ఎన్ని శరీరం నిజం కాదు, మనస్సు నిజం కాదు. నిజం కాదు కాబట్టి అయిన ఎక్కడగా ఉంటాం. ఇప్పుడు చూడండి, కొంతమంది మనసు ఎందుకు నిజం కదంటే ఇవాళ మంచివాళ్ళు రేపు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, ఇవాళ చెడ్డవాళ్ళు రేపు మంచివాళ్ళు చెప్పలేము మనం. అలాగే శరీరం చూడండి, ఇవాళ ఆరోగ్యంగా ఉన్న పది రోజులు చనిపోవచ్చు, పది రోజులు చనిపో. అంతే, ఈ శరీరాన్ని మనస్సుని నమ్మకూడదు మనం. అయ్యి జాగ్రత్తగా, శరీరం ఉంది కాబట్టి మనస్సు ఉంది కాబట్టి భగవంతుడి సేవలో వీటిని ఉపయోగించుకోవడం. అంటే సేవ ఎందుకు పెట్టారంటే, మీరు 24 గంటలు ధ్యానం చేయలేరు, 24 గంటలు జపం చేయలేరు, 24 గంటలు పూజ చేయలేరు. మీ పనులైతే మీరు చూసుకుని మీ ఇంద్రియాలను ఖాళీగా ఉంచకుండా, ఇంద్రియాలను ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. ఏదో చేసుకుని మీ ఇంద్రియాలను ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే, మీ బుద్ధిని ఉపయోగించి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే మీరు పవిత్రులు అవుతారు. పరమ పవిత్రుడు కానీ లోపలన్న చైతన్యం, లోపలన్న ఈశ్వరుడు ఎరుకుపడ్డాడు. అదే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఉండడమే కదా అంతర్యామగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంతర్యామగా ఉన్నాడు. అయితే నాకు ఎందుకు కనిపించడం లేదు, నాకు ఎందుకు కనిపించడం లేదంటే, భగవాన్ ఏమన్నారంటే, నీకున్న అలవాట్ల నుంచి, నీకున్న చెడ్డ ఆలోచన నుంచి, నీకున్న దురాలోచన నుంచి, నీకున్న అలవాట్లోంచి విడిచిపెట్టి బయటికి రా. బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు అంతర్యామగా ఉన్న దేవుడు కనిపించవచ్చు. అప్పుడు వచ్చి నన్ను అడిగని చెప్పాడు. ఉన్నాడు, ఉన్నాడు లోపల అంతర్యామ కావాలి, కానీ మన బుద్ధి మంచిది కాదు. అయితే ఉన్నాయని గోచరించడం అంటే ఆయన ఎంత పవిత్రుడో, ఎవడు ఈశ్వరుడు లోపల ఉన్న ఈశ్వరుడు ఎంత పవిత్రుడో, ఎంత నిర్మలుడు. ఇక అంత పవిత్రమైన మన మనస్సు అంత నిర్మలంగా ఉంటే, అంత పవిత్రంగా ఉంటే, నదిని సముద్రంలో కలిసినట్టు నీకు అర్థమవుతుంది. ఈ జీవుడు వెళ్ళి అందులో కలిసిపోతాడు, ఈ జీవుడు వెళ్ళి అందులో కలిసిపోతాడు. అయితే మనం అది అన్ని సమానంగా జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం, అన్ని యోగాలను మనం సమానంగా చూసుకుని అన్ని యోగాలను మనం ఎంతవరకు ఆచరించగలం అంతవరకు ఆచరించగలం. తర్వాత ఈ లౌకికులతోటి స్నేహాలు ఒకటి ఎక్కువ తగ్గించుకో, లౌకికులతోటి స్నేహాలు ఎక్కువ, అంటే లౌకికులతోటి ఎక్కువ స్నేహాలు చేస్తే మన మైండ్ స్లో పాయిజన్ చేస్తారు, మన మైండ్ స్లోగా పాయిజన్ చేస్తారు మన. అంటే చాలా మంది బందీల వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, నీకు అర్థమవుతుందా? బందీల వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బంధువుల వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు, బంధువుల వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుల వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితుల వల్ల బాగుపడిన వాళ్ళు ఉన్నారు. మన కర్మను బట్టి వాళ్ళు సిద్ధం అవుతారు. మనం చేసుకున్న కర్మను బట్టి బుద్ధి కర్మానుసారని, బుద్ధి కర్మానుసారని అంటే మనం చేసుకున్న పూర్వకర్మలో మనం చేసుకున్న కర్మను బట్టి ఆ బంధువులు ఆ స్నేహితులు సిద్ధం అవుతారు. మనం పాడైపోయే ఉంటే అటువంటి వాళ్ళు సిద్ధం అవుతారు, మనం బాగుపడి యోగం అంటే అటువంటి వాళ్ళు సిద్ధం అవుతారు. మీకు అర్థం వచ్చింది? అది బుద్ధి కర్మానుసారం. బుద్ధి కర్మానుసారం. అంటే పూర్వజన్మలో మీరు చేసిన కర్మను బట్టి దాన్ని బట్టి మీ బుద్ధి నడుస్తాం, దాన్ని బట్టి బుద్ధి నడుస్తాం. దానిచే బుద్ధిని ఏమన్నారంటే బుద్ధి కర్మానుసారణి. అంటే కర్మ చేసిన పూర్వజన్మలో కర్మను అనుసరించే నీ బుద్ధి నడుస్తూ ఉంటుంది. అంటే నువ్వు ఈ విషయంలో ఆ బ్యాలెన్స్గా ఉండాలి, నువ్వు ఈ విషయంలో బ్యాలెన్స్గా ఉండాలి. నీకు అవసరం లేని గొడవలకి వెళ్ళకుండా మనం చేసే పని నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. మనం చేసే పని ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. తర్వాత ఈ ప్రేమలో దోమలు అవుతాయి, ప్రేమలు కూడా దోమలు కూడా. ఇప్పుడు మీ శరీరానికి ఏదో రోగం వచ్చింది, మీ శరీరానికి ఏదైనా మీరు వైద్యం చేయించుకుంటారు. వైద్యం చేయించుకుని ఏమంటారని ఆవిడకు ఉపకారం చేశారనుకోరు. అదే రోగం ఇంకో శరీరానికి వస్తే ఆడికి ఉపకారం చేశారంటారు. ఏం చేద్దా అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆడి శరీరం కూడా నువ్వు అనుకుంటారు. అది వాడు ఏడు అనుకుంటున్నావు కాబట్టి ఆడికి ఉపకారం చేశారనుకుంటున్నావు. నీ శరీరానికి నువ్వు రోగం వస్తే వైద్యం చేయించుకుంటే నువ్వు ఉపకారం చేశారనుకుంటావా? ఉపకారం చేసి లేదా ఎవరికైనా సహాయం చేశారనుకుంటున్నావా? సహాయం చేశారని అనుకో. ప్రేమలో ద్వైతం, జ్ఞానంలో శాంతిలో అది ద్వైతం. ప్రేమకి ఇద్దరు ఉండాలి, ప్రేమకి ఇద్దరు ఉండాలి, ప్రేమకి ఇద్దరు ఉండాలి. జ్ఞానానికి జ్ఞానం ఒకటే, జ్ఞానానికి ఇద్దరు అక్కర్లేదు, జ్ఞానం ఒకటే. నువ్వు వాడి మీద నాకు ప్రేమ ఉందన్నారు వైద్యం చేశానంట, అంటే వాడు నీకంటే వేరు అనుకుంటున్నావు కదా, ఆ వేరు బుద్ధి పాపం తీసుకో. ఉదాహరణకి మీకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ కారణం వల్ల మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందనుకోండి, మీకు ఏ కారణం వల్ల అశాంతి వస్తుందనుకోండి, కారణం ఏదైనా వచ్చాం, కారణం ఎందుకు? ఏదో కారణం వల్ల శరీరం చనిపోతుంది, అలాగే ఏదో కారణం వల్ల మీకు అశాంతి వస్తుంది. ఒకటే దృష్టిలో పెట్టుకోండి, మీకు ఏ కారణం వల్లైనా దుఃఖం వస్తుందనుకోండి, అశాంతి వస్తుందనుకోండి, మీకు అనుకోండి ఎక్కడి నుంచి వస్తుందో మీకు అశాంతి, ఎక్కడి నుంచి దుఃఖం వస్తుందో అక్కడ బంధం ఉంది మీద మీకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ బంధం లేదనుకోండి అసలు మీకు దుఃఖం దుఃఖాన్ని రమ్మని రాదు, అశాంతిని రమ్మని రాదు. అది మీకు ఎక్కడ ఎవరితోటి బంధం లేదనుకోండి, ఎవరితోటి ఎవరితోటి మీకు మానసికమైన అనుబంధం లేదనుకోండి, ఎవరి పట్ల మీకు మోహం లేదనుకోండి, మీకు దుఃఖం రానే రాదు. అసలు అంటే ఇప్పుడు మీ అమ్మాయి అమెరికాలో ఉంటుంది అనుకోండి, నాకు జబ్బుగా ఉంది, ఎంతోకాలం బతకనని డాక్టర్ గారు చెప్పారని ఒకటి ఫోన్లో మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు ఎంత ఏమొచ్చేస్తుంది? ఏం చెప్తా? అక్కడ మీకు మోహం ఉంది, అక్కడ మీకు బంధం ఉంది. ఏమండి ఆ బంధం మీకు లేదనుకోండి, అశాంతి ఫోన్ వచ్చినా అశాంతి రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే డ్యూటీ చేయాలి, మనం డ్యూటీ చేయాలి కానీ అశాంతి గురి అవ్వకూడదు. డ్యూటీ చేయాలంటే మన ఇంట్లో వాళ్ళకైనా సరే, ఇంట్లో వాళ్ళకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి మీరు డ్యూటీ చేయాలి. అందుకని అక్కడ బెంగ పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు, బెంగ పెట్టుకోవడం వర్రి పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు. ఊరికే డ్యూటీ చేసి వదిలేయటం తర్వాత నిర్ణయం తీసుకోవాలి. డ్యూటీ చేసి మన డ్యూటీ మనం చేయాలి, నిర్ణయం ఈశ్వరుడు విడిచిపెట్టాడు. అంటే ఎక్కడ మీకు దుఃఖం వచ్చినా, ఎక్కడి నుంచి అశాంతి వచ్చినా అక్కడ అటాచ్మెంట్ ఉందన్నమాట. అసలు బంధానికంటే మించిన పాపం లేదు, బంధానికి మించిన అంటే బంధానికి మించిన పాపం లేదు. మనకు పాపం ఏ మనిషి అయినా పాపం చేస్తే బంధం కోసమే చేస్తాడు. ఆడికి ఎక్కడో మనసులో బంధం ఉంటుంది, ఆ బంధం కోసమే పాపం చేస్తాడు. వాడికి అసలు బంధమే లేదనుకోండి, పాపం చేయాలని తలంపు కూడా రాదు. ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ సారో, ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్, ఇట్ ఇస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ బాండేజ్. అటాచ్మెంట్ లేకపోతే ఏమి లేదు, అటాచ్మెంట్ లేకపోతే ఏమి లేదు. అంటే మీరు మనస్సు సమానంగా ఉందనుకోండి, మీ మనసులో హెచ్చుతగ్గులు లేవనుకోండి, మీ మనసులో రాగద్వేషాలు లేవనుకోండి, ఏమండి మీకు ఆరోగ్యం బాగు, మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది, టెన్షన్స్ బీపీస్ కూడా మీకు ఉండవు. గౌతమ్ బుద్ధుడు అన్నాడు, మీరు చెడ్డ వాసన ఎక్కడైనా ఉంటే అక్కడ కూర్చోండి. మీరు ఎక్కడైనా చెడ్డ వాసన వచ్చేస్తారనుకోండి, ఎవరి మటుకాడు లెగ్సి వెళ్ళిపోతారు, అదే ముక్కు మూసుకుంటారు. ముక్కు మూసుకున్న చెడ్డ వాసన ఆగటం లేదనుకోండి లేచి వెళ్ళిపోతారు, భరించలేకపోతామని భరించలేదు. గౌతమ్ బుద్ధుడు అన్నాడు, బయట చెడ్డ వాసన గురించి మీరు అంత కంగారు పడిపోతున్నారు కదా, మరి దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర ఎలా కూర్చుంటున్నారని అడిగాడు. మనసులో కుళ్ళిపోయి మనసులో కుళ్ళిపోయి రాగద్వేషాలు పెట్టుకుని ఎక్కువ ఇష్టాలు అయిష్టాలు పెట్టుకుని మనసులో ఎచ్చు దగ్గర పెట్టుకుని మీకు అర్థమవుతుందా? మానసిక క్షోభతోటి కాలిపోయే మనుషుల మధ్య మీరు ఎలా స్నేహాలు చేస్తున్నారు, ఎలా కూర్చుంటున్నారు? దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర మీరు ఎలా కూర్చుని బయట నుంచి పేడ అవసరం వస్తానంటే పారిపోతున్నారు. మరి దుర్గంధంతో కూడిన మనుషుల రాగద్వేషాలు ఇష్టాయిష్టాలు కామక్రోధాలతో కాలిపోయే మనుషుల దగ్గర మీరు ఎలా కూర్చుంటున్నారు? దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర మీరు ఎలా కూర్చుంటున్నారు? మరి బయట పేడ అవసరం వస్తే ఎందుకు పారిపోతున్నారు? అంటే మీకు సాధన స్థితి లేదు. అది సాధన లేదు. మీకేంత లేదు, సాధన లేదు. బయట పేడ వాసన వస్తే అంత భయపడేవాళ్ళు మీరు. దుర్గంధంతో కూడిన మనుషుల దగ్గర ఎలా కూర్చుంటున్నారు? అంటే మీరు అలవాటు పడిపోయారు. అదే నువ్వు సన్యాసం అంటే మమకారాన్ని విడిచిపెట్టు. నువ్వు సన్యాసం అంటే ఇప్పుడు నేను విడిచిపెడితే అహంకారం పోతుంది, నాది విడిచిపెడితే మమకారం పోతుంది. నాది నాది అంటారు, నాది విడిచిపెడితే ఏమంటుంది? మమకారం పోతుంది. నేను విడిచిపెడితే ఏం పోతుంది? అహంకారం పోతుంది. చాలా మంది మాట వరుసకి ఏమంటారంటే, ఏమంటే పుట్టినప్పుడు మనం ఏం చేయాలి, చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకెళ్ళం. అందరూ అంటారు కదా, పుట్టినప్పుడు మేమేం తెచ్చామండి, ఏం తేలేది, చచ్చిపోయినప్పుడు పట్టిపోయేది అంట. ఆ మాటలు అబద్దాలు. ఆ మాటలు ప్రతివాడు పుట్టినప్పుడు కర్మం తెచ్చుకుంటాడు. అది కొంచెం లోకాచారం కదా అంటారు కదా, మాట నిజం కాదు. ప్రతి వాడు పుట్టినప్పుడు ఒట్టిగా రాడు. ఆ జీవుడు ఒట్టిగా రాడు, కర్మం తెచ్చుకుంటాడు. అసలు ఏ ఇప్పుడు రెండు రకాల శరీరంలో ఉన్నారు. ఆడు భగవంతుడు ఆ జీవుడికి ఏ శరీరం రావాలి ఆ శరీరాన్ని వాడే నిర్ణయిస్తాడు. మన ఇష్టానుసారం జరగదు ఆ శరీరాన్ని ఆడు నిర్ణయిస్తాడు. అయితే వచ్చినప్పుడేమో కర్మను తెచ్చుకుంటాం. వచ్చినప్పుడు కర్మను తెచ్చు. జీవుడు ఏం చేస్తాడంటే వచ్చినప్పుడేమో కర్మను తెచ్చుకుంటాడు. మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చేది శరీరం, కర్మను మీకు శరీరం. మీ తల్లిదండ్రులు ఎవరు? మీ తల్లిదండ్రులు మీకు శరీరం ఇస్తారు. కర్మ ఆడు చేసింది, ఆడు కూడా వచ్చాడు. ఆడు చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆడు సంపాదించింది, ఆడు కూడా వెళ్ళదు. ఆ మాట ఆడు సంపాదించింది, ఆడు కూడా వెళ్ళదు. ఆడు కూడా మళ్ళీ కర్మ వెళ్ళిపోదు. ఆడు కూడా ఏమైతుంది? కర్మ వెళ్ళిపోదు. వచ్చినప్పుడు కర్మ తెచ్చుకుంటాడు, పట్టుకెళ్ళినప్పుడు కర్మ పట్టిపోతాడు. కానీ మనం ఏమనుకుంటామంటే వచ్చినప్పుడు ఏం తేలేదు, వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు అని అనుకుంటాం. కానీ వాడు చేసిందల్లా పట్టిపోతాం. ఇది భగవాన్ చెప్పిన సూత్రం ఏంటంటే, మీరు పుట్టినప్పుడు 10 చెడ్డ వాసనలతో పుట్టారనుకోండి, 10 చెడ్డ వాసనలు ఇక్కడ చెడ్డ పోగొట్టుకోలేకపోతే కనీసం 4 వాసనలనే పోగొట్టుకుని, అంటే మీ లోడ్ తగ్గించుకుని, పాపభారం తగ్గించుకుని, తక్కువ లోడ్ తగ్గిన శరీరం విడిచిపెట్టి బయటకు వెళ్ళండి. మీరు 1,000 రూపాయలు రుణంతో పుట్టారనుకోండి, ఇక్కడ అనుకోండి మాట, అంటే మీరు కనీసం 500 ఇక్కడ తీర్చేసి రుణాన్ని తగ్గించుకుని మిగతా 500 రుణంతో మీరు ఇంకో లోకం ఇంకో జన్మలోకి వెళితే అప్పుడు రుణబాధ ఉంది. రుణం తీర్చుగా రుణం తీరిగ్గా తీర్చేసుకోవచ్చు. అది డబ్బు అని కదా, కర్మను అక్కడ రుణం అని చెప్తున్నాడు. అది తేలిగ్గా తీర్చేసుకోవచ్చు అక్కడ. అంచేది మీరు చేసేటప్పుడేమో తెలివి చేస్తారు, 10 తెలుసు చేస్తారు, కొంతమంది తెలివి చేస్తారు. ఇప్పుడు మనం నిప్పుని ముట్టుకుంటాం, పిల్లలకు తెలియదు. పిల్లలకు మనకు కాలుస్తుంది, పిల్లలకు నిప్పు కాలుతుందని తెలియదు. వాళ్ళు ముట్టుకుంటారు, వాళ్ళకి తెలియదని నిప్పు ఊరుకోదు, కాల్చి ఉంటారు. అంటే మనకు తెలిసిన చేసినా తెలివి చేసినా దాని ఫలితం వచ్చేస్తుంది. మనకు కూడా వచ్చేస్తుంది దాని ఫలితం. పిల్లల పాపం నిప్పు మీద చేస్తే అని కాల్చేస్తుంది. ఏదో తెలియదు పాపం పిల్లలు వాళ్ళు కాల్చకూడదని అది అనుకోదు. మనకు తెలిసిన చేసినా తెలివి చేసినా కొంతమంది వాళ్ళు వాళ్ళకి చెడ్డ చేయకపోయినా సహవాస దోషాలు వాళ్ళు చేస్తారు. అప్పుడు సహవాసాల వల్ల, సహవాస దోషాల వల్ల వాళ్ళు సొంతంగా చెడ్డ చేయిపోయినా ఈ సహవాస దోషాల వల్ల వాళ్ళు చేసేస్తా ఉంటారు. అలా వాడు ఇప్పుడు కర్ణుడు చాలా మంచివాడు, ఆడు పాడైపోవడానికి కారణం సహవాస దోషం, ఆడు పాడైపోవడానికి కారణం సహవాస దోషం. అలా కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, అలాగే వాళ్ళు సహసిద్ధంగా మంచివాళ్ళైనా ఆ కంపెనీ వాళ్ళు పాడైపోతా ఉంటారు, వాళ్ళు కంపెనీ వాళ్ళు పాడైపోతారు. అంచేత నువ్వు కొంతమంది ఏమంటారంటే నువ్వెవరితో స్నేహాలు చేస్తున్నావో చెప్పు, ఎటువంటి పదార్థాలు తెస్తున్నావో చూసి. నువ్వు తినేది ఎటువంటి ఫుడ్ తింటున్నావు, స్నేహాలు ఎవరితో చేస్తున్నావు, తిని మేత ఎటువంటి మేత తింటున్నావు, దాన్ని బట్టి కూడా నీ మనస్తత్వం కొంత తెలుస్తున్నాను. నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పొద్దు, నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పొద్దు. నువ్వు ఏ రకాల తిండి తింటున్నా తిండి చెప్పు, నువ్వు చేసే స్నేహాలు ఎలా చెప్పు, నీ గురించి మేము అర్థంలోకి వస్తాం. నువ్వు మంచివాడో చెడ్డవాడో బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు కాదు, నువ్వు చేసే స్నేహాలను బట్టి మాకు తెలుస్తుంది, నువ్వు తినే ఆహారం బట్టి తెలుస్తుంది. ఆ సత్వగుణాలు తినే తిండి వేరుగా ఉంటాడు, ఆ సత్వగుణాలు తిండే వేరుగా ఉంటాడు. అంటే నువ్వు చేసే స్నేహాలను బట్టి, నువ్వు తినే తిండిని బట్టి నీ స్వభావం మాకు తెలుస్తుంది. నువ్వు ఎటువంటి వాడో మాకు చెప్పొద్దు, నువ్వు మంచివాడో చెడ్డవాడో నీ గురించి అదో మాకేం చెప్పొద్దు. నీ బయోడేటా మాకు ఇవ్వద్దు, నీ ఉద్యోగాలకు బయోడేటా ఇస్తారు కదా, నీ బయోడేటా మాకు ఇవ్వద్దు. నువ్వు తినే ఎటువంటి కూరలు తింటున్నావు, ఎటువంటి తింటున్నావు, నీ తిండి చెప్పు, నీ తిండి అలవాట్లు చెప్పు, నీ స్నేహానికి సంబంధించిన స్నేహాల పేర్లు చెప్పు, ఆ చెప్తే మాకు సరిపోతుంది. నీ బయోడేటా అక్కడ పుట్టానని ఇక్కడ పుట్టాను బియ్యే చదివి అని బియ్యే బియ్యేస్తుంది, ఇటువంటి గొడవ మాకు అక్కర్లేదు. ఈ తిని తిండి చేసే స్నేహాలను బట్టి చదివే గ్రంథాలు ఏంటది, చదివే గ్రంథాలను బట్టి నీ స్వభావం మాకు తెలిసిపోతుందని చెప్తారు. దాన్ని బట్టి ఆ మనిషి ఎటు ఉంటాడు, కొంతమంది అంతరం వేసుకోవచ్చు, దాని గురించి అంతరం వేసుకోవచ్చు. అయితే మనం కర్మ ఎలా చేయాలంటే, ఆ కర్మ చేసేటప్పుడు నువ్వు దానివల్ల పని చేసే పనుల్లో స్కిల్ సంపాదించి మనం చేసిన చెప్పాడు. ఇప్పుడు సాయిబాబా గారు ఉన్నారు, ఆయన కర్మ నేర్పుగా చేయాలి, కర్మ నేర్పుగా చేయాలి. కొంతమంది ఆపరేషన్ ఎంత బాగా చేస్తారంటే ఆ ముఖం నలగదు, ముఖాలకు రాసిన పౌడర్ చెరగదు. వాడు ఆపరేషన్ చేసి బయట తీసుకొచ్చినా మనకు ఆపరేషన్ చేశారా లేదా అనిపిస్తుంది. మనకి ఆపరేషన్ అంత నేర్పు, అది స్కిల్ అంటారు. దాన్ని ఏమంటారు, అదే కొంతమందికి ఆ సర్జికల్ ఫింగర్స్ ఉంటాయి, కొంతమందికి ప్రత్యేకంగా సర్జికల్ ఫింగర్స్ ఉంటాయి. అది నేర్పు, పనిలో నేర్పు సంపాదించని చెప్తాడు. అంటే పనిలో నీ నేర్పు సంపాదిస్తే ఆ నేర్పు ద్వారా కూడా నువ్వు భగవంతుని ఆరాధించు. పనిలో నేర్పు సంపాదిస్తే ఆ నేర్పు ద్వారా కూడా నువ్వు భగవంతుని ఆరాధించవచ్చు. అది ఒకటి. స్కిల్ అంటే నేర్పు, నేర్పు అంటే అది అంటే పని నైపుణ్యం, అదొకటి. తర్వాత స్కిల్ అంటే ఏంటంటే ఆ పని నీకు అంటుకోకూడదు, నువ్వు చేసే పని నువ్వు అంటుకో, అంటే నువ్వు మొయ్యకూడదు, నువ్వు చేసి మర్చిపోవాలి. నీకు అర్థమవుతుందే, ఫర్గెట్ చేయాలి. నువ్వు ఎవరికైనా ఉపకారం చేసావనుకో వెంటనే మర్చిపోవాలి, ఫర్గెట్ అవసరం. అలా ఫర్గెట్ అయి నువ్వు ఆ ఉపకారం చేసి మర్చిపోయావనుకో అది కూడా ఒక నేర్పు, అది కూడా ఒక నేర్పు. అంటే అలాగే అంటే పని బాగా చేయటమే కాదు, ఆ పని ఫలితం నీకు అంటకుండా చూసుకుంటే అది స్కిల్. ఈ రెండు ఉండాలి. కొంతమంది ఆడకు ఉపకారం చేశాం, ఏడుకు ఉపకారం చేశామని చెప్తా ఉంటారు. రామరామం ఎల్లం ఆత్మస్థుతి ఆత్మస్థుతి ఆత్మ. ఈ మధ్య రాజకీయ నాయకులు పేపర్లు చదివి అక్కడ ఉపకారాలు చేశాం, ఆళ్ళకు ఉపకారాలు చేశాం అన్నారు. ఈ భేదవాళ్ళ కింద ఉన్నారు, తిండి లేని వాళ్ళు కింద ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు కింద ఉన్నారు, గుడిసిద్ధం ఉన్న వాళ్ళు గుడిసిద్ధం ఉన్నారు, ధనవంతులుగా ఉన్నారు. ఎవరు ముద్రిస్తారు మనం చేసి, ఆడు ఉపకారం చేసి, ఏడు ఉపకారం చేసి, ఆడు ఉపకారం చేసి ఏంటో మనం కనపడతాడు. ఎంటే పోతున్నాం టీవీ కాన్సెప్ట్ కూర్చొని టీవీ కాన్సెప్ట్ చెప్పండి 10 నిమిషాలు పెట్టుకుందండి. వీళ్ళు కూడా ఇదే కాలక్షేపానికి పేపర్ చేద్దామంటే వీళ్ళు రాజకీయ నాయకులు సిద్ధమైపోతున్నారు. ఇదే కాలక్షేపానికి పేపర్ తీసి వీళ్ళు కూడా వెళ్ళైపోతున్నాను. దీనికి చేస్తున్నా మాట చెప్పాడు. ఇప్పుడు రాజకీయ నాయకులకి అది మనకి వచ్చేస్తుంది. ఎలా అంటే నేను నిజంగా మంచి పనులు చేసి మీరు అస్తమానం అక్కడ మంచి పని చేశాను ఇక్కడ మంచి పని మిమ్మల్ని పొగుడుకుంటాంటే మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారనుకోండి తర్వాత మీరు ప్రచారం మీరు చేసిన మంచి పనులు ప్రచారం నిజమైన మంచి పనులే మంచి పనులు చేసి మీరు పొగుడుకుంటున్నారనుకోండి మిమ్మల్ని మీరు ప్రచారం చేసుకుంటున్నారనుకోండి మీరు మంచి పనులకి చివరికి మీకు మిగిలేదు నరకలోకం అని చెప్పాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్డ్ ఫ్యూ ఫర్గెట్ అంటే నువ్వు ఫర్గెట్ చేయడం కూడా స్కిల్. నువ్వు మంచి చేస్తే చెయ్యి దాన్ని నీ తలకాయ మీద మొయ్యిటో ఎందుకు? మీరు చేస్తే చేయండి వద్దంటారు అది మొయ్యి ఎందుకు మొయ్యాలి? మీరు ఎవరు మోస్తున్నారు? మీ అహంకారం మోస్తున్నారు అంటే అహంకారం పెరిగి ఫీడ్ అయిపోతాం, అహంకారం ఫీడ్ అయిపోతాం, దానికి ఫుడ్ సప్లై ఎక్కువ అయిపోతాం. అంటే దేన్నైతే మనం తొలగించుకోవాలో ఏమైతే మనం తొలగించుకోవాలి దాన్ని పెంచి మంచి పనులు చేసి దాన్ని పెంచుకోవడం ఏం ప్రయోజనం? ఇప్పుడు రామలంగరావు గారు ఆయన మనకు పెద్ద గురువే. రామలంగరావు గారు ఇప్పుడు జైలుకి వెళ్ళారు, ఆయన గురువే మనకి. ఆయన జైలుకి వెళ్తానికి కారణం ఇంకో 90 కారణాలు లేవు దురాశ. ఆయన జైలుకి వెళ్తానికి కారణాలు దురాశ అంతే. అదేంటది? దురాశ. మనిషి పాడైపోవడానికి అదే కారణం. మనిషి అదే అందావుడి మిగతా గొడవలు లేని మా బావగారికి ఆశ లేదు అహంకారం. మీరు ఆయన కామన్ మ్యాన్ అనుకోవచ్చు, మీరు కామన్ మ్యాన్ అనుకోవచ్చు. అసలు కామన్ మ్యాన్ అంటేనే భగవంతుడు ఇష్టపడతాడు. అందుకే దేశంలో వాళ్ళు అందరూ ప్రపంచంలో వాళ్ళందరూ కామన్ మ్యాన్. ఎప్పుడు కూడా మనం కామన్గా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు. మనం కామన్గా ఉండం. ఈ డబ్బు ఒకటి, మనకు డబ్బు ఉండొచ్చు, డబ్బు మంద కాదు. సాయిబాబా గారు ఆయన వృత్తి ఏంటి? వైద్యు వృత్తి. ఆ వైద్యం అనేది సాయిబాబా గారి వృత్తి. వైద్యం సాయిబాబా గారు కాదు. సాయిబాబా గారు వేరు, ఆయన ప్రొఫెషన్ వేరు. సాయిబాబా గారు వేరు, ఆయన శరీరం వేరు. సాయిబాబా గారు వేరు, మనస్సు వేరు. అది ఇవన్నీ ఇదే వైద్యం అనేది నేర్చుకున్నది. అంతేగానే వైద్యం తాననుకోకూడదు. మనం నేర్చుకున్నది చేస్తున్నాం, మన ప్రొఫెషన్. వైద్యం అనేది సాయిబాబా గారి ప్రొఫెషనే కానీ వైద్యం సాయిబాబా గారు కాదు. అంతే మనం ఏ పని చేసినా మీరు నేర్చుకోండి. మీకు డబ్బు ఉండొచ్చు, అలాగే డబ్బు మీరు కాదు ఉంటే ఉండొచ్చు, కానీ డబ్బుతో మీకున్న తాదాత్మ్యం వల్ల అందరికీ పొగడబోస్తాను వచ్చారు. ఎలక్షన్ కూడా అందరూ ధనవంతులు. ఎలక్షన్ అప్పుడు నిలబడిన వాళ్ళు ఎక్కువ ఉన్నది, అందరూ ధనవంతులు. ఎవరైనా మన ఇంటి పోటీ వాళ్ళు మాకు కూడా టిక్కెట్లేమండి, మరి నేను కూడా నిలబడతా ఉంటా, ఏం చెప్తున్నారు మీకు ఇవ్వటానికి నాకు అభ్యంతరం లేదు, ఎన్ని ఓట్లు కొనగలరు అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏమి లేదు, డబ్బు పెట్టి మనుషులు కొనుక్కోట. మీకు ఇస్తాం టిక్కెట్, మీరు ఎంతమంది మనుషులు కొనుక్కోగలరు? మీకు ఉండాలంటే మాకు అభ్యంతరం లేదు. మీరు ఎంతమంది కొనుక్కోగలరు అని అడుగుతున్నారు. మరి ఎంతమంది కొనుక్కున్నా ఓట్లు 200, 300, 500 అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఓట్లు కొనుక్కోగలం? ఇప్పుడు ఎలక్షన్ అంటే ఏమి లేదు, మనుషులు కొనుక్కోవటం. మన కూరగాయలు బీరకాయలు వంకాయలు కొనుక్కుంటున్నాం, మనుషులు కొనుక్కోవడమే ఎలక్షన్. అడుగుతున్నారు మనం, మీకు ఇస్తాం అభ్యంతరం లేదు, మీరు ఎంతమంది కొనుక్కుంటారు? అదే స్కిల్ అంటే మీరు పరగట్ చేసి పరగట్ చేయాలి. మర్చిపోయే విషయాలన్నీ మర్చిపోతూ ఉండాలి. చేసి పని నేర్పుగా చేయాలి, పని ఇష్టంగా చేయాలి, పని ప్రీతిగా చేయాలి. చేసి మర్చిపోవాలి, చేసి మర్చిపోవాలి. తర్వాత ఇతరులు మిమ్మల్ని చూసి జాలి పడాలనుకోకూడదు. ఇప్పుడు మీకు ఏదైనా అనారోగ్యం అందరూ వచ్చి మనల్ని పలకరించాలి. మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉందనుకోండి, అందరూ వచ్చి మనల్ని పలకరించాలి. లేదా మీరు అశాంతిగా ఉన్నారనుకోండి, ఏంటి ఎవరు మన అంక చూడటం లేదు, ఎవరు వచ్చి మనకు మన ఎవరు పరామర్శ చేయటం లేదు, ఏంటి మన కష్టాల్లో ఉన్నాం కదా, ఎవరు మనల్ని పట్టించుకోవటం లేదు, అలా అనుకోకూడదు. మిమ్మల్ని మీరు చూసి జాలి పడకూడదు. మిమ్మల్ని చూసి మీరు జాలి పడటం కూడా మాయే. అంటే మిమ్మల్ని చూసి మీరు జాలి పడుతున్నారు కూడా అది కూడా ఇతరులు మన పట్ల దయ చూపి దయ చూపిస్తే అది వేరే విషయం. దయ ఇతరుల మన పట్ల దయ చూపించాలి, ఇతరులు మనల్ని మెచ్చుకోవాలనుకోవటం మన దోషం, మన బుద్ధిలో ఉన్న దోషం. ఇతరులు మన అందరూ మన పట్ల జాలి చూపించాలి, ఇతరులు మన పట్ల దయ చూపించాలి అని మనం అనుకుంటేంటే మనం మంచి మార్గం వెళ్ళాం, అంటే దేవుడి దగ్గరికి వెళ్లే మార్గం వెళ్ళాం. భగవంతుడి దగ్గరికి వెళ్లే మార్గంలో ఏమీ లేము. అంటే మన మన నిదానంలో మనం ఉండాలి. ఎవరితోటి స్నేహాలు ఉన్నాం అనుకుంటున్నా మన నిదానంలో మనం ఉండాలి. అనుకరణ పనికిరాదు. మనం ఇప్పుడు మనం చొక్కాయ పుట్టించుకుంటున్నాం, మన ఆదిని బట్టే పుట్టించుకుంటాం, ఇతరుల ఆదిని బట్టి పుట్టించుకోం. అంచేది మనకున్న సాధన ఏంటి, మనకున్న మైనస్ పాయింట్లు ఏంటి, మనకున్న ప్లస్ పాయింట్లు ఏంటి, మన సాధన ఎలా చేసుకోవాలి, భగవంతుడు ఎలా ఐక్యం అవ్వాలి అని మన బ్యాలెన్స్ బ్రెయిన్ పెట్టుకుని మనంతరం మనం ఆలోచించుకుని అది ఈస్టోడ్ ఐక్యం. ఎవరిని అనుకరించకూడదు, ఎవరిని అనుకరించకూడదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. అది స్వామిజీ అనుకోడు. స్వామిజీ అంటే వివేకానంద ఏమన్నారంటే, మీరు దేవుడి మీద నీ మీద మీకు విశ్వాసం లేనప్పుడు భగవంతుడు ఉన్నాడే నమ్మినా ప్రయోజనం లేదు. నీ మీద మీకు విశ్వాసం లేనప్పుడు భగవంతుడు ఉన్నాడు నమ్మినా నీకు అది నిలబడదు, అది ప్రయోజనం లేదు. అది ఆయనకి ఆయన మీద ఎవరు ఎంతమంది చెప్పుకుని ఆయనకు అక్కర్లేదు. ఆయన మనం మంచి మార్గంలో ఉన్నామో లేదో భగవద్గీత చదువుకుని దాన్ని బట్టి చూసుకున్నాడు. ఆయన ఇప్పుడు రోగం రోగ నిర్ధారణలో రక్త పరీక్ష ఏదో చేస్తా ఉంటారు కదా, అలాగే ఆయన పద్ధతిలో మనం రైట్ పాత్రలో ఉన్నాం, రాంగ్ పాత్రలో ఉన్నాం, లేకపోతే మంచి మార్కు వదిలేసామని ఏ భగవద్గీతనా ప్రమాణంగా పెట్టుకుని ఆయన చూసుకున్నాం. మన మాటలు ఎప్పుడు ఆయన భుజాలను వేసుకోలేదు, మన మాటలు ఎప్పుడు ఆయన భుజాలను వేసుకోలేదు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, ఒకసారి ట్రైన్లో ప్రయాణించి ఉదాహరణ చెప్తున్నాను, ఆయన మీద ఆయన నమ్మకం ఉంటాడు. ఆయన మీద మనం ఆయన గురించి మంచిగా అనుకున్నా, మన గురించి ఆయన గురించి మంచిగా అనుకున్నా చెడ్డగా అనుకున్నా ఏం పెట్టాలి వాడు. ఏమండి ఏం చేయాలి వాళ్ళకి, మానసికంగా ఈస్తాడు చూడాలి వాడు. మనం ఇక్కడ డ్యూటీ చేయాలి, మన సమాజానికైనా ఇంట్లో వాళ్ళకైనా మనం చేయవలసిన డ్యూటీ చేయాలి. కానీ మన మనసు భగవంతుడితో అనుబంధం పెట్టుకోవాలి. అది మరి అది ఒకటే మీరు మర్చిపోకూడదు. ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడ చేరుకోవాలి, మనం స్వామిలోకి చేరుకోవాలి ఎప్పటికైనా. ఇవన్నీ టెంపరీ, ఈ బంధుత్వాలు ఈ స్నేహాలు ఎప్పటికైనా మనం ఎక్కడికి వెళ్ళాలి. నదులు ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా ఎన్ని వంపులు తిరిగినా ఏమి ఎన్ని కొండల మధ్యలోంచి ప్రవహించిన ఎక్కడికెళ్ళి సముద్రంలోకి వెళ్ళాలి. మనం ఎన్ని జన్మలు ఎత్తినా, మంచి జన్మలు ఎత్తినా చెడ్డ జన్మలు ఎత్తినా, మంచి కర్మలు అనిపించినా చెడ్డ కర్మలు, మనం చివరికి ఎక్కడికి వెళ్ళాలి, స్వామి హృదయంలోకి చేరుకోవాలి. అంటే స్వామితో ఎప్పుడు మన గమ్యం ఏంటి, స్వాములు ఐక్యం అవటం. అంటే స్వామిని స్వామితో ఒక్కడితోటి మానసిక అనుబంధం పెట్టుకోవాలి, కానీ మిగతాడు బట్టి డ్యూటీ చేయాలి. కానీ అక్కడ మనం ఏంటంటే అంటిపెట్టుకోకూడదు. అంటిపెట్టుకుంటే ఎప్పటికీ మళ్ళీ ఇడిపోయింది, వియోగం వస్తుంది. ఎప్పుడైతే యోగం ఉందో అప్పుడు వియోగం వస్తుంది, మళ్ళీ వియోగం వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, భగవంతుడిలో నుంచాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, భగవంతుడిలో తెరాలి. ఆయన చోటు అనుబంధం పెట్టుకుని, ఆయన చెప్పిన మాటలు ప్రమాణంగా పెట్టుకుని, ఆయన చెప్పిన మాటలు యథార్థం అని చెప్పుకుని, అవి ఉంటే భౌతిక విషయాలు అన్నీ వాస్తవం కాదు, అంటే శాశ్వతం కూడా కాదు. మీరు ఏదైనా మీకు బాగా డబ్బు ఎక్కువ ఉందని భోగాలు అనిపిస్తున్నారు కూడా ఈ భోగాలన్నీ రెండు, ఈ భోగాల వల్ల రోగాలు వస్తాయి, రోగాలు ఉంటాయి కదా పాపాలు వస్తాయి. కొంతమంది డబ్బు ఎక్కువ ఉందని భోగాలు అనిపిస్తారు. భోగాలు తీసుకొచ్చేయంటే రోగాలు. ఈ భోగాలే ఈ జన్మలో భోగాలే వచ్చే జన్మలో రోగాలు. ఎవడైతే భోగం అనిపించాడో వాడికి రోగం రాదు. ఎవడైతే భోగాలు అనిపించడో వాడు రోగాలు. పూర్వజన్మలో మనం అనిపించిన భోగాలే ఈ జన్మలో మనకు రోగాలు. అలాగే ఈ జన్మలో మనం అనిపించే భోగాలే వచ్చే జన్మలో నీకు డబ్బు ఉందని భోగాలు అనిపిస్తే చివరికి రోగాల కింద మారిపోతుంది. రోగమే కదా పాపం తీసుకొస్తాడు, అయ్యే పాపం తీసుకొస్తే. అయితే భగవంతు ఇంద్రియాలతో కూడా భగవంతుడికి సేవ చేయిస్తాడు. అదే ఇప్పుడు సాయిబాబా గారితో చెప్పారు, ఒక పేషెంట్ అన్నాడు. ఆ పేషెంట్కి ఎవరు లేరనుకో దిక్కు లేరనుకోండి, అవసరమైతే ఆ పేషెంట్ కాల్ చేసుకోవాలి. మనం మీకు అర్థం మంచినీళ్ళు పట్టాలి, అవసరమైతే పేషెంట్కి మంచినీళ్ళు పట్టాలి. ఆ పేషెంట్ తల్లి ఉంటే పేషెంట్కి ఎంత శ్రద్ధగా చేస్తుందో అలా మీరు ఒక్క పేషెంట్కి చేస్తే చాలు, మీరు సరాసరిగా మోక్షానికి వెళ్ళిపోతారు. అది 20 మందికి చేస్తానన్నారు, 20 మందికి అక్కడ. ఇట్ ఈస్ గ్లోరియస్ యూన్ టు హెల్ప్ వన్ మ్యాన్. మీరు సిన్సియర్ గా చేస్తే, హృదయపూర్వకంగా చేస్తే, డివోటెడ్ గా చేస్తే, డెడికేటెడ్ గా చేస్తే ఒక్కడికి చాలు. గంజి గోవు పాలు గరిటెడైనా చాలు. ఒక్కరిసారి మీరు 100 మందికి చేయక్కర్లేదు, మీరు 20 మందికి చేస్తారన్నారు మంచిదే, ఒకరు చేస్తే చాలు. స్వామీజీ ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, ఎవరో ఎవరో కొంచెం మామూలుగా గృహస్థులు ఎవరో కూర్చున్నారు, గృహస్థులు ఎవరు కూర్చుని ఎర్ర బట్టలు వేసుకుని నేను అక్కడే వస్తున్నా. అప్పుడు అమెరికా వెళ్ళలేదన్నా. ఇండియాలో ప్రయాణం, ప్రజల పరిస్థితులు ఎలా ఉండే అది కూడా చెప్పాడు. 2 ప్రేమలను విడిచిపెట్టలేకపోతానని చెప్పాడు. ఎంత అద్వైత వేదాంశం చదువుకున్నా 2, 1 రామకృష్ణుడి మీద నాకున్న ఆప్యాయత, నాకున్న ప్రేమ దేశభక్తి. దేశం ఎంత సాధన చేసినా రామకృష్ణుడి ద్వారా నేను పొందింది మర్చిపోలేకపోతున్నాను. దేశాన్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నాను, దేశాన్ని ప్రేమించకుండా. అలా దేశం అంతా తిరిగానే ఏం చూసాడంటే, మనం బొమ్మలు చూస్తాం దేశం తిరిగి, అలా ప్రజలను చూసేవాడు. ఎంతమంది తిండి లేకుండా బాధపడుతున్నారు, ఎంతమంది ఇల్లు లేకుండా బాధపడుతున్నారు. ఈ ప్రజలు ఇలా అయిపోవడానికి కారణం ఏంటి? సోమరతనం కారణమా? అది బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ ఇలా తయారు చేశారా? అటువంటి ఆలోచన ఉండేవాడు. ఒకటి దేశాన్ని మర్చిపోలేకపోతున్నాను, 2 నా గురువు రామకృష్ణుని మర్చిపోలేదు. ఒకవేళ మర్చిపోవాలనుకున్నా మరి నా జన్మ ప్రారంభం ఏంటి? 2 నేను విడిచిపెట్టలేకపోతున్నాను, 2 మర్చిపోలేకపోతున్నాను. అందుకే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. రైల్లో ప్రయాణం చేస్తుంటే ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఇంగ్లీష్లో స్వామి ఇచ్చాడు మాట. మళ్ళీ బండి కదిలిపోయి పెట్టిలో జాయిన్ అయ్యారు. కానీ స్వామీజీ మీకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ మరి మాతో చెప్పలేదు, మీకు ఇంగ్లీష్ రాదని మేము అనుకుంటున్నాం, మరి మీకు ఇంగ్లీష్ వచ్చిందని మాతో ఎందుకు చెప్పలేదన్నారు. నా జీవితంలో చాలా మంది మూర్ఖులు చూశారు. మూర్ఖులను చూడటం ఇదే మొదటిసారి కాదు, పూర్వం చాలా మందిని చూశాను. అది మీరు మూర్ఖులే అంచేది, మిమ్మల్ని చూసి నాకేం ఆశ్చర్యం కలగటం లేదు. మూర్ఖులను చూడటం అలవాటైపోయింది, మూర్ఖులు ఎలా ఉంటారో నాకు. మిమ్మల్ని చూసి మీలాంటి మూర్ఖులను చాలా మందిని చూశాను, అంచేది మిమ్మల్ని చూసేనే ఆశ్చర్యపడటం లేదు. ఏంటి నాకు అలవాటైపోయింది, మరి మాకు ఇంగ్లీష్ వచ్చారని చెప్పరు కదంటే మూర్ఖులతో చర్చించి అలవాటు కూడా నాకు లేదు. మూర్ఖులతో మాట్లాడే అలవాటు, మూర్ఖులతో చర్చించే అలవాటు నాకు అలవాటు లేని మీ దగ్గర మేము కొత్తగా ఎందుకు తెచ్చుకుంటాం? అంటే ఎవడైతే ఎవరికైతే ఇంగ్లీష్ రాదు వాడు అనాగరి, వాడు నాగరికత లేని వాడమే. ఇలాంటి మూర్ఖులతో మేము చర్చించడం మాకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అయితే మిమ్మల్ని చూసి నేను ఆశ్చర్యపడటం లేదు. నేను మూర్ఖులను చూడటం ఇదే మొదటిసారి అయితే ఆశ్చర్యపోతుంది. ఇటువంటి మూర్ఖులు ఎంతో మందిని చూశాను నా జీవితంలో. బస్ ఆగిపోయింది టాపిక్ కాల్చుకుంటుంది. మిమ్మల్ని చూసి నేను ఆశ్చర్యపడతాను, ఏంటి మూర్ఖులను చూస్తున్నాను? ఏం చేద్దా ఇలా అలవాటు పడిపోయింది మూర్ఖులను చూడటం. ఇంకా మిమ్మల్ని చూసి నాకు అలవాటు అయిపోయింది కదా, ఇంకా మిమ్మల్ని కొత్తగా చూడాలేదు కదా, మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతానని ఇలా ఎంతో మందిని చూశాను. మురుకులను చూసుకోం ఆశ్చర్యపడం, మురుకులతో మాట్లాడే అలవాటు, చర్చించే అలవాటు కూడా మాకు లేదు. అని చెప్పి నీతో కూడా చర్చాడు. అంటే ఆయన ఎప్పుడు ఆయన మీద ఆయన ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోలేదు. ఆయన ఆత్మవిశ్వాసం ఆయన మీద నాకు నమ్మకం, ఆయన చేసిన పని మీద నమ్మకం, ఆయన మిషన్ మీద ఉన్న నమ్మకం, ఆయన ఏది సాధించాలనుకుంటున్నాడో అది సాధించే వరకు నిద్రపోని ఆ విశ్వాసం ఆయన ఎప్పుడు చెదిరిపోకుండా చూసుకున్నాడు. అది ఎప్పుడు కూడా మీ మీద మీరు విశ్వాసం, మనం ఎత్తివారు చేతి పెట్టల కింద ఉండకూడదు, ఎత్తివారు చేతి పెట్టల కింద ఉండకూడదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నేను చెప్తున్నాను. వాళ్ళు రోడ్డు మీదకి మీకు వెళ్ళాక ఏదో నాన్నగారు చెప్తున్నారని దేవుడు లేడని మీకు ఎవరైనా చెప్తే ఆ మాటను బుధాన్ని వేసుకెళ్తే మీలాంటి వాళ్ళకి దేశానికి ఉపయోగపడతారు, మీలాంటి వాళ్ళు సాధన ఏం చేస్తారు, మీలాంటి వాళ్ళు ఇంకా భగవంతుడు ఐక్యం అవడానికి కృషి ఏం చేస్తారు? అది ఎచ్చివాడు చేతి బిడ్డల్లోకి వెళ్ళొద్దు అన్నారు. 10 మంది ఎవరు ఏం మాటలు చేస్తే ఆ మాటలు బుధాన్ని వేసుకెళ్ళిపోతారు. ఇంకా మీరు ఆ మాటలు వేసుకుంటే మీరు పాడైపోతున్నారని అర్థం. అంటే మీకు నిదానం లేదు, స్వతంత్రమైన ఆలోచన లేదు, మీకు పౌరపుణ్యం లేదు, మీకు ధనబలం ఉండొచ్చు, దేహబలం ఉండొచ్చు, కానీ బుద్ధి బలం లేదని అర్థం. మీకు ధనబలం ఉండొచ్చు, దేహబలం కూడా ఉండొచ్చు, కండరాలు బాగుండొచ్చు, కానీ నీకు బుద్ధి బలం లేదు. బుద్ధి బలం లేనప్పుడే ఎత్తివారు చేతి పెట్టలేకని ఉంటారు. ఎవరే మాట చెప్తే అది భుజాన్ని వేసుకుపోతూ ఉంటారు. అంటే మీరు ఏదైనా మంచి చేసి చేస్తూనే ఉంది. మీరు ఏదైనా మంచి చేసి మిమ్మల్ని మీరు పొగుడుకుంటా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మిమ్మల్ని మీరు పొగుడు ఇంకో రాజకీయ నాయకులు ఇంకో లక్షణం ఉంది. వాళ్ళు చేసిన మంచి పని చెప్పినా పని ఇంకోళ్ళు చేసిన మంచి పని కూడా మేమే చేశామంటారు. కానీ అదేంటండి, ఆ వంతిని మీరు కాదు కదా వాళ్ళు వేశారు. మీరు చెప్పారు ప్రజలు మాయ మనుషులు, మేము మాయ మనుషులు, వాళ్ళకి తగ్గట్టు మేము ఉండాలంటారు. ప్రజలు మాయగాళ్ళు, మేము కూడా మాయ మనుషులు. ఏదో నాలుగు ఓట్ల కోసం మా చెప్పలు మేము పడతాం, మీరు ఎందుకు మీరు ఊరుకోండి అంటారు. ఇదేంటండి, మీరు వంతిని మీరు వేయించలేదు, ఫలానా వాళ్ళు వేయించారు వంతిని మీరు వేసిన చెప్పండి, మీరు ఊరుకోండి. మీకు ఎందుకు ఈ గొడవ, ఎందుకు ఈ గొడవ అంతా? మీకు మీరు భక్తి మార్గంలో ఉండండి అని చెప్పి అనిపిస్తారు. అది శాస్త్రం. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నాయంటే, మీరు ఏదైనా మంచి పని చేసి మర్చిపోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. మీరు మంచి చేసినా చెడ్డ చేసినా మర్చిపో చేయలేదు. అత్మాని మెత్తి మీద మొయ్యకూడదు. మెత్తి మీద చేయటం మర్చిపోవటం పరగట్టి, అదేంటే ఆ పరగట్టులో మీరు సుఖపడతారు. ఏం చేస్తారు? ఆ పరగట్టులో మీకు సుఖం వచ్చేస్తుంది, శాంతి వచ్చేస్తుంది. మీరు అది పరగట్టు చేయకుండా మెదడులో మోస్తారనుకోండి, మీకు ఆ కొత్త పాత వాసనలు అలా ఉంటాయి, మళ్ళీ కొత్త వాసనలు వస్తాయి. ఎవ్రీథింగ్ ఈ ఎండెడ్ ఇఫ్ యూ పరగట్. తర్వాత ఇంకోటి జ్ఞాపకించుకోండి, మనందరం భగవంతుడి చేతిలో పనిముట్లు. మనందరము భగవంతుడి చేతిలో పనిముట్లు. ఒక మహాశక్తి భగవంతుడు అంటే ఒక మహాశక్తి. ఇదండి, ఆయన మన అందరి వెనకాల ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాడు? మన జీవితాలు వెనకాల ఉన్నాడు. మన జీవితాలు నడిపించేవాడు ఆయన. కర్మసాక్షి అని ఎవడు? కర్మసాక్షి. మన మనసులో వచ్చే ఆలోచన, నా మనసులో వచ్చే ఆలోచన మీకు తెలియపోయినా ఆయన సాక్షిగా ఉంటాడు. ఎవడు? ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు కర్మసాక్షి. అంచేది మనకు గురువు రైతు అని ఓ పురాణంలో చెప్పాడు. తల్లిలో గురువు, తండ్రిలో గురువు, చదువు చెప్పే గురువు ఓ గురువు, అగ్నిహోత్రుడు గురువు. అందరికంటే పెద్ద గురువుని మీ అంతర్యామలోనే ఇస్తాడు నారాయణుడు. తల్లి కూడా గురువుతోడు సమానం. ఇంకా మనకి చిన్నప్పుడు ముఖం కడుక్కోవడం ఎలాగో తెలియదు. మీకు అర్థం అవుతుందా? ముడ్డు కడుక్కోవడం తెలియదు, ముఖం కడుక్కోవడం తెలియదు. ఆ ముడ్డు ఎలా కడుక్కోవాలో తల్లి చెబుతుంది, ముఖం ఎలా కడుక్కోవాలో తల్లి చెబుతుంది. లేదా పెద్దవాడు వస్తే అలరం చేయకూడదు, అది కూడా తల్లి చెబుతుంది. మన చిన్నప్పుడు చాలా పాఠాలు చెబుతుంది తల్లి. అంటే మొట్టమొదటి గురువు తల్లి. తర్వాత కొంత వయసు వచ్చాక తండ్రి గురువుగా ఉంటాడు. మీకు అర్థం. తర్వాత మనం బళ్ళలోకి వెళ్ళి చదువుకున్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయుడు కూడా తెరవచ్చు. తర్వాత అగ్నిహోత్రుడు గురువు అంటే మనం ఏ కర్మ చేసినా అగ్ని సాక్షిగా ఉంటాడు. అగ్నిహోత్రుడు కూడా గురువు. వీళ్ళందరూ ఈ నలుగురి కంటే పెద్ద గురువును మన అంతర్యామగా ఉన్నా నారాయణ. ఐదుగురు గురువులు అని చెప్పాడు పురాణంలో. ఐదు మనకు ఒక్క గురువు కదా, ఐదుగురు గురువు. తల్లి గురువు, తండ్రి గురువు, తర్వాత గురువు పాఠాలు చెప్పే గురువు, అగ్నిహోత్రుడు, కర్మసాక్షి. అగ్ని కావడం కర్మసాక్షి కాబట్టి ఆయన కూడా గురువే. ఈ అందరిలోనే అంతర్యాముగా ఉన్నాడు నారాయణుడు గురువు. వాడి పెద్ద గురువు, ఆది గురువు, మొదటి గురువు ఎవడు? నారాయణుడు. వీళ్ళు ఐదుగురు గురువులే. వీళ్ళు ఐదుగురు మన గురువులే. అయితే నీకు దుఃఖ కారణం ఏదన్నా దుఃఖపడకండి. నీకు ఏదైనా దుఃఖ కారణం ఉందనుకోండి, దుఃఖపడకండి. అప్పుడు ఈశ్వరుడు దైక పాత్రలు అవుతాడు. అయ్యో పాపం, ఇక్కడ దుఃఖ కారణం ఉంది. దుఃఖ కారణం ఉన్నా దుఃఖం లేకుండా ఉంటున్నారు. అశాంతికి కారణం ఉంది, అశాంతికి కారణం ఉన్నా అశాంతి లేకుండా ఉంటున్నారు అని మిమ్మల్ని చూసి ఈశ్వరుని అనుగ్రహం మీకు వస్తుంది. నారాయణుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అంటే బాధలు పడే కారణం ఉన్నప్పటికీ బాధ లేకుండా ఉండగలుగుతున్నారని ఆయన సంతోషించి, వర్షాకాలంలో వర్షంలో నుంచుంటే మీ తల ఎలా తడుస్తుందో అలా అనుగ్రహం ఈశ్వరుడు. ఆయన అనుగ్రహం చోటి, ఆయన దరిద్ర చోటి మిమ్మల్ని అందరినీ తడుపుతాడు. అంటే కారణం, అంటే దుఃఖ కారణం ఉన్నప్పటికీ దుఃఖం లేకుండా ఉండగలిగితే, అశాంతి కారణం ఉన్నప్పటికీ అశాంతి లేకుండా ఉండగలిగితే, అది కూడా దాన్ని బట్టి కూడా మిమ్మల్ని భగవంతుడు మీ యోగ్యత అంటే మీకు ఆధ్యాత్మికంగా మార్పులు ఇస్తాడు. ఒకటి, ఎట్టి సర్వకాల సర్వ వస్తువులో భక్తిని చెడగొట్టుకోకండి. అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో మీకు పుణ్యం వెంటాడుతున్నా, పాపం వెంటాడుతున్నా, మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్నా, దురదృష్టం వెంటాడుతున్నా, ఎన్నడు భగవంతుడి పాదాల దగ్గర భక్తిని ఎన్నడూ విడిచిపెట్టడు. ఇంత అడిగినప్పుడు మనం అందరం మాయలో ఉన్నాం. ఎక్కడున్నాం? మాయలో ఉన్నాం. మనం మన తెలియచేట్లో ఉంది, మాయలో నుంచి బయటకు రాలేము. మన లేదా మనం చేసే అర్చనలు పూజల వల్ల ఈ మాయలో నుంచి బయటికి రాలేము. ఈ మాయకి అధిపతి భగవంతుడు, మాయకి అధిపతి. మనం మాట్లాడే మాటలు చాలా మాటలు మాయ మాటలే మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మనం మాయలో ఉన్నాం. మన మాయ మన మాట్లాడే మాటలు కూడా ఎక్కువ మాయ మాటలే మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మనం ఉండటమే మాయలో ఉన్నాం. ఈ చచ్చిపోవడాలు పుట్టడాలు కూడా మాయలో జరిగిపోతున్నాయి. ఇది మహాస్వప్నం. ఇది ఈ మహాస్వప్నం. రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, చాలా చక్కటి ప్రశ్న. ఏమన్నా నీకు నా కళ్ళు వస్తున్నాయి కదా, నీకు కూడా కళ్ళు వస్తాయి. ఇది బాగా వినండి. మాకు కళ్ళు వస్తా ఉంటాయి కదా, నీకు కూడా. మాకు ఎందుకు కావు, మాకు వస్తాయని. ఏమన్నాడు? మాకు కళ్ళు వస్తుందన్నాడు. అయితే మాకు కళ వస్తుంది, నీకు కళ వస్తుంది కదా, అవునాడు. కానీ తేడా ఉంటుందన్నారు. కళ రావటం నిజమే, కానీ తేడా ఏంటంటే మాకు కళ వస్తాను అనుకోండి, ఇదంతా కళ అని తెలుస్తూ ఉంటాం. నీకేంటి కళ జరిగినప్పుడు ఇది కళ అని తెలియదు. మళ్ళీ నీకు మెలకు వచ్చేవారు కదా నిజమే అనిపిస్తాను, మాకు అలా కాదు. ఆ కళ జరిగినప్పుడు ఇది కళే, ఇది నిజం కదని తెలుస్తాను. అలా ఈ లోకంలో మీతో మాట్లాడుతున్నాం, వ్యవహారాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాక మీతో మాట్లాడుతున్నాం, కూర్చుంటున్నాం, నుంచుంటున్నాం, అన్నం తింటున్నాం, స్నానం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇదంతా నిజమని నీకు అనిపిస్తుంది, మాకు ఇది కూడా కళ అని తెలుస్తాం. అంటే మాకు మోహం కలగదు. మాకు మోహం కలగకపోవడం కారణం తెలియచేట్ల వల్ల కాదు. ఇది కళ అంటే రాత్రి నిద్రలో వచ్చే స్వప్నం, స్వప్నం ఎలా తెలుస్తున్నారు? ఇది కూడా స్వప్నం అని తెలుస్తాం. మా దేహం కూడా స్వప్నం, మా దేహం కూడా స్వప్నం. అంటే ఇది స్వప్నం అని తెలుస్తూ ఉంటుంది. ఇది నిజం కాదు తెలుస్తుంది. ఇది నిజం కాదు, ఇది నిత్యం కాదు. ఇది నిజం కాదు, ఇది నిత్యం కాదని మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే అక్కడ మోహం కలిగే అవకాశం లేదు. అదే మనకెందుకు మోహం కలుగుతుందంటే ఆ స్వప్నంలో అంతా నిజం కింద అనిపిస్తుంది. ఎప్పుడు వరకునే? మెలకు వచ్చేవరకు. ఇప్పుడు ఇది కూడా మనకి నిజం కింద స్వప్నం. ఇది నిజం కింద సత్యం కనిపిస్తుంది. సత్యం అనుకుంటున్నాం, అసత్యం అనుకుంటున్నాం, సత్యమే అనుకుంటున్నాం. ఈ సత్యం అనుకుంటున్నాం కాబట్టి మనకు మోహం కలుగుతుంది. అయితే ఇది ఎంతకాలం నిజం కింద మనకు కనిపిస్తుంది? మన హృదయంలోకి నేర్కొనే వరకు. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజంలోకి నేర్కొనే వరకు మీరు ఎన్ని గ్రంథాలు చదివినా ఇది మీకు అసత్యం కింద కనపడదు, సత్యం కింద కనిపిస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది, మనకు స్వప్నం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ స్వప్నంలో జరిగిందంటే నిజమే అనుకుంటాం. ఎలా అనుకుంటాం? నిజమే అనుకుంటాం. ఎప్పుడు అనుకున్నా? మెరుగు వచ్చాక తెలుస్తుంది ఇదంతా అసత్యం, ఇదే నిజం అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఇదే అనుకుంటున్నాం, ఇది నిజం అనుకుంటున్నాం కదా. ఇది నిజం కాదని 10 సార్లు అనుకున్నా నిజం కింద అనిపిస్తుంది. ఎప్పుడు వరకు? మన హృదయంలో మనం మేల్కొనే వరకు. మన హృదయంలో మనం ఏదిగా ఉన్నామో ఆ స్థితిలోకి నేర్పుకునే వరకు నిజము కానిది నిజం వల్లే కనిపిస్తూ ఉంటుంది. ఒక 10 సార్లు ఇది నిజం కాదు, నిజం కాదు నోరుతో అనుకున్నా ప్రయోజనం లేదు. నిజం వలే కనిపిస్తుంది. నిజం నిజం కానిది నిజం వలే కనిపిస్తుంది. అదే స్వప్నం కూడా స్వప్నం నిజం కాకపోయినా ఆ స్వప్నం జరుగుతుందని చెప్పు, అది నిజం వల్లనే కనిపిస్తుంది. ఎప్పుడు నిజం కాదనుకుంటాం? మెరుకు వచ్చాక. అలాగే ఈ జాగ్రత్త వ్యవస్థలోంచి మనం చైతన్యంలోకి మేరుకున్నాక మీకు మహాచైతన్యం, మహాశక్తి మంచమైంది, సర్వసాక్షి. దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దానికి పుణ్యం ఎలా ఉంటుందో తెలియదు, దానికి పాపం ఎలా ఉంటుందో తెలియదు. మీకు అర్థమవుతుందా? ఏమీ తెలియదు. మహాచైతన్యం ఏంటది? అది లేదంటే ఉంది, అది దానికంటే ద్వితీయం లేదు. ఆ చైతన్యంలో అందులో ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం. ఆ చైతన్యంలో ఉన్నవాడికి మీకు అర్థం ఉండటువంటి అది ఉండటంటే ఆ చైతన్యానికి సావు లేదు. అది మనమై ఉన్నాం. అంటే మనకు కూడా చనిపోవటం ఇష్టం ఉండదు, మనకు కూడా చనిపోవటం ఇష్టం ఉండదు. అంటే ఆ చైతన్యంలోకి నేర్కొనే వరకు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఆ చైతన్యం దేనికైతే చావు లేదో ఆ చైతన్యంలోకి మనం నేర్కొనే వరకు ఎన్ని యోగాభ్యాసాలు చేసినా ఇదంతా నిజం కింద ఉంటుంది. స్వప్నం జరుగుతా అంటే నీకందరికీ నిజం కొందా నిజం కానట్టు తెలుస్తుందా? నిజం కాదు, కానీ నిజం అనుకుంటున్నాం కదా అంతేపుని ఇది అంతే. కొన్ని రెండు నీకు అర్థం అవటానికి నంబర్ 1 రూమ్, నెంబర్ 2 డ్రీమ్. ఏంటమ్మది? నంబర్ 1 అబద్ధం, నెంబర్ 2 అబద్ధం. ఇది నెంబర్ వన్ అబద్ధం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం అందరం మాట్లాడుకునేది ఏంటి? నెంబర్ వన్ అబద్ధం. ఆ నిద్రలు వచ్చి సప్న అది అబద్ధం. అది ఏం అబద్ధం? నెంబర్ టూ. అయితే అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. అది అంత అదేమో 2 గంటలు గంట అరగంట ఉంటుంది ఆ స్వప్నం. ఇది ఎలా ఉంటుంది? 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇది ఉంటుంది. అది ఏమో పొట్టిగా ఉంటుంది, ఈ స్వప్నం పొడుగ్గా ఉంటుంది. సమానమైన అబద్దాలు, ఒక అబద్దం పొడుగ్గా ఉంటుంది, ఒక అబద్దం పొట్టిగా ఉంటుంది. కానీ అదే అసత్యమే, ఇదే అసత్యమే. అయితే అది ఇది ఎప్పుడు నీకు సత్యం అని తెలుస్తుంది, అసత్యం అని తెలుస్తుంది? ఇందులో ఉన్నంత కాలం నీకు అసత్యం. హృదయంలో మేలుకొలు వచ్చే వరకు, మేలుకొలిపి వచ్చే వరకు ఏదైతే ఇదంతా కనిపిస్తుందో ఆ మనసు హృదయంలోకి వెళ్ళి అక్కడ కరిగిపోయే వరకు నీ అంత ఎన్నిసార్లు నిజం కాదన్నా, ఇది నిజం కాకపోయినా, ఇది నిజం కాకపోయినా నీకు నిజం వల్లే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ మోహంలోంచి బయటికి ఎవడు రాలేడు, ఈ మాయలోంచి ఎవడు బయటకు రాలేడు. అంటే గీతలు ఏమని చెప్పాడంటే, నన్ను ఆశ్రయించకుండా, నాకు శరణాగతి చేయకుండా, నన్ను ఆశ్రయించకుండా, నాకు శరణాగతి చేయకుండా, నాకు ఇష్టమైన పని వదిలేసి నీ ఇష్టమైన పని చేసుకుంటే, నాకు సంతోషించే పని మానేసి నీ సంతోషించే పని చేస్తే, నన్ను తెలుసుకోవడానికి ఉపయోగపడే పని మానేసి నీ అహంకారాన్ని, నీ అజ్ఞానాన్ని పెంచుకునే పని చేస్తే నేను తెలుస్తానని కన్నాడు. వెలిబాగులో అన్నా నీకంటే తెలియగలవాడు, నీకంటే శక్తివంతి వాడు. ఒకరు నన్ను పట్టి కొట్టించేద్దాం అనుకుంటున్నారేమో, వాటర్స్ని పట్టి కొట్టించేసినట్టు. మీరు వాటర్స్ని పట్టి కొట్టించినట్టు అన్ని పట్టి, నీకంటే తెలియగలవాడు, నీకంటే బుద్ధిమంతుడిని. నీకు అర్థమవుతుందా? మీరు కించజ్ఞుడు, రేపేం జరుగుతుందో నేను సర్వజ్ఞుడిని, ఏ కాలంలో ఏది జరుగుతుందో నాకు తెలుసు. అర్జున పూర్వజన్మలో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు, భవిష్యత్తులో ఏ జన్మలోకి వెళతావో నాకు తెలుసు. నీకు నాకు తేడా అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలుసు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతావో నాకు తెలుసు. నీకు తెలుసు, నీకు తెలియదు, నాకు తెలిసిన ఇద్దరికి అదే తేడా. తెలిస్తే దేవుడు, తెలియకపోతే జీవుడు. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. మీరు పనులు ఉన్నాయనుకోండి, మీ పని విడిచిపెట్టమని ఎక్కడా గీతలో చెప్పలేదు, మమకారం విడిచిపెట్టమని చెప్పాడు. మిమ్మల్ని పని విడిచిపెట్టమని భగవద్గీతలు ఎక్కడ చెప్పలేదు, మమకారం విడిచిపెట్టమని చెప్పాడు. మీ ఇంట్లో వాళ్ళు వచ్చినా కూడా మీ డ్యూటీ చేయాలి, డ్యూటీ వీళ్ళకన్నా మమకారం పెట్టుకోకూడదు, డ్యూటీ చేయాలి. అది ఎంతవరకు మీకు వాళ్ళకి ఎంతవరకు అనుకుందో అంతవరకు ఆ రుణ సంబంధం ఉంది కాబట్టి ఆ డ్యూటీ చేయాలి. కానీ డ్యూటీ చేయాలి కానీ మనం మమకారం పెట్టుకోకూడదు. మమకారం లేకుండా డ్యూటీ చేసినా అది మిమ్మల్ని బంధించి అది కూడా నేర్పు అన్నాడు కేసులు. అది గొప్ప నేర్పంటే మీరు ఆపరేషన్ బాగా చేయటం మంచిది, తాపీ పని వాడు తాపీ పని బాగా చేయటం మంచిది, ఇవన్నీ నేర్పే. కానీ అది కాదు, మీరు ఇది కూడా అసలైన నేర్పు. ఇది అంటే మీకు జన్మలు తగ్గిపోతే ఈ స్కిల్ కూడా నేర్చుకుంటే, ఏ స్కిల్? మీరు పని చేస్తూ ఉండాలి, మమకారం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, కానీ పని చేస్తూ ఉండాలి. ఆ రకంగా మీరు నేర్చు ఆ స్కిల్ మీరు నేర్చుకుంటే మీరు బంధింపబడరు. పూర్వం తెచ్చుకున్న వాసన అనేవి పోతాయి, కొత్త వాసన రావు. అంటే పాత రుణాలు తీరిపోతాయి, కొత్త రుణాలు చేయక్కర్లేదు. అది స్కిల్. అదేంటమ్మా? అది నేర్పు. ఆ నేర్పు నేర్చుకో అర్జున అంటే. యోగా ఇన్ యాక్షన్ అంటే స్కిల్ ఇన్ యాక్షన్. పనిలో నేర్పు, మాటలో నేర్పు, పనిలో నేర్పు. మీరు ఎవరి వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళు కూడా వాళ్ళకి ఫెయిన్ లేకుండా చేయరు. మరి ఎవరైనా ఎవరి వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పేటప్పుడు వాడు సబ్జెక్ట్ అందుతూ ఉండాలి, వాళ్ళకి పెయిన్ కలగ చేయకూడదు. సబ్జెక్ట్ అందుతూ ఉండాలి, మీకు అర్థం వాళ్ళకి ఆ పెయిన్ కలగ చేయకూడదు. కొంతమంది సర్జరీ సెలవు చేస్తారు, సర్జరీ సెలవు చేస్తే సర్జరీ అయిపోతుంది, వాడు చేసినట్టు కూడా అనిపిస్తుంది. అదేంటది స్కిల్? అదేంటది? అది స్కిల్. అంటే మాటలు ఏముంది అనుకుంటారు, మాటకు కూడా శక్తి ఉంది. మాటకు కూడా శక్తి ఉంది. అంటే మేము మాట్లాడే మాటలో మీ హృదయంలోకి చొచ్చుకెళ్ళాలి. మేము హృదయంతో మాట్లాడుతుంటే మీ హృదయంలోకి చొచ్చుకెళ్తే అవి మిమ్మల్ని వెంటాడుతూ ఉండాలి. ఏ మాటలు కూడా శక్తివంతంగా ఉంటాయి. మాటలు కూడా శక్తివంతం. ఇప్పుడు ఆంగ్ల భాషలో సామెతలు. మాట్లాడేప్పుడు బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ఆంగ్ల భాషలో సామెత ఏంటంటే శరీరానికి ఉన్న గాయాలు, శరీరానికి మీకు మీ శరీరానికి ఎప్పుడైనా దెబ్బలు తగిలి అనుకోండి, కొంతకాలానికి మర్చిపోతారు, కొంతకాలానికి. కానీ మీ మనసుని ఎవరైనా అగవలపరిచారనుకోండి, మీ మనసుని ఎవరైనా అమలపరిచారనుకోండి, అది మీ జీవితం పొడుగున మర్చిపోరు. మీ ఇక బాగా అర్థం చేసుకోండి, మీ శరీరానికి ఎవరైనా గాయాలు, మీ శరీరానికి గాయాలు తగిలితే తాత్కాలికంగా బాధపడినా ఒక 6 నెలలకు మర్చిపోతారు. అది మనకు శరీరానికి దెబ్బలు తగిలినా కూడా మర్చిపోతారు. కానీ మీ మనసుని ఎవరైనా అవమానపరిస్తే మీరు చచ్చిపోయే వరకు అవమానం జ్ఞాపకం. అంటే శరీరానికి తగిలిన గాయాలు తొందరగా మర్చిపోతారు, కానీ మనసుకు తగిన గాయాలు తొందరగా మర్చిపోలేరు. మర్చిపోతే మంచిదే, తొందరగా మర్చిపోలేరు. అంటే శరీరానికి వచ్చిన ఇంజరీ తొందరగా మర్చిపోద్దాం, కానీ మైండ్కి వచ్చి ఇన్సల్ట్ మర్చిపోలేవు. అంటే మనం మాటలు మాట్లాడుతూ బహు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి ఇంట్లో అయినా సరే బయట అయినా సరే బహు జాగ్రత్తగా మాట్లాడాలి. మౌనం అంటే నోటికి తాళం వేసి కూర్చోడం కాదు. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకోండి, అవసరమైనప్పుడు మాట్లాడడం, అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం ఎంత పొరపాటు, అవసరం లేనప్పుడు మాట్లాడటం కూడా అంతే పొరపాటు, అది మౌనం. మౌనం అంటే బొత్తిగా నోరు మూసి కూర్చోమని కాదు, అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు. మనకు అవసరమైనప్పుడు మాట్లాడకపోవడం ఎంత పొరపాటు, అవసరం లేనప్పుడు మాట్లాడటం కూడా అంతే పొరపాటు. ద్రౌపది అంది, నువ్వు చాలా పెద్దవాడు, ఎవరిని, భీష్ముడిని. లోకంలో అందరూ తాతగారు భీష్మాచార్యులు మహాజ్ఞానం అని చెప్పుకుంటున్నారు, మహాజ్ఞానం చెప్పుకుంటున్నారు. నేను నన్ను వస్త్రాలు ఉంచేస్తాంటే మహాసభలో వస్త్రాలు ఉంచేస్తాంటే నువ్వు ఇంత వయసు వచ్చింది నీకు, ఆ కౌరవులు నువ్వు తప్పని కూడా అనలేదు. ఏం భీష్మాచార్యుడయ్యా, నువ్వు ఏం జ్ఞాని, ఏం పెద్ద మనుషులే నువ్వు, నువ్వు నిరోధించలేకపోవచ్చు, అది వేరే విషయం, మీరు చేసేది తప్పు అని అనాలి కదా అని ద్రౌపది అడిగింది. భీష్ముడు అన్నాడు, నువ్వు చెప్పినదైతే అనలేకపోయాను, ఆ దుర్యోధన పెట్టిన అన్నం తిని దుర్యోధనతో స్నేహం చేసి ఇలా తయారైంది. అది పొరపాటు అలా అనకపోవటం, అలా అనాలి కదా, ఎందుకనలేదంటే ఆ దుర్యోధన పెట్టిన అన్నం తిన్నాను, కౌరవుడికి స్నేహం, ఆ కౌరవుని పెట్టిన అన్నం తింటాం, ఆ అన్నం తిని వాళ్ళతో స్నేహం చేసి ఎలా తయారని చెప్పండి. పొరపాటు కాదంటే పొరపాటే, మరి నీలాంటి గొప్పవాడు ఇలా తయారని వాళ్ళ అన్నం తిని వాళ్ళతో స్నేహాలు చేసి ఎలా తయారు. మీరు మీకు ఎంతమంది ఎంత స్నేహితులైనా వాళ్ళు మంచి మార్గం విడిచిపెట్టి చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతే మీరు అలా స్నేహితులు వెళ్ళిపోతున్నారని మీరు వెళ్ళకూడదు. మీరు రైట్ పాత్రలో వెళ్ళిపోతే వెళ్ళిపోయిన దానికి మనం భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి. కానీ ఎవరు జనం వెళ్ళిపోతున్నారని వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోతే వెళ్ళిపోయినా ఇతరులు విమర్శించే వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే ఎక్కువగా జన్మమా. ఇప్పుడు సాయిబాబా గారు కన్స్ట్రక్టివ్ గా చేస్తున్నారు మన ఏంటని, దాని నిర్మాణాత్మక కార్యక్రమం అంటారు. విదేశీ రంగం పంతులు గారు అన్నారు, వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీద తెల పెట్టబోయి. ఎందుకయ్యా బుడబొక్కల మాటలు అన్నారు చెప్తారు, ఏదో మంచి పని చేసి చూపించు. వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీద తెల పెట్టబోయి, ఎందుకు ఈ బుడబక్కల మాటలు అన్నవాటిలో చెప్తారు, ఎందుకు పనికిరాని మాటలు, యాక్షన్ లేదు, కాలక్షేప మాటలు అందుకని చెప్తారు. మీరేదో గట్టి పని చేస్తూ గట్టి పని మంచి పని చేసి చూపించండి, ఒట్టి మాటలు యూస్లెస్ వర్డ్స్ ఎంతకాలం చెప్తారు, యూస్లెస్ వర్డ్స్ ఎంతకాలం చెప్తారు. ఓ పని మనం చేస్తాండి, యుగానికైనా ఉపయోగపడాలి, పరానికైనా ఉపయోగపడాలి. యుగానికి ఉపయోగపడకుండా పరానికి ఉపయోగపడకుండా ఆ పనులు దేనికి అంటే, వీరేశ్వరం గారు అన్నారు, ఒట్టి మాటలు కట్టి పెట్టవై, గట్టి మీరు తెరబెట్టవి. ఈ మాట ఏం యాక్షన్ లేదు, ఎందుకు ఈ పనులు? ఒక అమ్మగారికి 4 సార్లు గర్భిణి వచ్చింది, 4 సార్లు గర్భిణి పోయింది, 4 సార్లు గర్భిణి. ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు అలా ఉంటారు. గర్భిణి 4 సార్లు వచ్చింది, 4 సార్లు ఏదో గర్భదోషం ఉండొచ్చు, 4 సార్లు పోయింది. కొంతమంది మాటలు చెప్తారు, క్రియ ఏముండదు. ఆ గర్భిణి పోయే వాళ్ళకి బయటకు ఆడపిల్ల రాదు, మగపిల్లవిడ రాదు. చాలా మంది మనుషులు అంతేను, ఎక్కడ మాటలు అక్కడ చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. ఒక చిన్న పని కూడా చేయరు. అంటే యాక్షన్లో ఉండాలి కదా, నువ్వు నీ ఆలోచన యాక్షన్లోకి రావాలి కదా. అంటే నీకు అసలు ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. తర్వాత కొంతమంది నిర్మాణాత్మక కార్యక్రమం ఏం చేయరు, ఇతరులకు ఉపయోగపడి పని చేయబని అందరిని విమర్శిస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? అలా ఎందుకు విమర్శిస్తారంటే వాళ్ళు, ఎవడని మిమ్మల్ని విమర్శిస్తా అంటే కంగారు పడకూడదు. వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే, అది విమర్శించే వాళ్ళ దగ్గర మంచి ఏముండదు, మంచి ఏముండదు, అంతా మైనస్ పాయింట్స్. అంతా వాళ్ళు అసలు మంచి ఏముండదు, వాళ్ళకి మంచి లేదని వాళ్ళకి తెలుస్తూ ఉంటాం. అంటే మిమ్మల్ని విమర్శించేస్తా అంటే వాళ్ళు లేని వాళ్ళు మంచి లేని తనం ఎవరికే కనపడదు. అది ఉద్దేశం మిమ్మల్ని విమర్శించడం, మిమ్మల్ని విమర్శించడం వల్ల వాళ్ళు ఉన్న డౌట్లు కవర్ అవుతాయని మిమ్మల్ని విమర్శిస్తారు. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. మిమ్మల్ని తరచుగా విమర్శించడం వల్ల వాళ్ళు ఎన్ని బలహీనతలున్నా అది కవర్ అవుతాయి. అంటే వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని విమర్శించడం వల్ల, మిమ్మల్ని విమర్శించడం వల్ల వాళ్ళు ఉన్న మైనస్ పాయింట్స్ కనపడవని మీ ఆ డైవ్ ప్రజల యొక్క అటెన్షన్ మీ పట్ల తిప్పుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు విమర్శిస్తారంటే వాళ్ళు ఒక్క మంచి గుణం లేదు, వాళ్ళు ఒక్క మంచి గుణం లేదు, అది లేదని వాళ్ళు చెప్పుకోలేరు. మాలో ఒక మంచి గుణం లేదని చెప్పుకోలేరు. అంటే మిమ్మల్ని విమర్శించి వాళ్ళు ఉన్న లేని మంచి కూడా ఉన్నట్టు మీకు కనిపించినట్టు చెప్తా ఉంటారు. అది వాళ్ళ లోపల అసలు ఉద్దేశం, అది మీరు లేదో అనుకుంటారు. అది అంటే దానికి మన బుద్ధి క్షీణత. అదేమిటది? మన బుద్ధి క్షీణత. అంటే నీ బుద్ధిని నువ్వు కాపాడకు. అంటే కారుకి డ్రైవర్ ఎంత ముఖ్యమో మన శరీరానికి మన బుద్ధి అంత ముఖ్యం. సర్వకాల సర్వావస్థల్లో నీ బుద్ధిని నువ్వు కాపాడకు, నీ బుద్ధిని నువ్వు కాపాడకు. నీకు బుద్ధి పాడైపోయిన తర్వాత నీకు పాండిత్యం ఉన్న ప్రయోజనం లేదు, డబ్బు ఉన్న ప్రయోజనం లేదు. నీ బుద్ధి పాడవకూడదు, నీ బుద్ధిని కాపాడకు. అంటే నువ్వు మనోనిగ్రహం నేర్చుకోవాలి. ఏమంటే మనోనిగ్రహం నేర్చుకోవాలి. ఎలా ఉంటుందంటే, శాస్త్రం ఏం చెప్పారంటే, మీరు నిప్పు రాజేస్తున్నారు, నిప్పు అక్కడ పిడకలు వేసి రాజేస్తున్నారు. నిప్పు పిడకలు పెట్టి పొలాలు పెట్టి నిప్పును రాజేస్తున్నారు. ఎక్కడ? కింద నిప్పు రాజేస్తున్నారు. పైన ఓ చేతితోడేమో నిప్పు రాజేస్తున్నారు, ఇంకో చేతితోడే పైన నీళ్లు పోస్తున్నారు పొయ్యిలో. అంటే దాని ఉద్దేశం ఏంటి? మీరు అందరూ చేసి సాధనలు అలా ఉన్నారు. మీరు ఒక నిప్పు నిప్పులో పొయ్యిలో నిప్పు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ చేతితోటి? ఒక చేతితోటి. ఇంకో చేతితోటి పైన ఏం చేస్తున్నారు? నీళ్లు పోసేస్తున్నారు. ఓ చెయ్యము నిప్పు రాజు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, నిప్పు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో చెయ్యి ఏం చేస్తున్నారు? పైన ఆర్పేడానికి చూస్తున్నారు. పైన అదే మనస్సును నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఇంద్రియాలను వదిలేసుకోవడం అందరి పని అంతే. మనస్సు ఇంద్రియాలు చేపాలను కంట్రోల్ చేసుకోకుండా ఇంద్రియాలు అటు ఇష్టం వచ్చినట్లు ఉంటే మనస్సును నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసిన లాభం లేదు. నువ్వు మనస్సును కంట్రోల్ పెట్టుకుంటున్నావు, ఇంద్రియాల కంట్రోల్ లేదు. ఇంద్రియాల కంట్రోల్ లేకపోతే మనసు నిగ్రహించుకునే సక్సెస్ అవ్వలేరు. ఓ చేతితో నిప్పెట్టి పని ఇంకో చేతితో నీళ్లు పోస్తాయండి, అది ఎలా ఉంటుందో. మనస్సు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసి ఇంద్రియాలను గాలికి వదిలేస్తే అంతే ఉంటుంది. ఇప్పుడు మనం అందరం చేసి పని అది. అంటే ఎక్కడ వేసిన అంటే భగవాన్ అండి వారు ఈ సాధకుల గురించి. మామూలుగా అందరూ గట్టి సాధకులే, అందరూ బాగానే సాధన చేస్తున్నారు. అందరినీ ఈతమన్నాం, ఈత మొదలు పెట్టారు ఎవడో అంగుళం కదలతాడు. ఈత ప్రారంభించమన్నారంటున్నది ఈ అందరూ గయ్య ఎత్తగలంటుంది ఎవడో అంగుళి ఎదలకండి. అది గాను గద్దెలు ఉంటాయి, మనందరం గాను గద్దెలు. గాను గద్దెలు అంటే ఆ గాను గదిలో ఆ గాను చుట్టూ ఒక గంట సేపు తిరుగుతుంది. ఏది ఆ ఎద్దు తిరుగుతుంది గంట సేపు, అయ్యో ఈ పాటికి 10 మైళ్ళు వచ్చేసాం అనుకుంటుంది. అది ఆ గంట తీసేస్తే అక్కడ ఉంది. మనం చేసి సాధన వల్ల చాలా సాధన చేస్తున్నాం అనుకుంటాం, అక్కడ ఉంటాం. ఎంచేత ఇంద్రియాలు చేపడం చూడన్నాయి, మనసుని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఇంద్రియాలు విచ్చలబడి వదిలేసాం. ఇంద్రియాలు విచ్చలేదైతే మైండ్ కంట్రోల్లోకి ఎలా వస్తుంది? మైండ్ కంట్రోల్లోకి రాదు. ముందు సెన్స్ కంట్రోల్, తర్వాత మైండ్ కంట్రోల్. భగవంతుడు రహస్యం, మీరు నాకు ఇష్టమైన పని చేయండి అన్నాడు గీతలు. అడిగేశాడు, మీరు నాకు ఇష్టమైన పని దేనితో చేస్తాం? ఇంద్రియాలతో చేస్తాం పని, ఇంద్రియాలతో చేస్తాం. ఆ దేవుడికి ఇష్టమైన మనం పని ఇంద్రియాలతో చేస్తామంటే ఆ ఇంద్రియాలలో భోగ ప్రవృత్తి పోతుంది అని చెప్పకుండా చెబుతాను. అది ఎత్తుగడ చూశారు ప్లాను, ఇంద్రియాలకి భోగ ప్రవృత్తి ఉంటుంది. సహజంగా భోగ అంటే పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలు ఉంటాయి, పూర్వజన్మ నుంచి వచ్చిన వాసనలు ఉంటాయి. ఆ భోగ ప్రవృత్తి సహజంగా ఉంటుంది ఇంద్రియాలకి. భగవంతుడు ఏమన్నాడంటే మనం పని దేనితో చేస్తాం? ఇంద్రియాలతో చేస్తాం. ఇంద్రియాలతో పని చేసినప్పుడు అది ఏమవుతుందంటే భగవంతుడి ఇంద్రియాలతో ఎప్పుడైతే మనం భగవంతుడి పని చేస్తున్నామో ఆ ఇంద్రియాలకు సహజంగా ఉండే భోగ ప్రవృత్తి మొత్తానికి పోతుంది. అలా చెప్పకుండా ఇలా చెప్తున్నాడు. మీరు చెడ్డ దేవుడు వాడు కృష్ణుడు బాగా ట్యాక్ట్ అన్నమాట. కృష్ణుడు మీరు చెడ్డ పని చేయకండి అని చెప్పకుండా మంచి పని చేయండి అంటున్నాడు. వాడు కృష్ణుడు అంటే వాడు, వాడు దేవుడు అంటే వాడు. మీరు చెడ్డ పని చేయకండి అని చెప్తాడు, మంచి పని చేయండి అని చెబుతున్నాడు. అంటే మీరు మంచి పని చేయడానికి అలవాటు పడితే చెడ్డ పని మీ అంతా మీరు వదిలేస్తారు. మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్ట్, మీరు చెడ్డ పని చేయకుండా చెప్పడం ఏదైనా మంచి పని చేయండి అంటున్నారు. అంటే మీరు మంచి పనులు చేయడానికి అలవాటు పడితే చెడ్డ పనులు మీ అంతా మీరు మానేస్తారని. అంటే మీరు నా పని చేసి పెట్టండి అంటున్నాడు. ఎవరు? నా శరీరం సృష్టి అంతా నా శరీరం, సృష్టి అంతా నా శరీరమే. మీరు ఎవరినైనా ఏ జీవుడినైనా మీరు అవమాన పరిస్తే ఆ గాయం నాకు తగులుతుంది. అందులో ఉన్నవాడిని నేను. ఆ జీవుడు నాలో అప్పటి నుంచి వచ్చాడు, ఆ జీవుడు నాలో అప్పటి నుంచి వచ్చాడు. స్వర్గలోకం నాదే, నరకలోకం కూడా నాదే. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ఇది అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఉంది. నువ్వు ఎవరైనా దొంగతనాలు చేసిన వాళ్ళని, చెడ్డ పనులు చేసిన వాళ్ళని గవర్నమెంట్ ఏం చేస్తుంది? జైల్లో పెడతాం. ఎక్కడ పెడతాం? జైల్లో పెట్టి వదిలేస్తున్నాయి. వాళ్ళకి అన్నం పెడతాం, వాళ్ళకి అన్నం పెడతారు, బట్టలు ఇస్తారు. దీపావళి వాళ్ళకి ఈ లడ్డు అయ్యి పంచి పెడతారు, దీపావళి వాళ్ళకి లడ్డు అయ్యి పంచి పెడతారు. అలాగే భగవంతుని కూడా ఆ ఎంచుకల పెడుతున్నారు. ఆ దొంగతనం చేసేలా బుద్ధి, నాలుగు వేలు జైలు ఉంటే బుద్ధి మానేస్తాడు. అలా నాలుగేళ్ల నుంచి వాళ్ళు వదిలేస్తున్నారు. నరకలోకం అంశం. ఈ గవర్నమెంట్కి జైలు అంటే భగవంతుడికి నరకలోకం. మనం ఏదైనా చెడ్డ పనులు చేస్తే నరకాన్ని పంపేస్తాడు, పంపేసి మనల్ని వదిలేయడు. వాడు దేవుడు అంటే మళ్ళీ వదిలేయడు. నరకంలో కొంతకాలం ఉంటాడు, అక్కడ పడి చెప్పులు చూస్తాడు. ఒకసారి తెనం మీద పెట్టి మనకు కాలుస్తూ ఉంటాడు. అదే ఏదో ఏదో కొన్ని కష్టాలు చూసి అక్కడ కూడా అన్నం పెడతాడు. మనకు గవర్నమెంట్ పెట్టినట్టు అన్నం పెడతాడు. అంటే బాధలలో అణజింపజేసి మన బుద్ధి వచ్చి మన బుద్ధిని సరిదిద్ది మళ్ళీ భూమి మీదకి పంపుతూ ఉంటాడు. యేసుకి నాకు తప్పిపోయిన గొర్రెలంటే నాకు ఇష్టం. ఏమన్నాడు యేసు? నాకు తప్పిపోయిన నిదానంగా నడిచే గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రెలంటే ఎక్కువ ఇష్టం. అంటే మంచిగా ఉన్న వాళ్ళకంటే పాడైపోయిన వాళ్ళంటే ఎక్కువ ఇష్టం. ఏం చేసిన వాళ్ళని కూడా మంచి మార్గంలోకి తీసుకురావటం కాదు. నిదానంగా వెళ్ళి గొర్రెలు బాగా నడుస్తున్నాయి, అలాగే తప్పిపోయిన గొర్రెలంటే ఇష్టం. అంటే పాడైపోయిన వాళ్ళని కూడా ఆ మంచివాడు వరుసలో పెట్టడం కోసం. మీ కళ్ళు అపచారం చేస్తుంటే కళ్ళు పీక అవతల పాడేయండి. ఎందుకంటే కళ్ళు ఒక కళ్ళు పాడైపోవడం కంటే మొత్తం శరీరం అంతా నరకంలో ఉండటం కంటే కళ్ళు తీసేసుకోవటం మంచిది. మీ కళ్ళు ఏదైనా మీకు అపచారం చేస్తుంటే మొత్తం శరీరం అంతా నరకంలో పెట్టుకునే బదులు కళ్ళు పీక అవతల పాడేయండి. సాధన చేసే వాళ్ళకి పట్టుదల ఉండాలి. ఏముండాలి? పట్టుదల ఉండాలి. గతించిపోయిన గొడవ వదిలేదేమి, గతించిపోయిన గొడవలన్నీ వదిలేయండి. మీరు ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, గతించిపోయిన గౌరవం తెలిపి లాభాలు వచ్చిండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, ఈ బహుమానాలు వచ్చి ఉండొచ్చు, అవమానాలు వచ్చి, గతించిపోయిన గొడవలు వదిలేదు. చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది. ఇంకా దాని గురించి మరి చేలోకి నీరు రాదు, వెళ్ళిపోయింది అనుకుంటే కొత్త నీరు పెట్టుకోవడం మంచిది. ఆ గొడవ వదిలేయండి. భవిష్యత్తులో కొంతకాలం మిగిలి ఉంది కదా, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్యాస్టీజ్ ప్యాస్ట్ ఏంటది, ప్యాస్టీజ్ ప్యాస్ట్ ఇంకా వదిలేయండి. మీరు భవిష్యత్తులో మీకు కొంతకాలం స్టోర్లో ఉంది కొంతకాలం, ఆ కాలాన్ని మీరు మాక్సిమం సద్వినియోగం చేసుకోండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కాలం పోతే మళ్ళీ రాదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించగలం, కానీ కాలం కనుక వేస్ట్ అయితే మళ్ళీ కాలం కనుక మనం పోగొట్టుకుంటే తిరిగి ఆ కాలం రాదు. ఇప్పుడు మనం అందరం కలిసి మాకు 35 సంవత్సరం వయసులో రావాలంటే రాదు, అయిపోయింది. డబ్బు సంపాదించుకోగలం కానీ మా వయసు మళ్ళీ 35 సంవత్సరం చదిపోయినట్టు రాదు, రాదు ఇంకా. అది డబ్బు సంపాదించుకోవచ్చు, వయసు వెనక్కి రాదు ఇంకా. అంటే ఉన్న కాలాన్ని దేవుని మీరు ఎంత గౌరవంగా చూసుకుంటారో కాలాన్ని కూడా అంత గౌరవంగా చూసుకోవాలి. కొంతమందికి 80 ఏళ్ళు వచ్చేసింది అనుకోండి, అంతవరకు భక్తి లేదనుకోండి, 80 సంవత్సరంలో భక్తి వచ్చింది అనుకోండి, ఇదివరకు లేదనుకోకూడదు. అప్పటి నుంచైనా భక్తిని అభివృద్ధి చేసుకోవాలి. గత కూడా వదిలేదు, ఏ వయసులో మీకు భక్తి కలిగినా అక్కడ పట్టుకునేది అభివృద్ధి చేసుకోవాలి. తర్వాత ఇంకో రహస్యం చెప్తాను, ఇది మీరు ఎవరి దగ్గర అనకండి. మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి, మీరు అర్థం వస్తుంది. ఆ కోపం మనకు టైం వేస్ట్ అయిపోతుంది, మన పని మనం వదిలేసుకుంటాం. గర్వం వచ్చింది అనుకోండి, గర్వం వచ్చి మన కాలం మనకు వేస్ట్ అయిపోతుంది, మన కాలం ముందు. లేకపోతే మీకు ఎవరి మీద చిరాకు వస్తారనుకోండి, ముందు మన టైం మనం పాడైపోతాం. ఎవరి మీద కక్ష తీర్చుకుందాం అనుకుంటాం అనుకోండి, వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం అనుకుంటామంటే మన చేతిలో ఉంటాం, మనకు ఉపయోగపడే టైం. ఆ టైం వాళ్ళని కక్ష తీర్చుకుందాం అనుకుంటామంటే మనకు బాగుపడే టైం చేతిలో జారిపోతా ఉంటాం. ఇప్పుడు మనకు బాగు చూసి ఎవరో మీకు అపకారం చేశాడు, మళ్ళీ వాళ్ళకి అపకారం చేయటం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడతా అనుకోండి, ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీకు టైం వేస్ట్. మనం బాగుపడే టైం పోతుంది. ఎవరు మిమ్మల్ని ద్వేషిస్తారు, మీరు కూడా వాళ్ళని ద్వేషించడం మొదలెడతారనుకోండి అనుకోండి మాటలకే, వాళ్ళు ఏమవుతుందంటే వాడి మీద ద్వేషం, వాడి మీద ద్వేషం, మాటకు మాట చెప్పాలి, వాడి మీద ద్వేషం ఉన్నారనుకోండి. ద్వేషం సరే సరే, ముందు చేతిలో ఉన్న టైం కాలిపోయింది, చేతిలో ఉన్న కాలం జారిపోతాం. మనకు ఏదైనా ఉద్రేకం వచ్చింది అనుకోండి, ఆ ఉద్రేకం 4 గంటల 5 గంటలు ఉంటుంది అనుకోండి పోనీ, ఆ ఉద్రేకం 4 గంటలు మనం ఏదైనా మంచి పని చేసుకోవడానికి జారిపోతాం. ఇవి మనకు తెలియవు, ఎంతో క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాను కానీ మనం ఎవరి మీద ఉద్రేకపడినా మన టైం మనకు పాడైపోతామని తెలియక అలాగ ఎక్స్టర్నల్ గా బాహ్యం వెళ్ళిపోతా ఉంటాం. తర్వాత నీకు ఎవరికైతే సహనం ఎక్కువ ఉందో వాళ్ళకి దైవాన్ని ఈశ్వరుడు యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతారు. నీకు ఎవరికైతే సహనం ఎక్కువ ఉందో వాళ్ళు దేవుని దయకి పాత్రలు అవుతారు, దేవుని దయకి పాత్రలు అవుతారు. అంచేత ఇల్లు బిడ్డ నువ్వు ఎర్రబట్టలు కట్టుకున్నావా తెల్లబట్టలు కట్టుకున్నావా అది ముఖ్యం కాదు అయ్యా. నువ్వు స్త్రీయా పురుషుడో అది కూడా ముఖ్యం కాదు. నువ్వు గృహస్థాశ్రమం ఉన్నావా సన్యాసాశ్రమం ఉన్నావా అది కూడా ముఖ్యం కాదు. ఏ ఆశ్రమంలో ఉన్నావుంది ముఖ్యం కాదు. నీ ఆలోచన అనేటికీ నీ అహం దేహం అనే కారణం, దేహము నేననే తలంపే నీ ఆలోచన కారణం, నీ తలం ఈ దేహము నేననే తలంపోటు నీకుంది. ఏ జన్మ కింద కూడా వచ్చేస్తుంది, దేహాలు మారుతా ఉంటాయి, ఈ దేహం నేను తలంపు నీకు కూడా వచ్చేస్తుంది. నీతో ఆలోచనకి నీ అహంకార బుద్ధే నీ దేహాన్ని కల్పిస్తుంది, నీ మనస్సును కల్పిస్తుంది, పరిసరాలను కల్పిస్తుంది. ప్రపంచాన్ని కల్పించేది అహంకారం, దేహాన్ని కల్పించేది అహంకారం, మనస్సును కల్పించేది అహంకారం, ఈ పుణ్యపాపాలను కల్పించేది అహంకారం. ఈ పని నేను చేస్తున్నాను నీకు ఆ దేవుడు చేసి పెట్టినా నీకు అది నేనే చేస్తున్నాను భావన కల్పించేది అహంకారం. నిన్ను పాడు చేసేది అహంకార బుద్ధి, నిన్ను పాడు చేసేది అహంకార బుద్ధి. అంటే నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తావో అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అందులోంచి బయటికి రా. మీరు అహంకారం పెంచుకుంటారు ఆ టైం అంతా వేస్ట్. ఏమిటది ఆ టైం అంతా వేస్ట్. ఎవరి మీద మీరు కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకోండి, నిజంగా ఒకవేళ మీరు కక్ష తీర్చుకునే టైం అంతమే మీకు, అంటే మీరు ఉపయోగించుకునే టైం వాళ్ళు తినిపోతారు, మీరు ఉపయోగించుకునే టైము వాళ్ళు తిరిగి అంచే తొందరగా మీరు ఎవరిని రెచ్చగొట్టిన ఉద్రేకపడకూడదు. మీరు ఉద్రేకపడ్డారని కూడా మీ చేతిలో ఉన్న కాలం జారిపోతుంది. మీ చేతిలో ఉన్న కాలం జారిపోద్దు, మళ్ళీ కాలం వెనక్కి రాదు. మళ్ళీ కాలం మనకి 20 సంవత్సరాలు రమ్మంటే మళ్ళీ రాదు. అదే కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. కాల రూపంలో నేను ఉన్నానన్నాడు ఈశ్వరుడు. ఏమన్నాడు అంటే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే నన్ను గౌరవించినట్టే, మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే నన్ను గౌరవించినట్టయ్యా. అంటే ఉంటేనే ఉంటాయి మానసిక గౌరవాలు ఎప్పుడు. అంతే మీరు మనస్సును నిగ్రహించుకోవడం మానేసి, ఈశ్వరుడు చింతన మానేసి, ఇక ప్లేసులు మార్చుకోవడానికి పెద్ద మీకు తేడా వచ్చాయి. ఈ ఊరి నుంచి ఆ ఊరు, ఆ ఊరి నుంచి ఈ ఊరు వెళ్ళిపోవటం వల్ల మీకు పెద్ద ఏం తేడాలు వచ్చేవి. ఏది ఏది మార్చుకోవాలి మార్చుకుంటా ఉండాలి. ఎక్కడ బాగుపడాలో అక్కడ బాగుపడతా ఉండాలి. అంటే మీరు ఇక్కడి నుంచి పారిపోయి కాశీ వెళ్ళిపోయారనుకోండి, కాశీలో కూడా అవ్వలేదు అలా. మీ మనసు మీకు కాశీ వెళ్ళి పరిసరాలు మారిపోతాయి, మీ మనసు మీకు కూడా వస్తుంది. అలాగే మన శరీరం చనిపోయాక ఇక్కడ చుట్టాలు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, విరోధులు మారిపోతారు, కానీ మన మనసు మనకు కూడా అక్కడికి వచ్చేది. చుట్టాలంటే ఎవరు దేహాన్ని బట్టి, దేహం లేని ఒక చుట్టం ఏంటి? మన దేహం చనిపోయింది అనుకోండి చుట్టాలు మారిపోతారు. దేహం చనిపోయింది ఇంకో దేహం, ఈ మనసు ఇంకో శరీరంలోకి వెళ్ళింది అనుకోండి చుట్టాలు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, విరోధులు మారిపోతారు. కానీ గుర్తుపెట్టుకోవద్దు ఎక్కడున్న మనసు అక్కడ కూడా వచ్చారు, ఎక్కడున్న మనస్సు ఎక్కడికి వచ్చారు. అది యేసు క్రీస్తు ఏమన్నాడంటే, నీ నువ్వు ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఎంతో కొంత కృషి చేస్తున్నావు, నీ బట్టలు శుభ్రంగా ఉండడానికి ఎంతో కొంత కృషి చేస్తున్నావు, నీ జుట్టు అందంగా ఉండడానికి ఎంతో కొంత కృషి చేస్తున్నావు, బాగా తలదూకుంటావు. మీ చూడండి ఎక్కడికైనా పెళ్లిళ్ళు తిరిగినప్పుడు ఎన్నిసార్లు చూసుకుంటారో మీ ముఖం అర్థం. ఆ బట్టల చీర ఇలా సర్దేసుకుంటారు, ఎలా సర్దేసి అంటే ఎవరికి వాళ్ళ అందరూ మీరు బాగా కనపడాలి. అంటే దీనికి సామెత ఏంటంటే, ఎదుటి వాళ్ళ కోసం బట్టలు కట్టుకుంటా ఉంటుంది, మన కోసం తిండి తింటా ఉంటుంది. మనం బట్టల కొట్టులకు 10 మంది ఎందుకు తీసుకెళ్తామంటే ఇది బాగుంది అది బాగుంది, కానీ అన్నం తిండి ఎప్పుడు ఏ కూర తినమంటారని ఎవడు అడగడు, అది ఇష్టమైంది అది తినేస్తాడు. బట్టల కొట్టులోకి వెళ్ళినప్పుడు 10 మందిని మోసుకెడతాం, అన్నం తినేప్పుడు నన్ను ఏ కూర తినమంటారని మీరు పక్క వాళ్ళు అడగరు. బట్టలు కట్టుకున్నప్పుడు ఈ బట్ట బాగుందా లేదని అడుగుతారు. ఇతరుల కోసం బట్టలు కట్టుకుంటున్నారంటే వాళ్ళ కోసం తిండి తింటున్నారు. మీరు తిండి తినేటప్పుడు ఎవరిని ఏ కూర తినమంటారని అడగరు, మీకు ఇష్టమైన ముందు తినేస్తారు. కానీ బట్టల షాపులకు మనకి 10 మంది తీసుకెళ్తారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం సబ్జెక్టు, అదే మన తిండికి ఇచ్చే విలువ, బట్టలకు ఇచ్చే విలువ, మన దేహానికి రోగం వస్తే రోగం తగ్గించుకోవడానికి ఇచ్చే విలువ, నీ శరీరం చనిపోయినా నీ కూడా వచ్చే మనసును బాగు చేసుకోవడానికి ఆ మాత్రం విలువ కూడా ఇవ్వబా. మీరు డబ్బును జాగ్రత్త పెట్టుకుంటున్నారు దానికి ఇచ్చే విలువ, మీ బట్టలకు ఇచ్చే విలువ. మీరు శుభ్రం మంచి తిండి తినాలనుకుంటారు, రైట్ తినండి, మీకు తిండి మంచి తిండి తినాలనుకుంటున్నారు. మీరు మీ చుట్టాలకి మీ స్నేహితులకి ఇచ్చే విలువ, శరీరం చనిపోయిన తర్వాత కూడా నీకు కూడా వచ్చే మనసును బాగు చేసుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయవాలి. అంటే మీరు శరీరానికి ఉపద్రంగా చాకరీ చేసేస్తున్నారు, శరీరం ఎక్కడి దాకా వస్తుంది? అందుకని మీ శరీరం ఎక్కడి దాకా వస్తుంది మాట్లాడరు, వాళ్ళకి ఆడ దాకా. ఇప్పుడు భర్త చచ్చిపోతున్నాడు, భార్య ఒలకాటులోకి వెళ్తుందా? అంటే ఏ భార్య అని ఒలకాటులోకి వెళ్ళదు, వెళ్ళదు కదా. ఆ గుమ్మం దాకా కూడా సాగనమ్ముతారేమో, ఒకవేళ సాగనమ్మచ్చు. ఏడు డీరెస్ట్ వైఫ్ నీరెస్ట్ వైఫ్ అంటాడు, ఐ హౌ నో డీరెడ్ అండ్ నీరెడ్ అండ్ మా వైఫ్ అంటాడు. ఇది ఆ వైఫ్ ఎక్కడి దాకా వెళ్తుంది, సాగనం అంటే గుమ్మం దాకా సాగనం అంటారు అంత, అంతకన్నా గుమ్మం దాటి వెళ్ళరు వీళ్ళు. కొంతమంది ఎవరన్నా మన స్వేహించుకోవాలి అంటే శనివారం సంత అయితే అసలు రావట్లండి, లేకపోతే మామూలుగా ఏమైనా కొద్ది మంది వాళ్ళకి పని లేకపోతే ఉలకడలోకి వస్తారు. శరీరం ఎక్కడి దాకా వస్తుంది, ఉలకడ దాకా వస్తుంది శరీరానికి, ఉలకడ దాకా ఇచ్చే శరీరానికి టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ శరీరం మీరు కాలిపోయిన తర్వాత, మీ శరీరం కాలిపోయిన తర్వాత కూడా ఏదో వస్తుంది, దానికి ఏమి విలువటం మానేశారు, దాన్ని బాగు చేసుకునే ప్రయత్నం కూడా మానేశారు. ఇది కారణం ఏంటి, ఇది మాయ యొక్క ప్రభావం. ఏంటిది మాయ అంటే ఏది అనుకుంటున్నారు కదా మీరు, ఇది మాయ యొక్క ప్రభావం. మాయ అంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనుకుంటే ఇదే మాయ. మాయ అంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనుకోకండి. మీ జన్మ జన్మలకి మీ కూడా వచ్చే మనసును అసలు పట్టించుకోవడలేదు, దాని ఆరోగ్యం మీరు చూసుకోవడలేదు, శారీరక ఆరోగ్యానికి ఇచ్చే వీరు మానసిక ఆరోగ్యానికి ఇవ్వటం లేదు. మాయ అంటే ఏదో అనుకోకండి, ఇదే మాయ. ఇది వైఫ్ వైఫ్ అంటాడు, వైఫ్ ఎక్కడికి వెళ్తుందండి, ఇది వైఫ్ వైఫ్ అంటే వైఫ్ ఎక్కడికి వెళ్తున్నాను, ఒలకాడదాకా ఏ వైఫ్ వెళ్ళదాను. ఇప్పుడు మనం చెడిపోయిన గాలి పట్టాలని లేము, అలా ఎక్కడ తిప్పితే మన లోపల అది గాలిపటం అలా ఎదురుతున్నా, ఆ గాలిపటం కంట్రోల్ ఈశ్వరుడి చేతిలో, దాని కంట్రోల్ చనిపోయిన గాలిపటం ఎటుమంటే ఎగిరిపోతుంది. మన అలా ఎగరనివ్వడం ఎవడండి, ఈశ్వరుడు. పూర్వ జన్మల్లో మనం చేసిన పుణ్యం ఉన్నా పాపం ఉన్నా అది మనకు అనుభవంలోకి వచ్చే వరకు గాలిపటాన్ని పాడు ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ఎవడు ఈశ్వరుడు, పాడు ఆయన చేతిలో పెట్టుకుంటాడు. గీతలో ఏమని చెప్పాడంటే భగవంతుడు ఆకారంగానే ఉంటాడు, ఆకారంగానే ఉంటాడు, నిరాకారంగానే ఉంటాడు. మీరు అర్థం అవుతుంది, సాకారంగానే ఉండగలడు, నిరాకారంగా ఉండగలడు. మీరు నిరాకారం గొడవలోకి వెళ్ళకండి, మీరు నిరాకారం గొడవలోకి వెళ్ళకండి. సాకారమైన దేవుణ్ణి ఆరాధించండి, సాకారమైన దేవుణ్ణి పూజించండి, వాడిని స్మరించండి, వాడిని జపించండి. నిరాకారణ తెలియబుద్ధి గాలిని చేతులు పట్టుకుని ఉంటుంది. గాలిని మనం మూట కట్టగలమా, గాలిని మనం చేతులు పట్టుకోగలమా, అది ఎలా ఉంటుందో మీరు చేసే సాధనలు అలా ఉంటాయి. నిరాకారంలో పిలిచే అంటే మీకు అది నిరాకారం కూడా వచ్చి సాకారాన్ని పట్టుకోండి. 12 అధ్యాయంలో చెప్తాడు, భగవంతుడికి అర్చన చేయండి, భగవంతుడికి అర్చన చేయండి, ఆయన ఆయన మీ మనస్సు నిలబెట్టి మనస్సు నిర్ధారణ చేసుకోండి. తర్వాత ఆయన చెప్పిన మాట వినండి. మీరు భగవంతుడు చెప్పిన మాట వినరనుకోండి, భగవంతుడికి నష్టం లేదు. సదాసరణంగా ఎవరు భగవంతుడు చెప్పిన మాట ఎవరు వినరంటే మీకు అర్థమవుతుంది, అహంకార బుద్ధి ఉన్నవాడు ఎవడు వినడు. భగవంతుడు చెప్పిన మాట అహంకార బుద్ధి ఉన్నవాడు ఎవడు వినడు, వినాలా అనిపించదు, చేదుగా ఉంటాయి. అహంకార బుద్ధి లేని వాడు ఉంటాడు, విన్నవాడు బాగుపడిపోతాడు, వినడు నశిస్తాడు, విననవాడు పాడైపోతాడు, విన్నవాడు బాగుపడతాడు. అదే అహంకార బుద్ధి ఉన్నవాడు భగవంతుడు చెప్పిన విండు. అయితే మీరేం చేశారు, నా మాట మీరు వినండి, నా మాట మీరు వినండి. ఈ మనస్సును పక్కన పెట్టి ఏదైతే ఈశ్వరుని అనుభవంలోకి తెచ్చి ఏ మనస్సు అయితే మీకు అడ్డేస్తుందో ఆ మనస్సు పక్కన పెట్టండి. మరి నా మాటలు మీరు డైరెక్ట్ గా తీసుకోండి, నా మాటలు మీ వాసనలో పక్కన పెట్టండి, మీ మనస్సును పక్కన పెట్టండి. మీ ఇష్టాలు, మీ అయిష్టాలు, మీ కామాలు, మీ క్రోధాలు, మీ పుణ్యాలు, మీ పాపాలు, ఇవన్నీ మూట కట్టి ఎక్కడైనా పడేయండి. ఏదైతే మూట కట్టి పడేయాలో అవి మోసుకు తిరుగుతారండి. అవి మీరు మోసుకు తిరుగుతు కాదు, నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట మీకు బోర చక్కదు అర్జున. మీరు ఏదైతే ముందు తల మీద మోసుకు తిరుగుతున్నారో అది మూట కట్టి పక్కన పడేయండి. పడేసి నేను చెప్పింది డైరెక్ట్ గా వినండి. అసలు మీ పుణ్యాలు పాపాలు మీ గొడవలు పక్కన పెట్టేయండి, మీ సంసార గొడవలు పక్కన పెట్టండి. నేను చెప్పింది డైరెక్ట్ గా వినండి. అసలు ఇంకే మీకు అది హృదయంలోకి వెళుతుంది, మీ హృదయంలోకి వెళుతుంది. అంతేకాని ఏదో పుణ్యం చేసుకున్నాను పాపం చేశాను మీ కూడా మీ గౌరవాలు మీ అంతస్తులు దృష్టిలో పెట్టుకుంటే నేను చెప్పింది మీ బుర్రకు ఎక్కదు. అందరూ అంటారు, అందరూ నన్ను పిలుస్తున్నారు, ఎవడు హృదయంలో కూడా ఎవడ హృదయంలో కూడా అక్కడ ఉంటాను ఖాళీ లేదని ఉంటాను అన్నాడు. రమ్మండి రమ్మని అంటారు, రమ్మనే రండి రండి అంటారు. ఆ హృదయంలో నాకు ప్లేస్ ఎవరు ఏం చేయాలి ప్లేస్ ఇవ్వండి. ఆ హృదయం అసలు ఖాళీగా ఉంటాడు. ఒక రూమ్ ఉందండి, ఆ రూమ్ నిండా లగేజ్ అనుకోండి, ఆ రూమ్ నిండా లగేజ్ అనుకోండి, రెండు నాన్నగారి గదిలో కూర్చోండి అంటే అర్థం ఏంటండి? అది గౌరవించినట్టు అగౌరవపరిచినట్టు. రూమ్ నిండా లగేజ్ పెట్టుకున్నారు, నన్ను మీ ఇంటికి పిలిచారండి, నాన్నగారి మీరు గదిలో కూర్చోండి అంటే ఎక్కడ కూర్చోమని? నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించినప్పుడు నీ హృదయంలో కూర్చోడానికి అలా చోటు ఉండాలా? మీరు చోటు ఇస్తారా ఎవరు? నీ గొడవల చోటే నీ హృదయంతో నిండిపోయినప్పుడు దేవుడికి చోటు ఎక్కడ ఉంటుంది? దేవుడి స్థానం హృదయం ఏంటది? దేవుడి అసలు నీ హృదయం ఎప్పుడైనా ఖాళీ అయితే కదా ఆయన వచ్చి కూర్చోడానికి. మీరు భగవంతుడిని పట్టుకుని పిలవక్కర్లేదు. మీరు పట్టుది అది మీ యోగ్యత బాగుంది అనుకోండి, మీ ప్రవర్తన బాగుంది అనుకోండి, తీరు బాగుంది అనుకోండి, మీరు ఆయన పిలవక్కర్లేదు. ఆయన అంతరంగ స్వచ్ఛంగా వస్తాడు. మీ యోగ్యత ఉన్నప్పుడు మీకు డిజర్వ్ అయినప్పుడు ఆయన మీరు పిలవక్కర్లేదు, ఆయన వచ్చి స్వయంగా మీరు ఆయన ఆక్రమిస్తాడు. మనకు యోగ్యత ఉన్నప్పుడు మన దేవుణ్ణి పిలవక్కర్లేదు, ఆయన అంతరం ఆయన వస్తాడు. నీరు పల్లం పల్లం నీరు పల్లంలోకి రమ్మని నీరు అడగక్కల నీరు రానంతరం వచ్చేస్తుంది. ఎక్కడైతే వినయ సంపద ఉందో మీకు అర్థమవుతుంది, ఎక్కడైతే మనస్సు అణిగి ఉందో, ఎక్కడైతే మనస్సు అణి అక్కడ సహజంగా దేవుడు వచ్చేస్తాడు అణిగొని చోట. తొందరగా మనం వేడెక్కకూడదు, తొందర ప్రతి విషయానికి మనం వేడెక్కకూడదు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, అవి చూసి ఆ మాటలు చూసి మనం వేడెక్కితే మళ్ళీ వేలు తగ్గించుకోవడానికి చూస్తాం కానీ దేవుడు మర్చిపోతాం. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ప్రతి చిన్న విషయానికి ఆడు ఏదో అన్నారు వీళ్ళేదో అన్నారు మనం వేడెక్కిపోతాం అనుకోండి, మరి ఈ వేలు చల్లారి పెట్టుకోవడానికి మనకు 4 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా సాధన వదిలేస్తాం. ఇక మీకు అర్థమవుతుంది, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. అంటే మన టైం మనమే పాడు చేసుకుంటున్నాం, ఎవరే పాడు చేయట్లేదు, మన టైం మనమే పాడు చేసుకోండి. మీరు మీ హస్బెండ్ మంచి అని అనుకోండి, మంచివాడు అయితే మంచివాడిని అలా ఉంచండి. హస్బెండ్ మా హస్బెండ్ మంచిని మంచిని మీరు తలక మోసుకెళ్ళకండి. మీరు మీ హస్బెండ్ తల మీద మోయకండి. మీ హస్బెండ్ మంచివాడు అనుకోండి, మంచివాడు అయితే మంచిది అలా ఉండనివ్వండి. అస్మానం ఆయన మంచివాడు ఆయన మంచివాడు అంటే మీకు పొగలబోతాను వచ్చేస్తుంది. నిజంగా మంచివాడు అయితే మీ హస్బెండ్ మీకు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా? ఆయన అలా ఉండనివ్వండి మీ హస్బెండ్. కానీ మంచివాడు అనుకోండి, మంచివాడే మీరు అస్తమానం నెత్తి మీ హస్బెండ్ అస్తమానం నెత్తి మీద మోసుకుంటే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? అందుకే మీ ఆయన మీరు రోజు మోసు తిరుగుతాడే, ఇంకా దేవుడు ఎక్కడ ఉంటాడు? నిజంగా మీ హస్బెండ్ బుద్ధిమంతుడు అనుకోండి, మంచిదే కదా, ఆయన అలా ఉండాలి, సుఖంగా ఉండనివ్వండి. అస్తమానం నువ్వు బుద్ధిమంతుడు ఆయన పాడు చేయకుండా మళ్ళీ. మీ అబ్బాయి ఎవరైనా బాగా చదువుతున్నాడు అనుకోండి, నువ్వు బాగా చదువుతున్నావు బాగా అలా అనుకోండి, చివరికి అది పాడైపోతాడు. మనసులో ఉంచుకోండి ఆ సంపద, ఎక్కడ మనసులో ఉంచుకోండి, అలా బ్యాలెన్స్గా ఉండండి. మీరు మీ పిల్లలు బాగా చదువు, మీరు చాలా బాగా చదువుతున్నారు, మీరు చదువుతారు, రోజు వాళ్ళు పొగ పెడతారు, శుభ్రంగా పాడైపోతారు. అభిమానం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి, కానీ తొందరగా పాటి చేసుకోండి. ఇప్పుడు మనకి ఇతరుల మీద ఎవరికైనా అభిమానం ఉందనుకోండి, ఇతరుల మీద ఇష్టం ఉందనుకోండి, పైకి అనక్కర్లేదు, పైకి అంటే తగ్గిపోతాయి, పైకి అంటే అది తగ్గిపోతుంది, గుంబరంగా ఉంటే మంచిది. అంటే అంతా భగవంతుడే. అంతా భగవాన్ ఏమంటున్నారంటే, మనకి పుస్తకాలు ఏం చదువుతుందంటే అంతా భగవంతుడు వ్యాపించున్నాడు. పుస్తకాలు ఏమని చదువుతాం? భగవంతుడు ఇందు గలడు అందు లేడని సందేహం కలదు. అంతలో వ్యాపించి అంతలో వ్యాపించడం ఏంటి? ఆయన ఉన్నవాడు ఆయన అక్కడ కదా ఇంకా వ్యాపించడం ఏంటి అంటున్నాడు భగవంతుడు. ఈ సబ్జెక్ట్ బాగుంటున్నారు కదా, ఆయన అంతగా వ్యాపించారని చెప్తారు భగవంతుడు. అది ఉన్నవాడు ఆయన అక్కడ ఇంకా వ్యాపించడం ఏంటన్నాడు. ఉన్నవాడు ఆయన అక్కడ ఇంకా వ్యాపించడం ఏముంది? వ్యాపించడం ఉంటుంది ఏది? ఉన్నవాడు అక్కడే. ఇప్పుడు మనం ఉన్నామనుకుంటున్నామా లేదనుకుంటున్నామా? లేము. మనం లేము కానీ ఏమనుకుంటున్నాము? ఉన్నామనుకుంటున్నాం. నిజంగా మనం లేము కానీ ఉన్నాం అనుకుంటున్నాం. లేము మరి లేకపోతే ఉన్నామని ఎందుకు అనుకుంటున్నాం? అదే మాయ. అది స్వతంత్రంగా ఏ మనిషి అనుకుంటాడు స్వతంత్రంగా చేస్తాడు? స్వతంత్రంగా చేయలేడు. ఈశ్వరుడి చేతిలో కుదిరి బొమ్మడు. అర్జునుడు అది యంత్రాలు, ఆ యంత్రాన్ని ఆడించుకోండి. అర్జునుడు ఏంటిది? నువ్వు యంత్రాలు మంచి, ఆ యంత్రాన్ని తిప్పి వండాలి. ఆ యంత్రాన్ని తిప్పి వండాలి. ఇక అది ఈశ్వరుడు పట్ల భక్తి కలిగిందనుకోండి, సాధన పేరు మీద దానికి కష్టపడక్కర్లేదు. సాధన పేరు మీద మీ మనసు ఇస్త్రీ మడతలాగా, ఇస్త్రీ మడత ఎంత తేళ్లగా ఉంటుందో ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మీకు పరమేశ్వరుడి పట్ల, నారాయణుడి పట్ల, సర్వేశ్వరుడి పట్ల మీకు అంత భక్తి కలిగితే మీ మనస్సు కూడా ఇస్త్రీ మడతలాగా స్వచ్ఛంగా అయిపోతుంది. ఏమవుతుంది? స్వచ్ఛంగా. ఆ మనస్సును భగవంతుడు ఆయన హృదయంలోకి తీసుకుంటాడు. అదే యేసు కూడా చెప్పాడు, ఆ మనసును బాగు చేసుకోవడానికి కొంచెం కూడా ప్రయత్నం చేయలేదు. భగవాన్ దగ్గర ఇలా కూర్చున్నప్పుడు కొంతమంది ప్రేమగా మాట్లాడవు, కొంతమంది 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 ఇలా తిప్పి వెళ్తారు, కొంతమంది ఆ ముఖం అలా తిప్పి వెళ్తారు, కొంతమంది దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడడం మానేసి అక్కడ కూర్చుని వాళ్ళు పలకరించారు. అక్కడ కూర్చుని వాళ్ళే పలకరించారు. కొంతమందికి ఉండి మండిపోయింది. ఏంటి మనం దగ్గర కూర్చుంటే మనకు చూడక ఆడడం చూస్తారు. మన దగ్గర కూర్చున్నా ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మనం చూడటం మానేసి అక్కడ ఆడడం చూస్తాడు. అంటే కొంతమంది భగవాన్ అడిగేశారు, మీరు మమ్మల్ని వదిలేసి ఎవరినో పలకరిస్తున్నారు, దగ్గర కూర్చుని వదిలేసి మమ్మల్ని ఎవరో పలకరిస్తున్నారో, మాకు ఒళ్ళు మండిపోతాం అన్నారు. ఆ భగవాన్ ఆ ఒళ్ళు మంట బయటకు వచ్చేటందుకు మీ వంక చూస్తాను కదన్నారు. అంటే లోపల ఉన్నది బయటకు వచ్చేయాలి. లోపల ఉన్నది ఏదైనా సరే మీకు లోపల ఉన్నది బయటకు రావాలంటే మీకు తెలియకుండా రాదది. మీ లోపల ఒక వాసన ఉందనుకోండి, అది బయటికి రావాలంటే ఆ వాసన మీకు ఉన్నట్టు తెలిసి భగవంతుడు ఏం చేస్తాడంటే హృదయంలో సూక్ష్మంగా ఉన్న వాసన మీకు బ్రెయిన్లోకి తీసుకొచ్చి మీ వాసన మీకు చూపించప్పుడు బయటకు తీస్తాడు. మీకు తెలియకుండా తీయడు, మీకు తెలియకుండా తీయడు. అంటే ముందు వాసనలు ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. ఆ వాసన పోయే ముందు నువ్వు బ్రెయిన్లోకి తీసుకొస్తాడు. అంటే ఆ ఫిలిము తెర మీద ఉన్నప్పుడు ఎంత పెద్దదిగా కనపడుతుంది ఫిలిము, అప్పుడు నీ బ్రెయిన్లోకి వచ్చిన ఒక వాసన పెద్దదిగా కనిపిస్తుంది. అది ఈ వాసన నీకు ఉందని నీకు తెలిసాక అప్పుడు బయటకు తీస్తాం. ఈ లోపల కంగారు పడినా నీకు తెలియకుండా బయటకు తీయం. అసలు నీలో బలహీనత వాసన ఉన్నట్టు నీ మెదడులోకి వస్తే నీకు తెలుస్తుంది. నీ మెదడులోకి రాకపోతే హృదయంలో అణిగిపోయి ఉంటే నీకు ఉన్నా తెలియదు. అయితే ఇప్పుడు నీకు చిరాకు ఉంది, నీకు కోపం ఉంది, నీకు ఉన్నట్టు తెలియటం లేదు. ఇప్పుడు నేను నా ప్రవర్తన వల్ల నీకు కోపం ఉందని నీకు తెలుస్తుంది, తెలుస్తాను కదా. అది నీకు తెలిసాక తీసేస్తా ఉన్నాడు. అప్పుడు కదా అలా ఉండదు. రోగం తెలిసాక, రోగం తెలిసాక ఆ రోగాన్ని వైద్యుడు బయటకు తీయగలడు. కానీ ఆ రోగం తెలియకపోతే తీయడానికి అవకాశం లేదు. ముందు నీ బలహీనత నీకు తెలియాలి, నీ వాసన నీకు తెలియాలి. ఎంత పెద్ద వాసనైనా పర్లేదు, నీకు తెలుస్తున్నాక అప్పుడు బయట ఉండాలి. బయటకు లాగి దాన్ని కాల్చడం మీదే కాలుస్తా ఉన్నారు భగవాన్. మరి నీ పొలాల ఖర్చు ఏమన్నా కాల్చడం మీదే కాలుస్తాను. బయటకు లాగాలి. బయటకు లాగానే ఎలా కావిస్తాం వాసన? ఆ టెండెన్సీ బయటకు లాగేటప్పుడు కావిస్తాం. నీకు కొత్త చుట్టాలు ఎవరైనా వచ్చారని కూడా మీ ఇంటికి మీరు ఎక్కువ మాట్లాడేస్తారు. ఏం చేస్తారు అంటే ఎందుకు మాట్లాడతారు? అవసరం ఉండి కాదు. అది ఎక్కువ మాట్లాడకపోతే వాళ్ళు ఏమని అనుకుంటారు ఇప్పుడు, అంతే కదా. అంటే అది కూడా ఎక్కువ మాట్లాడకపోతే వాళ్ళు ఏమనుకో, అది కల్పించి ఆ గొడవ కల్పించి ఈ గొడవ కల్పించి మాట్లాడేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో మీరు మాట్లాడుతున్నారు కానీ అవసరం ఉండి మాట్లాడటం. మరి దానివల్ల కొడుకు దుమ్ము దుమ్ము పో చేసుకోడు. ఎక్కువ మాట్లాడేసి దానివల్ల మళ్ళీ ఇంకా ఆ రోడ్డు మీద దుమ్ము అంతా పో చేసుకోడు. తర్వాత మనకు అవసరం లేని విషయాలకు వెళ్ళకూడదు. మనకి మన పనేదో మనం చూసుకోవాలి, మనం చేయగలిగినదేదో మనం చెయ్యాలి. వాళ్ళు చేయటం లేదంటే వీళ్ళు చేయటం లేదంటే మనకు అనవసరం. మనం చేయగలిగినదేదో చోటు చేసుకోవాలి. మన మన విధానంలో మనం ఉండాలి. మనం పవిత్రం అవడానికి మనం చేసుకోవాలి. మనకి లోకం చోట కదా ప్రపంచం చోటు అనుబంధం ఉండాలి. ఒకవేళ ప్రపంచంలో పని చేస్తున్నా ఆ పని మనకు దేవుని అనుగ్రహం తీసుకొచ్చేలాగా ఉండాలి. మనం కూడా ఏదో మంచి పని చేస్తాం, దేవుని అనుగ్రహం తీసుకురావడానికి పని చేయం. ఇక్కడ గౌరవాలు సంపాదించడానికి పని చేస్తాం. మీరు ఒక మంచి పని చేశారనుకోండి, మీరు గౌరవం ఆశించారనుకోండి, గౌరవం వస్తుంది. కానీ దేవుని కృప రాదు, దేవుని కటాక్షం రాదు. ఆయన ఒళ్ళోకి మిమ్మల్ని తీసుకోవచ్చు. మీకు కావాల్సింది లోకం, మీకు కావాల్సింది లోకం. అంటే లోకాన్ని మళ్లీ మళ్ళీ రోజు ఇచ్చేస్తా ఉంటాడు. అయితే మీరు ఏ పని చేసినా లోకం కోసమే చేస్తున్నారు, దేవుడి కోసం ఏది చేయడం లేదు. అంటే మీకు జన్మలు పెంచేస్తాడు. శరీరం వస్తే లోకం వచ్చి చేరుతుంది, శరీరం వస్తే మనస్సుంటే శరీరం ఉంటుంది, శరీరం ఉంటే లోకం ఉంటుంది, మనస్సుంటే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు బట్టి శరీరం, శరీరం బట్టి లోకం. శరీరం ఉన్నవాడు లోకం లేకుండా ఉండగలడా? శరీరం లేనివాడు లోకం ఏంటి? మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయంలోంచి వస్తుంది. హృదయం లేకపోతే మనసు లేదు, మనసు లేకపోతే దేహం లేదు, దేహం లేకపోతే లోకం లేదు, లోకం లేకపోతే దేవుడు లేడు. కావాలి మనం నీకు ఏది అవసరమో దేవుణ్ణి అడగక్కర్లేదు. నీకేది అవసరమో నీకంటే ఈశ్వరుడికి బాగా తెలుసు. నీకంటే ఏది అవసరం నీకంటే బాగా తెలుసు. అది నీకు ఏది అవసరం అయితే అది ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో అది తెలుసు. నీ అవసరాలు నీకంటే ఆయనకు బాగా తెలుసు. నీ మనసు నీకంటే ఆయనకు బాగా తెలుసు. నీ జీవితాన్ని ఎక్కడ మలుపు చెప్పాలో, నీ జీవితాన్ని ఎక్కడ మలుపు చెప్పాలో, ఏ బలహీనతలు నీలో ఉన్నాయో, ఏ టైం చూసుకుని ఆ బలహీనతలను బయటకు లాగాలో, నిన్ను పరిశుద్ధం చేసి ఆయన హృదయాన్ని ఎప్పుడు నేను ఐక్యం చేసుకోవాలో అంతా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఆయన మాట ఎందుకు గౌరవం కలిగి ఉండదు, విశ్వాసము కలిగి ఉండదు. విశ్వాసహీనం అవ్వద్దు, విశ్వాస పాత్రులు కానీ అవ్వండి. భగవంతుడు మనకు ఎంతో సాహిత్యం ఇచ్చాడు, ఎన్నో మంచి మాటలు చెప్పాడు. ఆ భగవంతుడి పట్లే మనకు కృతజ్ఞత లేకపోతే ఎలాగా? అందుకండి ఎంతో సాహిత్యం ఇచ్చాడు మనకి, ఎన్నో మంచి మాటలు చెప్పాడు మనం బాగుపడటానికి. కనీసం ఆయన పట్ల మనకు కృతజ్ఞత లేదు. కొంతమంది మంచి వాళ్ళు గ్రాట్యూట్ కూడా ఆశించరు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఎదుటివాళ్ళ దగ్గర నుంచి కృతజ్ఞత కూడా ఆశించండి. ఇప్పుడు కుడి చెయ్యి ఎడం చేయికి ఏదైనా ఉపకారం చేస్తుంది అనుకోండి, కృతజ్ఞత ఆశిస్తుంది. కుడి చెయ్యి ఈ శరీరాన్ని, ఎడం చెయ్యి ఈ శరీరాన్ని, కుడి చెయ్యి ఎడం చేయి ఎడం చేయికి ఏదైనా ఉపకారం చేస్తే మళ్ళీ ఎడం చేతి దగ్గర నుంచి కుడి చెయ్యి కృతజ్ఞత గ్రాట్యూట్ ఆశించదు. కొంతమంది అసలు ఏమి ఆశించరు, ఆశించాలనే బుద్ధి కూడా రాదు. అంటే అంతే వాళ్ళే, అంతా తానే. మీకెవరైనా ఉపకారం చేస్తుంటే వాళ్ళకి అంతర్యామిగా ఉన్నవాడు ఈశ్వరుడు. మీకెవరైనా అపకారం చేస్తుంటే వాళ్ళకి అంతర్యామిగా ఉన్నవాడు కూడా ఈశ్వరుడే. అంటే మిమ్మల్ని ట్రైనింగ్ ఇస్తున్నాడు వాడు, దేవుడు మీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. కేవలం అన్నం తినడానికి బట్టలు కట్టుకోవడానికి లోకంలోకి రాలేదు, శిక్షణ పొందటానికి వచ్చాం. దేనికి? శిక్షణ పొందటానికి వచ్చాం. మీ చుట్టూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, సమాజం కదా. మీరు రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనుషుల మధ్య మన నిదానం మనం పోగొట్టుకోకుండా మనం సముద్రంలో ఐక్యం కావాలి. ఆ చైతన్య మహాసాగరంలో ఐక్యం కావాలి. మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు, ఎక్కడా మన ఆకర్షణ గురి కాకుండా కేవలం దేవుని వాక్యాన్ని మనం నిదానంగా పెట్టుకుని, ఆయన వాక్యాన్నే ప్రమాణంగా పెట్టుకుని ఆయన ఐక్యం ఉండాలని ప్రయత్నం చేయాలి. నాకు పూర్తి శరణాగతి కనుక పొందితే నాకు ఏది వచ్చినా, నీ కష్టం వచ్చినా, ఏది వచ్చినా, సుఖం వచ్చినా, ఈస్తున్న ప్రసాదం అంటే నా ప్రసాదం అని అనుకో. అదేంటది? ఇప్పుడు మరి గుళ్ళ కలిగే ప్రసాదం పెడతారు, గుళ్ళ కలిగే ప్రసాదం. ఒక నీ జీవితం ఏదైనా చెడ్డ సంఘటన జరిగినా అది కూడా ఆయన ప్రసాదం అనుకో. అది తెలియకుండా అది జరగటం లేదు. నీ జీవితం ఏదైనా మంచి సంఘటన జరిగినా అది ఆయన తెలియకుండా జరిగిన ఏదైనా ఆయన ప్రసాదం. మంచి ఆయన ప్రసాదం, మంచి ఆయన ప్రసాదం అనుకున్నప్పుడు చెడ్డ ఎవరి ప్రసాదం? మంచి ఆయన ప్రసాదం. నాకు ఏదైనా మంచి జరిగితే ఆయన ప్రసాదం అనుకున్నప్పుడు మరి చెడ్డ వస్తే ఎవరి ప్రసాదం? అదే ఆయన ప్రసాదమే. ఇంకేదే ఈ సంఘటన అన్ని ఎందుకు జరుగుతున్నాయంటే మనకు ట్రైనింగ్ ఇవ్వటానికి. ఇదంతా డ్రీమ్ స్టాప్ అంటే మనకు ట్రైనింగ్ అవ్వటం కోసం. ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామంటే ట్రైనింగ్ అవ్వటం కోసం. మన బుద్ధిని మనం బాగు చేసుకోవడానికి ఒక కళాశాల. మన బుద్ధిని మనం బాగు చేసుకోవడానికి ఇది ఒక కళాశాల. నేను ఎంత ప్రయత్నం చేసినా రెండు వాసల్లోంచి బయటకు రాలేకపోతున్నాను. స్వామి ఏమన్నారు? ఎంత ప్రయత్నం చేసినా రెండు మోసంలోంచి బయటకు లేకపోతున్నాను. ఒకరిని రామకృష్ణుని మర్చిపోలేకపోతున్నాను, దేశాన్ని మర్చిపోలేకపోతున్నాను. అది బాంబేలో అమెరికా వెళ్ళడానికి బాంబేలో వాడొచ్చాడు. ఆ భారత భూభాగం ఎంత ఎంతవరకు కళ్ళకు కనిపిస్తానో అంతవరకు కళ్ళు మూసుకోలేకపోయాడు కేటీఆర్. అంటే వాడు వెళ్ళిపోతాడు సముద్రంలోకి. ఇండియన్ ల్యాండ్ ఎంత దూరం అయితే కనిపిస్తా అంత దూరం అలా కళ్ళతో చూస్తూనే ఉన్నాడు కేటీఆర్. వాడు ఏంటది? అంటే మీరు దుఃఖం లేకుండా ఉండాలి అన్ని కాలాల్లో, అన్ని సంఘటనలో. మీరు అశాంతి, అశాంతి పనికిరాదు, దుఃఖము పనికిరాదు. మీకు దుఃఖం వస్తామనుకోండి, అశాంతి వస్తామనుకోండి, ఒకటి మర్చిపోతున్నారు, టైం వేస్ట్ అయిపోతారు. అది ఏమైపోతుంది? అది టైం వేస్ట్ అయిపోతారని మనకు తెలియటం లేదు. మీరు వాళ్ళ గురించో వీళ్ళ గురించో రోజు ఎవరెవరి గురించి బెంగ పెట్టుకుంటారనుకోండి, రోజు ఎవరెవరి గురించి బెంగ పెట్టుకుంటారనుకోండి, ఈ లోపల ఏమవుతుంది? మీకు చావు వచ్చేస్తుంది, చచ్చిపోతారు. ఇంకా సాధారణంటే మీకు అందుకని ప్రతిరోజు బెంగ పెట్టుకోవడం మన పని అనుకోండి. ప్రతిరోజు మా ఇంటికి కొంతమంది వస్తారు, వచ్చినప్పుడు సమస్య తీసుకొచ్చారు. మా మనవాడికి ఏదో చర్మ వ్యాధి వచ్చిందని తగ్గటం లేదంటాడు. మా మనవాళ్ళ సంబంధాలతో వస్తాం ఇంకా కుదరం లేదంటారు. ఏదో సంఘటన తీసుకొస్తారు. అప్పుడు నిజంగా కాలాన్ని పాడు చేసుకుంటున్నారు వాళ్ళ కాలాన్ని. ఇప్పుడు మనవరాలకు చర్మవ్యాధి వచ్చే వైద్యం చేయించడం అంతవరకు కానీ అస్తమానం నెత్తిమే మోయకూడదు. ఈరోజు వైద్యం చేయించొచ్చు ఎంతకాలం మీ టైం పాడు చేసుకుంటున్నారు మీరు. అదేంటి మోహం? అదేంటది మోహం? అలా టైం పాడు చేసుకోవడం కారణం మోహం. అదేంటది మోహం? దానివల్ల మీ టైం వేస్ట్ అయిపోతుందని మీకు తెలియదు. వాళ్ళ గురించి బెంగెట్టుకున్నా, వీళ్ళ గురించి బెంగెట్టుకున్న వాళ్ళు క్షేమం కోరుతాను మీరు అనుకుంటున్నారు, కానీ మీ చేతిలో ఉన్న టైం అంతా పాడైపోతాను. ఇదప్పుడు మీ శరీరంలో సాగు వచ్చేస్తుంది, మశానలా తీసిపోతాను. ఈ చుక్కును ఎక్కడ చోట పడేస్తారు? ఈ చుక్కును తీసుకెళ్లి ఎక్కడ శరీరంలో ప్రాణం పోయాక ఎవడ గౌరవిస్తాడు? ఇప్పుడు మాకు దండలు వేశారు, ఇక్కడికి వచ్చి సాయిబాబా గారు మాకు దండలు వేశారు. అంటే ఈ శరీరంలో ప్రాణం పోయాక దీన్ని ఎవడ గౌరవిస్తాడు? ఎవడ ప్రతి శరీరాన్ని మీరు మీరు 100 కోట్లు సంపాదించడం మిమ్మల్ని మంచం మీద కూడా కొంచెం తీసుకెళ్ళి సాప మీద పెట్టేసి బయటకు చూడేస్తారు. కొంతమంది రేపు చచ్చిపోతాడనగా కింద బయట సార్ని పెట్టేస్తాడు అక్కడ అంటాడు. ఇంట్లో చచ్చిపోతే మళ్ళీ 6 నెలలు మమ్మల్ని ఇంట్లో ఉండకూడదు అంటే పోనాడు కట్టుకున్నాడు కదా, ఆడు కట్టుకుంటే మీ అక్కడ ఉంటా ఉండదు ఇల్లు అడిగనుకోండి. మరి ఆడు చచ్చిపోయి 6 నెలలు ఇల్లు ఖాళీ చేయండి, బ్రాహ్మణ చేసి మీ అక్కడ రేపు ఎప్పుడు ఉంచాక బయట పడేస్తాను. శరీరానికి అది శరీరంలో ప్రాణం ఉంటే వీళ్ళు కానీ ప్రాణం లేక ఎవడో దాన్ని పట్టించుకొని బయటపడేస్తారు. లేదా మీరేమనుకుంటున్నారంటే మీరెవరికైతే బాగా చూశారో, ఎవరికైతే చదువులు చెప్పించారో, ఎవరికైతే ఆస్తులు ఇచ్చారో వాళ్ళ మీద జ్ఞాపకం. మీరు చచ్చిపోయిన మర్చిపెట్టిన 11 రోజులు మర్చిపోతారు. అది మనసు లక్షణం. అదేంటది 11వ రోజు ఎల్లు చెప్పడికి అందరూ మర్చిపోతారు. అంటే వాళ్ళ సొంత సమస్యలు ఉంటాయి. వాళ్ళ సమస్య చచ్చినోడు కదా, వాడి గురించి మనకెందుకు వాళ్ళు పనులు అడుగు చూసుకుంటుంది. కనీసం మనస్సులో కూడా మీ పట్ల కూడా మనస్సులో కూడా గ్రాటిట్యూడ్ ఉండదు. మన మాట వదిలేయండి. 1000 ఎకరాలు సంపాదించిన వాళ్ళు తిండి లేకుండా బాధపడిన వాళ్ళు అని చూశారు. 1000 ఎకరాలు సంపాదించి వాళ్ళకి అన్నం పెట్టకుండా ఉన్న వాళ్ళు చూశారు. ఆ ముసలిని ఎవరు చూస్తారు? చూడరు. అది 1000 ఎకరాలు సంపాదించిన మాట నిజమే. వాళ్ళు 1000 ఎకరాలు మనం సంపాదించి ఇచ్చారని కూడా అది కూడా మర్చిపోతారు. అంటే మానవుడికి సర్వసాధారణ కృతజ్ఞత ఉండదు. మానవుడికి ఎంత కృతజ్ఞత స్వభావం ఉండదు. కృతజ్ఞత స్వభావం ఉంటేది ఒక భగవంతుడు విష్ణు, అది ఒక ఆస్తుడు సమాధి. మనిషికి గ్రాటిట్యూడ్ ఉండదు. అది ఈశ్వర రూపాన్ని ధ్యానం చేసుకోండి. మీ యోగా క్లాసులకు వెళ్ళటం కంటే అలా డబ్బు పాడు చేసుకోవడం కంటే ఈశ్వర రూపాన్ని ధ్యానం చేసుకోండి, నామాన్ని స్మరించుకోండి, మీ ఇష్టదైవాన్ని అర్చించుకోండి. మీ ఇష్టదైవాన్ని అర్చించుకోండి. మీ మనస్సు దేవుడి చుట్టూరు, ఆ రూపం చుట్టూరు, లేదా నామం చుట్టూరు, ఆయన చెప్పిన మాటల చుట్టూరు మీ మనస్సును అలా తిప్పుకోండి. మీ మనస్సుని అలా తిప్పుకుంటే నెమ్మదిగా మీకు తెలియకుండా మాయమైపోతుంది, నశించిపోతుంది. ఏది మనసు నశించిపోతుంది. మీరు మాట్లాడే మాట మీ మనోనాశనానికి ఉపయోగపడాలి. మీరు చేతితోడు చేసే పని మీ మనోనాశనానికి ఉపయోగపడాలి. లేదా మీ ప్రవర్తన మీ మనోనాశనానికి ఉపయోగపడాలి. మీకు గౌరవం అనవసరం. మీకు గౌరవాన్ని బట్టి దేవుడు మీకు మార్పు లేదు, యోగ్యతను బట్టి వేస్తాడు. మీ కీర్తిని బట్టి దేవుడు మీకు మార్పు లేదు, మీ అడగతను బట్టి మార్పు వేస్తాడు. ఏం చేసుకుంటారు గౌరవం? గౌరవం మీకు గౌరవం ఉందనుకోండి, ఏం చేసుకుంటారో గౌరవం ఉపయోగం ఉందని గౌరవం. గౌరవం అనేది ఇతరులు ఇచ్చేది మనకు, కానీ మన గౌరవం కాదు కావలసింది. మనం యోగ్యత పెంచుకోవాలి. యోగ్యత పెంచి ఇతరులకు మనం ఇవ్వగలం. మన యోగ్యత పెంచుకుంటే ఇతరులకు మనం ఇవ్వగలం. నీకు యోగ్యత లేదనుకో, ఎవరో 10 మంది నేను గౌరవించడం నీకు ప్రయోజనం లేదు. దానివల్ల నీకేం మార్కులు పడవు. నీ బిహేవియర్ ప్యాటర్న్ బాగుంటే, నీ బిహేవియర్ ఇంటర్సనల్ గా ఉంటే, ఏంటి ఇంటర్సనల్ అంటే పలానా దేహం నేను, పలానా మనస్సు నాది, పలానా పేరు నాది, పూర్తిగా మర్చిపోవాలి. పలానా దేహం నాది, పలానా పేరు నాది, పేరు కూడా మర్చిపోవాలి. అన్నీ కల్పించుకున్నాయి. దేహాలు కల్పించుకున్నాం, పేర్లు కల్పించుకున్నాం, ఇవన్నీ కల్పించుకున్న గొడవలు వదిలేదు. అంతే సాధన అంటే ఏమి లేదు, కల్పించుకున్న గొడవలు అన్నీ వదిలేదు. రాగద్వేషాలు తగ్గించుకోవాలి. మనం ఒకరి మీద ఇష్టం ఎక్కువ పెంచుకుని ఒకరి మీద ఇష్టం లేకుండా ఉంటాం అనుకోండి, దానివల్ల మన కాలం ఖర్చు అయిపోతుంది. మైండ్ పొల్యూట్ అయిపోతుంది. డోంట్ వేస్ట్ ఎనర్జీ అంటే నిష్కామకరం ఎందుకు చెప్పారంటే, అప్పుడు ఆరోగ్యపోతుంది. నిష్కామ కర్మ ఎందుకు చెప్పారంటే 24 గంటలు మీరు పూజ చేయలేరు, 24 గంటలు మీరు జపం చేయలేరు, 24 గంటలు మీరు ధ్యానం చేయలేరు. మీకు అర్థమవుతుంది 24 గంటలు సాధన చేయలేరు కదా. అంటే మీ పని అది మీరు చూసుకుని మిగతా టైం కొంత ఉంటుంది కదా, అదని ఏదో రూపంలో వాళ్ళకి ఉపయోగపడదు. ఏదో రూపంలో అవి ఉపయోగపడేది కూడా గౌరవం కోసం చేయొద్దు, అవసరం కోసం చేయండి. గౌరవం కోసం చేయొద్దు, అవసరం కోసం చేయండి, గొప్పల కోసం చేయొద్దు. అక్కడ అవసరం ఉంటే చేయండి, దాటం. అదే నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి. నేను చేస్తున్నానని తలంపు లేకుండా చేయాలి. అలా చేస్తే అప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారు. అప్పుడు ఎలా అవుతారు మీరు పరిశుద్ధులు మాత్రమే తన స్వరూపం ఈశ్వరుడు ఇస్తాడు. తన స్వరూపం ఎవరికి ఇస్తాడంటే పవిత్రుడికి మాత్రమే, పరిశుద్ధుడికి మాత్రమే ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. ఇది బాగా మనం చేసుకోండి. భగవంతుడు చెప్పాడు, ఉన్నది ఏదో ఉంది, ఉన్నది లేనిది ఏదో లేదు. వినండి, అసలు మీకు అర్థమైనా అర్థం కాకపోయినా దాని లోతు మీకు తెలియకపోయినా ఇది వినండి, ఉన్నది ఏదో ఉంది, లేనిది ఏదో లేదు. ఉన్నదాన్ని లేదనుకున్నది పోదో, లేనిదాన్ని ఉందనుకున్నా మీరు అనుకోవటం వల్ల ఉండదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఇది బాగా రిపీట్ చేసిన మీ బుర్రలో తిప్పుకోండి. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. లేనిదానికి ఉండటం అంటూ లేదు, ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు. ఇది నిశ్చయం. మీకు నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఇది నిశ్చయం. అర్జున్ అన్నాడు గీతలో, మీరు లేనిదాన్ని ఉందో ఉంది అనుకున్నది ఉండదు. ఉన్నదాన్ని మీరు పచ్చారు లేదు 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 అనుకున్నా ఉన్నది ఎక్కడికి పోదు. ఇది నిశ్చయం. ఇది మీరు అనుకున్న లేనిది మీరు అనుకున్నప్పుడు కూడా ఉండదు. మీకు అదే ఉన్నది 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 అనుకున్నది లేదు లేదు అనుకున్నది పోదు. ఇది నిశ్చయం. ఇది నిశ్చయం. ఇది అర్థం చేసుకుంటే ఇదే మీ జీవిత లక్ష్యం. ఇది చెప్పు అంటాడు ఎవడు, కృష్ణ. దిస్ ఇస్ సర్టైన్. మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఇది నిశ్చయం. మీరు నమ్మొచ్చు మీరు నమ్మ అది వేరే విషయం. దిస్ ఇస్ సర్టైన్. మీరెవరు నమ్మటం నమ్మకపోవటానికి? నమ్మటానికి మీరెవరు? మనసు నమ్మిది మనసు. నమ్మదెవరు? నమ్మందెవరు? మనసే. అది అజ్ఞానంలో భాగం, అది అవిద్యలో భాగం. నీ మనసు మాయలో భాగం. నీ మనస్సు ఆ మాయలో భాగం. అవిద్యలో అవిద్యలో మాయ వెలిసి నీ చీకటి ఎలా అని చెప్పిస్తుంది. వెలుతుని చీకటి అంగీకరించదు. ఇంకా వెలుతుని చీకటిలోకి వచ్చిన చీకటి పోతుంది. వెలుతుని ఎప్పుడు చీకటి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదంటే ఆ వెలుసిన చీకటిలోకి వచ్చింది అనుకుని చీకటి పారిపోవాలి. అయితే వెలుతున్నారు అంగీకరించదు. ఇప్పుడు వెలుతుని చీకటి అంగీకరించదు, చెడ్డ మంచిని అంగీకరించదు. ఏ జనానికి తగ్గ జనం ఆ జనం పెరుగుతూ ఉంటారు. అది సృష్టి. అది మీకు అర్థమవుతుందా? ఏ జనానికి తగ్గ జనం ఆ జనం ఉంటారు. ఏంటి అందుకే దీన్ని సృష్టి అన్నారు. ఏమన్నారు? క్రియేషన్. ఇప్పుడు ధర్మరాజు కంటే కరు దుర్యోధన పక్కనే సైన్యం. మన ఆంధ్రులందరూ దుర్యోధన పక్షం. ఆ పూర్వం మన ఆంధ్రులందరూ దుర్యోధన పక్షమే. ఇప్పుడు సైన్యం దుర్యోధనకి ఎక్కువ, ధర్మరాజుకి తక్కువ. ఇది యుద్ధం జరుగుతుందని, యుద్ధం జరగడం తప్పదు. కృష్ణుని ఒక ప్రశ్న అడిగారు, యుద్ధం జరగదని తప్పదని నీకు తెలుసు, మరి రాయబారాలు ఎందుకు చేస్తున్నామని అడిగాడు. యుద్ధం జరుగుతుందని పూర్తిగా ఎవడో ఆపుచేయడు. యుద్ధం జరుగుతుందని నీకు తెలుసు, రాయబారాలు అటు ఇటు రాయబారాలు ఎందుకు చేస్తున్నామని అడిగారు కృష్ణుని. ఆడన్నాడు ఆయనడి కృష్ణుడు, ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా, అలా ప్రయత్నం లేకుండా చేయకుండా కూర్చున్నాడు, ఎందుకని చేస్తున్నాడు. అది జరిగేదేదో జరిగేదేదో జరిగిపోతుంది, జరిగేదేదో జరిగిపోతుంది. కానీ ప్రయత్నం చేయాలి శాంతి స్థాపనకి. మరి కృష్ణుడు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేయాలి కదా అనుకుంటారు కదా. చేయకపోతేనే మనం చేసేది చేస్తాం, తర్వాత జరిగేది ఎలాగ జరుగుతుంది అన్నాడు. చేసింది ఎలా ఎలా అని జరిగింది ఎలాగ జరిగింది ప్రవాహంలో ధర్మ ప్రవాహంలో ఈశ్వరుని యొక్క సంకల్పంలో ధర్మ ప్రవాహంలో ఒక కర్ణుడి కాదు 1000 కర్ణుడైన ప్రవాహంలో పోవలసిందే దుర్యోధన. నువ్వు కర్ణుని నమ్ముకుని యుద్ధానికి వస్తున్నావు, నువ్వు కర్ణుని నమ్ముకుని ఎందు ఒక కర్ణుడి కాదు 1000 కర్ణులున్నా ఆ ప్రవాహంలో పోవలసిందే అన్నాడు. నీకు ఇంత సైన్యం ఉంది, ఎంత సైన్యం ఉంది, ఎంత ఉంది, అలా ఎన్ని ఉన్నా పోయే టైం వచ్చేవాడికి ఎవడు నేను రక్షించలేదు. అంగబలం కానీ అర్ధబలం కానీ భుజబలం కానీ దేహ బలం కానీ అంగబలం కానీ అర్ధబలం కానీ నీకు ప్రభుత్వ బలం ఉన్నా కానీ ఎన్ని ఉన్నా పోయే టైం వచ్చేవాడికి ఎంత బలం ఉన్నా పోతా ఉన్నాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. జరిగేది జరగకమానదు, జరిగేది జరగకమానదు, జరగకూడనది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు, జరగకూడనది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. అంటే మనం చేయవలసింది ఏంటంటే భగవంతుని సంకల్పాన్ని అంగీకరిస్తే సుఖంగా ఉంటాం, భగవంతుని సంకల్పాన్ని అంగీకరించకపోతే చివరికి మిగిలేదు దుఃఖం. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు, జరగని దాన్ని జరిగేటట్టు చేయలేవు, జరిగేదాన్ని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆపు చేయలేదు. ఏం చేయాలంటే ఆ కర్మానుసారం ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ జీవకోటి కర్మానుసారం అని నడిపేస్తూ ఉంటాడు. ఇవన్నీ అంచేగా ఈ గొడవ వదిలేదు ప్రపంచం, ఇదేంటిది ప్రపంచం. కానీ ప్రపంచానికి మూల కారణ పరమాత్మను ఆశ్రయించి, అంటే ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వేసి వచ్చిందో, ఈ జీవకోటి ఎక్కడి నుంచి వేసి వచ్చిందో ఆ పరమాత్మని ఆశ్రయించి. నువ్వు ఏది కాదో ముగిస్తున్నాను జాగ్రత్తగా అండి, నువ్వు ఏది కాదో అది నిరంతరం తలపెట్టుకోవడం నీకు లాభం వస్తుంది. మీకు అర్థమవుతుందే, మీరు ఏది కాదో దాన్ని నిరంతరం తలపెట్టుకోవడం కంటే మీరు ఏది అవునో దాన్ని నిరంతరం స్మరించుకోవడంలో మీరు లాభం పొందుతారు. అది భౌతిక లాభం, ఆధ్యాత్మిక లాభం కూడా. అంటే మీరు మాటలు మాట్లాడేప్పుడు సాధన అంటే ఏమీ లేదు, మీరు మాటలు మాట్లాడేప్పుడు మీ అహంకారం పెరగకూడదు. అహంకారం కోసం ఎప్పుడు మాట్లాడకూడదు. మీరు ఎప్పుడు అహంకారం కోసం మాట్లాడదు మీకు తెలిసిపోతాం అంటున్నారు. ఈ మాట అవసరం లేదు గొప్ప కోసం మాట్లాడదు. అది మీ మీ లోపల మనస్సు చెప్పేస్తుంది. మీరు మీరు ఏదైనా తప్పు చేసినా తప్పు మాట్లాడుతున్నాం అనుకోండి, మీ మనసు చెప్పేస్తుంది. మీరు ఏదైనా తప్పు మాట్లాడు అంచేత మాట ఒకటి చేత ఒకటి ఆలోచన ఒకటి మీ మనస్సు పెరగకుండా చూసుకోవాలి. ఓ పక్కన మనస్సుని పెంచేసి ఓ పక్కన మనస్సును కంట్రోల్ చేసుకోవటం ఎటువంటిది అన్నాడు. కిందేమో నిప్పు పెట్టు పైనుంచి నీళ్లు పోయటం, కింద ఏం చేస్తున్నావు నిప్పు పెట్టి పైనుంచి నీళ్లు పోయటం. మనసును నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మన మనసును పెంచేసుకునే వాళ్ళు పెంచేసుకోవడం కూడా మన మనసును కంట్రోల్లో చేసుకోవాలనుకుంటున్నాం. మనసుని ప్రపంచాన్ని జయించడం అంటే అర్థం ఏంటంటే ప్రపంచం యొక్క ప్రభావం మీ మీద ఏం పడదనుకోండి, ఎవరైనా పొగుడుతారనుకోండి అది మీకు లోపలికి వెళ్ళామనుకోండి, ఎవరైనా విమర్శిస్తారనుకోండి అవి కూడా లోపలికి ప్రపంచం యొక్క ప్రపంచంలో రాగద్వేషాలు కానీ ప్రపంచం యొక్క గొడవలు కానీ మీ మెదడులో పడవనుకోండి. మీరు ప్రపంచాన్ని జయించడం, ప్రపంచాన్ని జయించడం అంటే భూమిని ఆక్రమించుకోవడం కాదు, ప్రపంచం యొక్క ప్రభావం మీ మనస్సు మీద పడకపోతే మీరు ప్రపంచాన్ని జయించినట్టే. అందుకని భూమిని ఆక్రమించుకోవడం కాదు, అంటే మనస్సుని కంట్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మనమే, దాన్ని మళ్ళీ పెంచేసుకునేవాళ్ళు కూడా అన్నీ మనమే. మనం మాట్లాడుతుంటే మీకు అది ఇదే కాదు మనం పెరగకూడదు. మనం మాట్లాడే మాటలో మన ఆలోచనలో దేహాభిమానం పెరగట్టకూడదు. మన ఆలోచనలో దేవు మన చేతలో దేహాభిమానం పెరగటం లేదు. ఒక ఏదైనా మంచి పని చేసి నీ గురించి నీ గొప్పలు చెప్పుకుంటా మంచి పని చేశాను, నీ మంచి పని చేశాను గొప్పలు చెప్పుకుంటే నీ గొప్పలు వస్తాయి. చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం, పాడు లోకాలకు వెళ్తాం, చేస్తాను ఇక్కడ గొప్పలు కావాలి వచ్చేస్తున్నాయి కదా నీకు, తర్వాత నీకు మిగిలేదు పాడు లోకాలు. కొంతమంది అంటారు డబ్బు పోయింది శని పట్టింది అంటారు. డబ్బు పోయిందంటే డబ్బు పోతే పోయింది శని పట్టుకుంది అంటే మనం చేసే పనులు అటువంటి. కొంతమంది ఏమంటారంటే డబ్బు పోయిందని శని పట్టుకుంది అంటారు, మనం చేసే పనులు అని అటువంటి పనులు. ఎవరినైనా మీరు అనుకరణ చేయొద్దు. భగవద్గీత చేర్చని పట్టుకోండి, ఆ మాటకు అనుగుణంగా మన ప్రవర్తనంలో చూసుకోండి. అందుకని లోకం కూడా మీకు అనవసరం. లోకం అబద్దం. లోకం ఏంటి అబద్దం? ఏడు మిమ్మల్ని చెడ్డ వాళ్ళు అంటారు, ఏడు మిమ్మల్ని మంచివాళ్ళు అంటున్నారు. మంచివాళ్ళు ఏడు మిమ్మల్ని మంచివాళ్ళు అన్నవాళ్ళు రేపు చెడ్డవాళ్ళు అంటారు, ఏడు మిమ్మల్ని చెడ్డవాళ్ళు అన్నారు రేపు మంచివాళ్ళు అంటారు. ఏం చెప్తాం? లోకం. లోకం అంటే కుక్క తోక వంకర లాంటిది. లోకం అంటే కుక్క తోక లాంటిది. కుక్క తోక వంకర ఇప్పుడు వరకు ఎవరు తీయలేదు. లోకం కూడా అటువంటిది. లోకం అంటే కుక్కతోక వంకర ఇప్పుడు ఎవరైనా తీశారు, ఇప్పటికి తీయలేదు. లోకం కూడా అటువంటి లోకం. లోకం లాగా ఉంటుంది. మీరు అవ్వాల్సిన ట్రైనింగ్ అయిపోయి బయటకు వెళ్ళిపోవడం. మరి లోకం కూడా ఏంటంటే మీరు అడగొచ్చాం. నువ్వు పుట్టక ముందు లోకం ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత లోకం అంటుంది. నువ్వు పుట్టక ముందు ఈ లోకాన్ని ఎవరు చూశాడో, నువ్వు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా లోకాన్ని ఆడే చూస్తాడు. నీకెందుకు మధ్యలో వచ్చా, మధ్యలో వెళ్ళిపోతున్నావు? నువ్వు ట్రైనింగ్ అయిపోయి బయటకు వెళ్ళిపో. నువ్వు ట్రైనింగ్ వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో. ఇది లోకం నుంచి బయటకు వెళ్ళటం ఇష్టం లేకపోతే లోకమే సన్నేస్తుంది. ఈ లోకంలో మీరు బయటకు వెళ్ళటం ఇష్టం లేదు, అదే సన్నేస్తుంది అన్న, అదే పంపేస్తుంది. లోకం మనం బయటకు పంపేస్తుంది. అదే ఉరికే ట్రైనింగ్ ప్లేస్. ఇది లోకం అంటే ఏంటి? ట్రైనింగ్ కోసం వచ్చాము. ఆ ట్రైనింగ్ వెళ్ళిపోవటం, ట్రైనింగ్ అవ్వటం, బయటకు వెళ్ళిపోవటం. అంటే మీరు ఏం చేయాలంటే జీవితం నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నాం మీకు అర్థమవుతుందా? మన ప్రవర్తన పూర్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మన ప్రవర్తన సరిదిద్దుకుంటున్నామా లేదా? ఈశ్వరుని దయ కోసం ఏమైనా పని చేస్తున్నామా లేదా చూసుకోవాలి. ఇంకా లోకం కూడా వద్ది మనకి. లోకం మనల్ని మెచ్చుకుంటాందా? అలా అటెంటి పాడైపోతాం. ఈవేళ మీకు దండ వేస్తున్నాడే, రేపు వచ్చి మీ ముఖానికి పేడ రావచ్చు. ఇవన్నీ అది లోకం అటువంటి. అది అది వదిలేయండి లోకాన్ని. లోకాన్ని వదిలేయండి. మీకు ఆధారం, నాకు ఆధారం, పంచభూతాలకు ఆధారం, ప్రపంచానికి ఆధారం పరమేశ్వరుని ఆశ్రయిస్తే సరిపడదు. వాడే పెరిమాళ్ళు. వాడెవడు? పెరిమాళ్ళు. పెరిమాళ్ళు అంతటా ఉన్నాడు. పెరిమాళ్ళు అంతటా ఉన్నవాడు మనం పట్టుకోలేము. అంతటా ఉన్నవాడిని మనం అంచేది. ఆ పెరిమాళ్ళకు రూపం, పెరిమాళ్ళకి ఆ రూపాన్ని పెట్టి అంటే ఇప్పుడు మీ ఫోటో ఉందనుకోండి, మీ ఫోటోకి మేము నమస్కారం పెడతాం మీ ఇంటికి వచ్చి. మీ ఫోటోకి ఇది నమస్కారం. మీరేమనుకుంటారు? నాకు తెలిసినట్టుగా మీకు అనిపిస్తుంది. అది మీరా మీ ఫోటోవా? మీరు కాదు మీ ఫోటో. అలాగే దేవుడి ఫోటో లాంటిది విగ్రహం. దేవుడికి ఫోటో పెడుతుంది. ఏంటి ఈ ఫోటోకి పెడితే దేవుడికి ఎలా అంటున్నారు అనుకోకండి. ఈ ఫోటో ఈ విగ్రహంతో సాధార్థ్యం ఉంటుంది. ఎవరికి? దేవుడికి. అంటే ఈయనకి పెడితే ఆయనకు అందుతుంది. ఇప్పుడు మీ ఫోటోని దండం పెడితే మీ ఇంటికి వచ్చి ఏమనుకుంటారు? నాన్నగారు నాకు దండం పెట్టినట్టుగానే మీకు అనిపిస్తుంది. ఇంక ఆ ఫోటో ఎవరు? మీరే. అలా విగ్రహం ఎవరు? ఆయనే. విగ్రహం లోపల ఉన్నాడు ఎవడు? ఆయనే. అంతటా ఉన్న దేవుడు, అంతటా ఉన్న పరమేశ్వరుని పూజించలేం కాబట్టి ఆయనకు విగ్రహ రూపం పెట్టి పూజించుకుంటున్నాం. అంతటా ఉన్న వాడిని మనం పూజించగలవా? లేదు. ఆయనకి రూపం కల్పించి, నామం కల్పించి ఆయన పూజించుకుంటాం. అంటే ఆయన చేసే ప్రతి పూజ కూడా ఆయన చోటు ఏ దేవుడు అయితే తాదాప్యం పొందుతున్నాడో ఆ దేవుడికి అందిపోయి. మీరు చెట్టు మొదలలో నీళ్లు పోయండి. చెట్టు మొదలలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు కొమ్మలకి, రెబ్బలకి, ఆకులకి అందిపోతుంది. అది మొదల్లో ఉండదు నీరు. అలాగే ఈశ్వరుడికి మీరు ఏదన్నా పూజ చేస్తే ఆ పూజ అంతగా ఉన్న దేవుడికి కూడా అందరు. మీరు ఎవరో రొబ్బలకు నీళ్లు పోయారు, మొదలకు పోస్తారు. మొదలు పోస్తే నీళ్లు చెట్టు అంతా వెళ్ళిపోతుంది, ఆకులకు వెళ్ళిపోతుంది, రొబ్బలకు వెళ్ళిపోతుంది. అలాగే మీరు ఈశ్వరుడు ఆ ఈ విగ్రహమే అని నీకు అనిపిస్తుంది. నమ్మని వాళ్ళకి విగ్రహం, నమ్మిన వాడికి దేవుడు, నమ్మని వాడికి దుమ్ము, నమ్మిన వాడికి సొమ్ము. అది విగ్రహమే కదా అనుకోకుండా ఆ విగ్రహాన్ని మీరు ఆ విగ్రహం మనకి మనసు కంట్రోల్ నేర్పుతుంది. ఆ విగ్రహం మనకి ఇంద్రియాలు కంట్రోల్ నేర్పుతుంది. ఆ విగ్రహం మనకి మంచి బుద్ధిని నేర్పుతుంది. ఒకసారి స్వామి వివేకానంద చివరి రోజులు అడిగారు, మీరు విగ్రహారాధన ఒప్పుకుంటారు? విగ్రహారాధన చేయటం వల్ల మామూలు మానవుడు రామకృష్ణ పరమహంస అయిపోతే అటువంటి విగ్రహాలను అంగీకరిస్తారు. రామకృష్ణ పరమహంస ఎలాగయ్యాడు? అమ్మను పూజించి వాడు పెద్ద పరమహంస అయిపోయాడు. అలాగే అందరూ అయిపోతాడు. విగ్రహారాధన నాకు అభ్యంతరం ఏమి లేదు అన్నాడు. విగ్రహాన్ని ఆరాధించి మా గురువు ఎలా అయిపోయాడు, అదే విగ్రహాన్ని ఆరాధించి మీరు ఆ స్థితికి రాగలిగితే నాకేం అభ్యంతరం లేదు. అయితే మీరు వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉండండి, పెరిమాళ్ళు చూస్తే వెంకటేశ్వర పెరిమాళ్ళు చూస్తూ ఉండండి, ఆ రూపం మీద మీరు మనసు పెట్టండి, మీకు అర్థం ఆ నామాన్ని స్మరించుకోండి, నామాన్ని ఆయన వైభవాన్ని గుర్తించుకోండి, దేవుడి యొక్క వైభవాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడికి అసాధ్యం అంటే ఏమి లేదు, దేవుడికి సాధ్యమని అసాధ్యం చేయగలడు, అసాధ్యమని సాధ్యం చేయగలడు దేవుడు. అది దేవుని వైభవాన్ని మనసులో పెట్టుకోండి, మీ చేతిని దేవునికి దేవునితో నమస్కారం పెట్టుకోండి, మీ నోటి నిండా దేవుని పేరు అనుకోండి, మీరు కూడా బలవంతులు అయిపోతారు. అది ఇప్పుడు ఇంతకు నేను చెప్పేదండి, యోగా క్లాసులు యోగా క్లాసులు అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యారు, అందులో భక్తి రాదు. ఇక్కడ ఇక్కడ భక్తి వస్తుంది లేక మీరు అది ఆ బొమ్మ ఇంటికాడ పెట్టుకుని చేసుకోవచ్చు, ఇంటికాడ పెట్టుకుని చేసుకోవచ్చు. మీరు బట్టలు ఇస్తారు వాడికి, బట్టలు పెడతారు దేవుడికి, బట్టలు పెడతారు, మీకు అర్థం అవుతుందా? ఆ దేవుడికి బట్టలు పెడుతున్నారంటే అంతలో ఉన్న దేవుడికి మీరు బట్టలు పెట్టగలరా? అంతలా వ్యాపించిన దేవుడికి బట్టలు ఎక్కడ పెట్టగలరు? ఆ అంతలా వ్యాపించిన స్వామికి ప్రతినిధి అయి అక్కడ ఏదో బట్టలు పెట్టి సంతోషిస్తారు. అది 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 మనసులోనే మీరు చేస్తే మీరు పరమహంసులు అయిపోతారా, మీరు మహర్షులు అయిపోతారు. చేసి శ్రద్ధగా చేయాలి, చేసేది శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి, తపనతోడు చేయాలి, ఏకాగ్రతతో చేయాలి, ఇతరుల కోసం ఒకటి మీరు ఉద్దరం పడ్డ కోసం మనం ఉద్దరం పడాలని చేయాలి. లేదా ఇందులో రహస్యం ఏంటంటే మీరు వంద కుటీరాలు కట్టించడం కంటే 10 కోట్లు దాన ధర్మాలు చేయడం కంటే మీరు జ్ఞానం సంపాదిస్తే అనుకోండి, మీరు పవిత్ర సంపాదిస్తే, మీరు యోగ్యత సంపాదిస్తే, మీరు అర్హత సంపాదిస్తే మిమ్మల్ని చూసి కొన్ని కోట్ల మంది జనం బాగుపడతారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదో కొంతమంది బియ్యం ఇస్తాను, బట్టలు ఇస్తాను, వాళ్ళు జ్ఞానం ఎక్కడ ఇస్తారు? వాళ్ళు ఉంటే కదా మనకు ఇవ్వటానికి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో కొంతమందికి బట్టలు ఇస్తాను, కొంతమందికి ఏదో బియ్యం ఇస్తాను, ఏదో ఇస్తున్నారు కదా, వాళ్ళకి జ్ఞానం ఎక్కడ ఇస్తారు? వాళ్ళు ఉంటే కదా మీకు ఇవ్వటానికి. మాకు లేని దక్కడే కదలా. అంటే ఇది చేసేదాన్ని మీరు పని చేయండి, నిర్మలంగా చేయండి, నిర్మలంగా చేయండి, పవిత్రంగా చేయండి, ఏకాగ్రతలు చేయండి. కానీ పని పని కోసం చేయండి, తామ తామ కోసం చేయండి. రమణ మహర్షి గారి భాషలో చెప్పాలంటే కర్తలేని కర్మ చేయండి. ఆయన భాష ఏంటది? కర్తలేని కర్మ అంటే కర్త పని చేసేవాడు కనపడకూడదు, పని జరిగిపోతా ఉండదు. అర్థమైందా? పని చేసేవాడు కనపడకూడదు, పని చేసేవాడు ఎక్కడా మనం పెట్టిన మాసలైట్ చూసినా పెట్టినా కనపడకూడదు. పని అంటే కర్తలేని కర్మ చేస్తా అంటే ఎంత కర్మ చేసినా దాని చేత మీరు బంధింపబడరు, బంధింపబడరు సరికదా. మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతారు, శాంతి సామ్రాజ్యానికి అధిపతి అవుతారు. ఏ కర్మ చేయాలి? కర్తలేని కర్మ చేసేవాడు కనపడకూడదు, పని జరిగిపోతా ఉండదు. మనం ఏం చేస్తామంటే మనం కనిపిస్తూ ఉంటాం, పని సున్నా. మనం ఏంటంటే మనం కనిపిస్తూ ఉంటాం, పని మటుకు సున్నా. ఇప్పుడు రిపేర్ వచ్చిన కార్లు అంటే మనం రిపేర్ వచ్చిన కార్లు ఏంటంటే కారు వెళ్తాను పెద్ద ఊరు, అదే అది గంటకు పర్లాంగి వెళ్ళదు. ఆ కారు గంటకు పర్లాం కూడా వెళ్ళిపోయి వెళ్ళకపోయిన ఓరి ఓరి ఓరు అలా తయారు ముసలి కార్ల కింద అయిపోయాం. కొన్ని కార్లు ఓరి ఓరు పొగ, కారు నిండా పొగ. అది గంట ప్రయాణం చేస్తే 2 మైళ్ళు వెళుతుందండి, ఈ లోపల 2 మైళ్ళు వెళ్ళేప్పుడు ఓరు ఓరు పైగా కారు నిండా బయటకు వచ్చింది పొగ, అలా తయారాము. చివరికి మన లోకానికి పొగ ఇస్తున్నాం. అది రిపేర్ కార్లు ఉంటాయి చూడండి, అలా తయారాము మనం. ఇప్పుడు బాగా స్పీడ్ గెళ్ళి కార్లు ఉంటాయి చూడండి, దానికి సౌండ్ రాదు. స్పీడ్ గెళ్ళి కార్లు సౌండ్ రాదు అసలు. ఆ కారు ఎడిచినట్టు కూర్చున్నాడు తెలియదు అసలు. అది గంటకు 100 మైళ్ళు వెళ్ళిపోతాయి. అంటే కర్తలేని కర్మ చేసి కూడా అలా. ఇప్పుడు ఫ్యాన్ ఉంచండి, అది స్పీడ్గా తిరుగుతానని కదా చూడండి, ఫ్యాన్ అంటే చూడండి, అది స్పీడ్గా తిరుగుతానని దాని ఆకులు కనపడదు, దాని ఆకులు కనపడవు అసలు. మామూలుగా అలాగే కర్తలేని కర్మ ఎలా ఉంటుందంటే వాడు వాడి ద్వారా పని జరిగిపోతా ఉంటుంది. వాడి ద్వారా పని పని అద్భుతమైన పని, అద్భుతం అపూర్వం ఉదాత్తం వండర్ఫుల్ వర్క్ జరుగుతూ ఉంటుంది, వండర్ఫుల్ వర్క్. కానీ మనిషి కనపడదు, అది కర్తలేని వాడే అటువంటి కర్మ చేయగలడు. కర్తని వాడు అటువంటి కర్మ నేను చేస్తున్నానని తలంపున్న వాడు చేయలేడు, ఇంకా అంత పని చేయలేడు. అంటే మనం చివరికి ఏదంటే ఈ బుడబొక్కల కారణం తయారేమో మరమ్మతి వచ్చేసి ఈ కార్లు మనం చివరికి పని ఎలా ఉన్నా పాగేస్తున్నాం సమాధానం. పని సున్న సమాధానికి ఇచ్చేది పోగ. మీరు తెర మీద కనపడకూడదు, మీరు తెర మీద కనపడకూడదు, పని జరిగిపోతూ ఉంటారు. అదేంటి? కర్తలేని కర్మ. అదేంటది? కర్తలేని కర్మ అంటే మన ఏమో మన దగ్గర చెడ్డ ఎక్కడ ఉందంటే లోకానికి దగ్గరగా ఉంటున్నాం, లోకానికి భగవంతుడికి దూరంగా ఉంటున్నాం. అలా అలవాటు పడుతుంది, భగవంతుడికి దూరంగా ఉంటున్నాం, లోకానికి దగ్గరగా ఉంటున్నాం. ఇప్పుడు మన సాధన అంటే ఏంటంటే లోకానికి దూరం అవ్వాలి, భగవంతుడికి దగ్గర అవ్వాలి, అది మన సాధన పని. తర్వాత ఈ నెల ఒకటే ప్రవచనం ఉంది, ఈ నెల 25వ తేదీన, ఈ నెల 25వ తేదీన జిన్నూరు రమణ కేంద్రంలో, ఈ నెల ఇంకా ఒక్క ప్రవచనమే, తర్వాత ప్రవచనాలు తర్వాత చెప్తాం. తర్వాత ప్రవచనం తర్వాత భీమవరంలో ఉంది, 9వ తేదీన 9వ తేదీని భీమవరం ప్రవచనం. అక్కడ ఆ రోజున కాలేజీ ఓపెనింగ్ కూడా ఉంది భీమవరం, జూలపాలెం అడ్డం తిన దగ్గర అక్కడ తెరలు కడతారు, అక్కడ కాలేజీ దగ్గర తెరలు కడతారు, అడ్డం తిన దగ్గర కూడా తెరలు కడతామని చెప్పారు. తర్వాత ఇంకా 6వ తేదీని అక్కడ మీరు రావటం కష్టం, ఇష్టమైన వాళ్ళు రావచ్చు. అది ఏ ఊరే 6వ తేదీ? మండపేట. మండపేటలో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఆవిష్కరణ. అదేంటది? ఆంజనేయ స్వామి విగ్రహం ఆవిష్కరణ మండపేటలో. అది 11:58 ఇదేమో 8:58 కాలేజీది మీటింగ్ మధ్యాహ్నం 3 గంటలకి, కాలేజీ ఓపెనింగ్ ఉదయం 8:58 ఆ విగ్రహం 6వ తేదీన మండపేటలో జరిగి ఆంజనేయ స్వామి విగ్రహం ఓపెనింగ్ 11:58. అదేంటది? కానీ ప్రవచనాలు 3:00 ఆ విగ్రహాలు ఆవిష్కరణ చెబుతున్నాం. అది అసలు మనకి ఆ బొమ్మలు ఇంటికి పెట్టుకుంటా ఉంటే వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ పొందటం కోసం ఆ ఆంజనేయ స్వామి విగ్రహం వాళ్ళు బొమ్మలు ఇంటికి పెట్టుకుంటా ఉంటే మనం ఆయన చూసి ఆదర్శం కోసమే ఆయన చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. ఆయన చూసి అంటే వాళ్ళు ఎంత మంచి పనులు చేయాలి, ఎంత మంచి పనులు చేశారో అలాగే మనం కూడా అంత మంచి పనులు చేయాలని తలంపులు అవడం కోసం విగ్రహాలు పెట్టుకుంటాం. అది విగ్రహాల యొక్క ప్రయోజనం. విగ్రహం నిగ్రహం నేర్పుతా అంటే విగ్రహం నిగ్రహం నేర్పుతా అంటే విగ్రహారాధన తప్పు లేదు. అది సబ్జెక్ట్.